ग्रीष्मस्ताक्षेमा
गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री नानपरमात्मने नमः
యా ఈరోజు మన భీమవరం పార్వతి గారు అండి, అందరికీ తెలిసే ఉంటుంది మొత్తం, అంటే మెయిన్ ఆంధ్ర దగ్గర ఉన్న భక్తులందరికీ కూడా పార్వతి గారు తెలియకపోవడం లేదు ఎవరికి. ఆంటీ వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ మోస్ట్ డివోటీస్ అండి నాన్నగారికి. అంటే అంటే భక్తి యోగంలో కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు అన్ని 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 డివైన్ క్వాలిటీస్ ఆంటీలో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక సాధకుడు లక్షణాలన్నీ కూడా అసలు ఆవిడ బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆవిడ మాటలో కానీ, ఆవిడ చేతలో కానీ ఎప్పుడూ కూడా అంటే భగవంతుడు మనల్ని ఎలా జీవమించమని చెప్పారో అలా ఆవిడ జీవితం, అంటే సాధన ఇన్ యాక్షన్ అంటారు కదా, అలా ఆంటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే నువ్వు అంటే ఉన్న జాడ లేకుండా ఈ భూమి మీద బతికి వెళ్ళిపో అన్నట్టుగా ఎక్కడ ఆవిడ వ్యక్తిగా ఎక్కడ బయటికి కనపడరు, క్వైట్గా దూరంగా ఉంటూ, లైక్ అంటే నాన్నగారితో ఆవిడకి చాలా సాన్నిహిత్యం ఉందండి, అంతర్లీనంగా కూడా, అంటే బాహ్య కాదు, ఐ మీన్ ఇన్నర్గా కూడా ఆవిడకి చాలా చాలా కనెక్షన్ ఉంది నాన్నగారితోటి. అండ్ నాన్నగారు ప్రత్యేకం, అంటే ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చి టీచింగ్ ఎలా చేయాలో చెప్పి పర్సనల్గా కొన్ని అంటే భక్తుల్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎలా మాట్లాడాలో కూడా గైడెన్స్ ఇచ్చి పర్సనల్గా టీచ్ చేశారండి ఆవిడకి. సో ఈరోజు పార్వతాంటీ వినడం మన ఐ మీన్ అదృష్టంగానే భావిస్తున్నాను, బికాస్ షీ సీనియర్ మోస్ట్ డివోటీస్ ఆఫ్ నాన్నగారు. అండ్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి కూడా ఆయన సాన్నిహిత్యంలో ఉండడమే కాదు, భీమవరం మెయిన్ సత్సంగం ఆంటీ నడుపుతారు. మా అందరికీ ఫస్ట్ ఇక్కడ సత్సంగం జయతో అలవాటైతే జయకే గురువు గారు లాగా ఉంటారు పార్వతి గారు. ఎందుకంటే బిహేవియర్ కానీ, మన యాక్షన్ కానీ ఎలా ఉండాలి, మన ప్రవర్తన, అంటే నాన్నగారు ఎలా చెప్తారు మనం ఎలా ఉండాలనేది ఎవ్రీ వీక్ సత్సంగంలో కూడా ఎక్కడ మినహాయింపు లేకుండా సబ్జెక్ట్ డీవియేట్ అవ్వకుండా చెప్తూ ఉంటారండి. సో ఈరోజు ఆవిడతో మాట్లాడించాలని లైక్ అందరూ భక్తులందరూ కోరారు. అండ్ మా భాగ్యంగా భావిస్తున్నాం, కొంచెం ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండట్లేదు, అందుకు కొంచెం అంటే ఆవిడ బెటర్ అయ్యాక ఆవిడతో చెప్పుకుందామని ఆగడం జరిగింది. సో ఈరోజు పార్వతి గారు మాట్లాడతారండి. అయితే ఒక సంఘటన, ఒక చిన్న సంఘటన నాకు పార్వతాంటితో జ్ఞాపకం ఉంది. అదేంటి అంటే ఒకసారి మేము కోయంబత్తూరు వెళ్ళాము నాన్నగారితోటి. వెళ్ళినప్పుడు ఒక ట్రిప్లో ఆంటీ కూడా వచ్చారనమాట కోయంబత్తూరు. అయితే మమ్మల్ని అందరినీ భక్తులందరినీ జనరల్గా కాలడి ఈ గురువాయూరు ఇవన్నీ కేరళ తీసుకెళ్లేవారు నాన్నగారు. అలా తీసుకెళ్ళినప్పుడు మేమందరం అంటే ఒక గ్రూప్ ఆఫ్ డివోటీస్ పార్వతాంటి కూడా ఉన్నారనమాట కోయంబత్తూరు నుంచి కాలడి గురువాయూరు ఇవన్నీ వెళ్ళాం. ఆ కాలడి ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాన్నగారు అక్కడ పూర్ణానదిలో వెళ్ళి స్నానం చేశారు రామచంద్రరాజు గారితో. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే పార్వతాంటీ వెళ్ళి నాన్నగారు ఎక్కడైతే ములిగి వచ్చారో ఆ ప్లేస్లో ఇన్స్టెంట్గా, అంటే ఒక సెకండ్ ఆలోచన కూడా లేదు, వెళ్ళి అలా మూడు ములుగులు ములిగేసి వచ్చేసారనమాట. అంటే మేమందరం ఊరికే పక్కనే ఉన్నాము, మేమెవరం కూడా ధైర్యం చేయలేదు వెళ్ళడానికి. ఆంటీ అంటే పాప ఆవిడకి ఇంకో జత బట్టలు కూడా లేవు, సో తడిచిపోయి ఉన్నారు. వచ్చేసిన తర్వాత ఇంకా నా చున్నీ ఇచ్చా అంటే పాపం తుడుచుకోండి అని చెప్పి, అంటే మేము ధైర్యం చేయలేకపోయాము. అంటే ఇన్స్టెంట్గా చేశారు అది, నాకు అనిపించింది అంటే ఎంత భక్తి ఆవిడకి లోపల. అంటే ఈ ప్లేస్కి మళ్ళీ రాము కదా, నాన్నగారు ములిగిన చోట మళ్ళీ మనం ములిగే అవకాశం ఉంటుందో లేదో అని. అంటే ఒక క్షణం గ్యాప్ లేకుండా ఆవిడ అలా చేసి వచ్చేయడం, ఐ మీన్ ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అంటే, అంటే అసలు ఎంత ధైర్యం చేశారు భలే మీరు అంటే. ఇంకా అంటే మన కళ్ళెదురకుండా కనిపించే భగవంతుడు కదమ్మా అన్నారనమాట. సో అలా అన్నా కూడా మేమెవ్వరూ వెళ్ళి ధైర్యం చేయలేకపోయాం, అదే అనిపించింది. అంటే మాకు ఏది అడ్డొచ్చింది, ఆంటీకి ఏది అడ్డు రాలేదు అలా వెళ్ళిపోవడంలో. అంటే చాలా ఫ్యాక్టర్స్ గుర్తొస్తాయి మనకి, మళ్ళీ వ్యాన్ ఎక్కాలి, లేకపోతే తడిచిపోయి ఉన్నాం, లేకపోతే తల తడిచిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ దాకా రూమ్కి వెళ్ళాం, రకరకాలు వస్తాయి కదా తలంపులు. అసలు సెకండ్ థాట్ లేకుండా చేసి వచ్చారనమాట. అది నాకు హెచ్ అయిపోయింది నా మెమరీలో. అంటే నాన్నగారు ఎంత ముఖ్యం అంటే ఆవిడకి, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ నెవర్ మ్యాటర్డ్ టు హర్. అంటే నాన్నగారి మీద ఎంత ఏకాగ్రత ఫోకస్ అంటే ఆవిడకి, ఇంకా రెండో ప్రపంచం ఉండదండి ఆవిడకి. ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా ఆయన దృష్టిలో పెట్టుకునే ఉంటుంది ఆవిడ ప్రవర్తన అనమాట. సో ఎప్పుడు కొంచెం కూడా డైవర్షన్ లేకుండా నాన్నగారే సెంటర్గా పెట్టుకుని ఆవిడ జీవితం గడపడమే కాదు, ఆవిడ సత్సంగాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఆవిడ నోటంట నాన్నగారి గురించి, ఆవిడ పరిచయము, తర్వాత నాన్నగారు ఆవిడకి చెప్పిన సబ్జెక్టు, ఎలా టీచింగ్ బిగిన్ చేశారు సబ్జెక్ట్, ఆవిడ కంటిన్యూ చేస్తారండి. సో ఈరోజు పార్వతి గారిది విందాం. జయాంటీ, పార్వతి ఆంటీకి ఇవ్వరా?
అలాగే అమ్మా, ఉషా తీసుకున్నాను.
అలాగే ఆంటీ మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి.
నాన్నగారి భక్త బృందానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అంటే అందరిలోని నాన్నగారు ఉన్నారని చెప్పి అందరికి రేపు నమస్కారం అంటున్నాను, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి.
ఏమని చెప్పింది అంటే, అంటే సబ్జెక్ట్ కాదు, అంటే నాన్నగారితో విజయాన్ని కూడా పరిచయాన్ని కూడా మీరు చెప్పాలి, పరిచయాన్ని చెప్పాక తర్వాత సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పి ఉషా చెప్పిందమ్మా. అందుకు ఫస్ట్ నాన్నగారితో పరిచయాన్ని చెప్తాను. అంటే నాన్నగారి ప్రేమ అందరి మీద సమానమే, అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇప్పుడు అంటే అంత రెండో ప్రపంచకం లేని స్థితి అది కాదు, ఉషకే తన కోణంలో నుంచి తను మాట్లాడింది నాకు తెలిసి. అంటే ఇప్పుడు రామకార్యములో ఉడత పాత్ర ఎటువంటిదో ఫస్ట్, అలా రామకార్యంలో ఉడత పాత్ర ఎటువంటిదో, ఈ రమణ కార్యంలో నా పాత్ర కూడా అటువంటిది, చిన్ని పాత్ర. అంటే రాముడు వారధి కడతామంటే ఆ వారధి సైన్యం అంత పెద్ద పెద్ద పనులు చేస్తామంటే, ఇప్పుడు నాన్నగారు భక్తులు అందరూ కూడా పెద్ద పెద్ద పనులు చాలా చేస్తున్నారు. అది అది అందరి ద్వారా పెద్ద పెద్ద పనులు, నాన్నగారు ఎవరి ద్వారా ఏ పని చేయించుకున్నా అది ఆ పని చేయించుకుంటున్నారు. మీరు ఈ పనులు అవి చేయటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. చెన్నులు అంటే ఉడత ఇసుకలో దొల్లి ఓన్లీ మనకు చేసే, మనం చేసే సహాయం ఏదో మనం చేద్దాము అని చెప్పి మళ్ళీ ఆ వెళ్ళి ఆ ఇసుకేమో ఆ వారధి కట్టేసాడు తీసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇసుకలో దొల్లి మళ్ళీ అక్కడికి వెళ్ళి దొలపటం అలాగా చేస్తామంటే, అప్పుడు రాముడు ఏం చేశాడండి, ఆ ఉడతని చూసి ఎందు వానర్లు అందరూ ఆ పని చేస్తున్నారు కదా అని చెప్పి ఆ ఉడత పిల్లని తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుని తన చేతితో నిమిరాడు. ఆ నిమిరిన నిమరటమే ఉడత మీద రాముడు యొక్క గీతల ముందు ఉడత పిల్ల మీద ఎలా అయితే ఉన్నాయో, అలాగే రమణ కార్యంలో నా పాత్ర చాలా చిన్నదమ్మా. మీరు అందరూ పెద్ద పెద్ద ఘనకార్యాలు చేస్తున్నారు, నాన్నగారిని తీసుకెళ్ళి అందరూ కూడా 10 రోజులు ఉంచుకుని ఇంకా మీరు అంటే మనలో మనం పొడుగుడు చూడటం కాదు. అందు గురించి నాన్నగారితోటి నా పరిచయం పరిచయం గురించి 4 మాటలు చెప్పాక తర్వాత సబ్జెక్టు చెప్పమనే ఉంచుతుందని చెప్పి ఉషాలు చెప్తున్నాను. అంటే ఫస్ట్ నేను నాన్నగారిని, నాన్నగారు పుట్టింది పమ్మరా, తర్వాత మా అమ్మిక మాది అసలు మా అక్క ఎదురైనా నా పెళ్లి నాటికి కొమ్మర్లో ఉన్నారు. తర్వాత నా పెళ్ళి అయ్యాక నేను మా అమ్మిక కొమ్మర్ అది వచ్చాక కొమ్మర్లోనే ఉన్నాను అనమాట. తర్వాత ఒక రోజుని అంటే నాన్నగారు గారు కుటుంబంలో బంధువులని పద్దాలు గారు మామగారు అని ఒకరు ఉన్నారు. అది ఉంటే అప్పుడు మా అమ్మగారుతో ఇలాగ నాన్నగారి గురించి అలా మా అమ్మ వెంకటరాముడు వెంకటరాముడు అని వరిగొలిపి చదివిందా ఆయన గురించి నాన్నగారి గురించి చెప్తే అలా కాదండి మా అమ్మ నాన్నగారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి నేను చూస్తాను నన్ను చదవారా అని అడిగాను. అంటే నాన్నగారి ఇల్లుని శ్రీ మన గున్నూరులో శ్రీనివాస గారి ఇల్లు ఎలా అయితే ఉంటారో అలా రోడ్డు కడ్డు ఆ మామగారికి మారు అలా చెప్తే నా మామ అలా రెండు మూడు సార్లు మరి మర్చిపోయారు ఏమిటో నాకు తెలియదమ్మా. నాకు అంటే నాన్నగారిని చూడకముందు కార్తీక మాసం సోమవారం ఆ పౌర్ణమి ఉండి ఏకాదశి రోజు సోమవారం ఉపవాసం ఉన్నాను ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటన్నరా ఆ టైంకి నాన్నగారు 12 గంటలకు మామగారి ఇంటికి వచ్చారంట. మామగారికి 12 గంటలకు వచ్చి నాన్నగారు ఏమో వెళ్ళొస్తానండి అత్తయ్య అని అనేసరికి అలా సరే బాబు ఇక్కడ పార్వతీ అమ్మాయి ఉంది ఆ పార్వతిని ఒకసారి పిలుస్తాను మిమ్మల్ని చూడాలని అడుగుతాను అని చెప్పి అన్నారండి. అలాగే వెంటనే పిలవండి అత్తయ్య నేను ఎక్కువ టైం మరి ఇందాక నుంచి చూస్తున్నాను కదా. ఆ మా అమ్మ ఏం చేశారంటే వెంటనే పరుగు పరుగుని వచ్చి ఒక్కసారి రా అమ్మాయి వెళ్ళిపోతారంటున్నారంటే ఇంకా ఎక్కడ ఎక్కడ గమ్ముని తలుపులు జోడి వేసేసి మరి ఇంకా అక్కడ మనకి ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా నలుగురు ఎదుగుని మరి వాళ్ళకి నేను ఎక్కడికి వెళ్ళానో తెలియదు కదా అని ఒకసారి ఒకరితో చెప్పి నేనేమో మామగారు ఇంటికి వెళ్తున్నాను ఎవరు నాన్నగారు వచ్చారు అర్థానికి అంటే మీ పని అయ్యాక మీరు రండి అని చెప్పి నేను మామగారి ఇంటికి వెళ్ళాను. మామగారి ఇంటికి వెళ్ళేసరికి అవి కార్తీక మాసం సోమవారం మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటన్నర 2 గంటలు నాన్నగారు చల్లటి బస్సులు కట్టుకొని మీకు అక్కడ పెట్టు బల్ల ఏదో ఉండి ఆ బల్ల మీద బస్సు పెట్టుకుని కూర్చున్నారు. కూర్చునేసరికి నేను మామూలుగా వెళ్ళాను. వెళ్ళేసరికి నాన్నగారు నా వంట చూశారు. చూసి అప్పుడు అన్నారు అమ్మ నీ పేరు ఏంటి అని అడిగారు. ఆ పేరేంటి అని అడిగితే పార్వతి అండి అని చెప్పి అన్నాను. నేను పార్వతి అని చెప్పేసరికి మీ పుట్టిలు ఏ ఊరమ్మ అని అడిగారు. మా పుట్టిలు పాండువండి నాన్నగారు అని చెప్పి అన్నాను. అనేసరికి కూర్చో అమ్మ అన్నారు. అంటే కూర్చో అమ్మ అన్నప్పుడు నేను కూర్చున్నాను కానీ నాన్నగారు
దేని గురించి అయిపోతే మళ్ళీ ఏమి లేదులే
వినిపిస్తుంది కదండి మీకు. అంటే నాన్నగారికి నాకు నమస్కారం కూడా నాకు పెట్టాలని చేయలేదు పెట్టలేదు కూడా. కూర్చునేసరికి అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే అమ్మ పార్వతి మీకు చిన్నప్పటి నుంచి భక్తి ఉందంటావా అమ్మ అని అడిగారు. అడిగితే అప్పుడు నాన్నగారండి నాకు చిన్నప్పటి నుంచి నాకు కృష్ణుడు అంటే ఇష్టము కానీ చిన్నప్పటి నుంచి భక్తి కొంచెం దేవుడు అంటే ఇష్టం భక్తిగానే ఉండేదానండి నా పెళ్ళి అయ్యాక భక్తి అంతా పోయింది నాన్నగారు నేను అన్నాను. అంటే పెళ్ళి అయ్యాక భక్తి పోవటం ఏంటమ్మా అన్నారు. అంటే చిన్నప్పుడు నాకు పెళ్ళి అవ్వకముందు నా స్వభావం ఎలా ఉండేదో నా మనస్తత్వం అది ఎలా ఉండేదో అలాగ పెళ్ళి అయ్యాక నా మనస్తత్వం నా స్వభావం అలా లేవండి నాన్నగారు అని చెప్పి నేను అన్నాను. అలాగా అమ్మ అయితే నీ మనస్తత్వం నీ స్వభావం పెళ్లికి ముందు పెళ్లికి అయ్యాక డిఫరెంట్ మీకు తెలుస్తుంది కదా అని అడిగారు. అంటే ఫస్ట్ రోజు నాన్నగారిని చూసిన రోజు అంటే తెలుస్తుంది నాన్నగారు ఫస్ట్ భగవంతుడి మీద ఇష్టం ప్రేమ ఒక రకంగా ఉంది ఈ పెళ్ళి అయ్యాక ఈ పిల్లలు అయ్యి పుట్టి ఇల్లు ఎదుగుతామంటే ఇంకా నీ ఆశ అని స్వార్థమని ఇంకా అన్ని రకాలు అయ్యో ఒక లక్షణాలు అయ్యాయో వచ్చేస్తున్నాయండి నాకు అని చెప్పి మా మీద నాన్నగారితో మాట్లాడారు. మాట్లాడేసరికి అది చూసారు. అప్పుడు అన్నారు అయితే పార్వతి మరి నీ జీవితం గురించి అదే ఎక్కువ కాదు నీ దైనందిన జీవితంలో నీ బిహేవియర్ ఎలా ఉంటుందో 4 మాటలు చెప్తావా అమ్మ అని అడిగారు. అడిగి అన్నారు నా మాట చెప్తా అన్నారు. అంటే అంటే బిహేవియర్లో నా మాటలు ఎలా ఉంటాయో నీ మాటలు ఎలా ఉంటాయో చెబితే అన్నము అంతా ఉడకక్కర్లేదమ్మా అన్నం ఉడికిందో లేదో 2 మెతుకులు వస్తే అన్నం అంతా దాన్ని బట్టి అన్నం అంతా ఉడికిపోయినట్టు తెలిసింది అసలు నీ బిహేవియర్లో నువ్వు ఎలా మాట్లాడతావో 2-4 మాటలు చెప్పమన్నారన్నాను. అప్పుడు 4 మాటలు నాన్నగారు చెప్పమనేసరికి నాకు ఇంకా మామూలుగా ఎందుకో ఏంటి నా చిన్నప్పుడు జీవితం నాన్నగారికి తెలుస్తున్నట్టుగా నాకు తెలుస్తుంది ఇదేంటి మన చిన్నప్పుడు జీవితం ఇవన్నీ నాకు నాన్నగారికి తెలుస్తున్నాయి తెలుస్తున్నట్టున్నారు ఒకరు చూస్తే ఇలా ఉంది కళ్ళు చూస్తే అలా ఉన్నాయి నోటి ద్వారా వచ్చే మాట చూస్తే నాకు అసలు సర్వసాధారణంగా అందమైన మనుషులు ఏ విధమైన అందమని ఇష్టం కానీ ఇంతవరకు ఎంతో మంది మాటలు శ్రవణం చేశాను, ఎవరి మాటలో ఇంత అందం కనిపించలేదు, ఈ మాటలో ఇంత అందం కనిపిస్తాను ఏంటని చెప్పి ఆ నాన్నగారి మాటలో ఉన్న అందాన్ని చూసేసరికి మాట కాకపోయింది. అప్పుడు నాన్నగారు అడిగారు, మీ బిహేవియర్ ఫ్యాక్టరీ ఎలా ఉందో చెప్పమ్మా ఒకసారి. అంటే నా బిహేవియర్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుందండి నాన్నగారు, మరి నా దైనందిన జీవితంలో అంటే నామ పద్దాలు చేస్తున్నారు కదా, అది వారు ఎప్పుడన్నానేమో ఏదైనా పుస్తకం చదివి తెచ్చుకుని నాలుగు మాటలు చదవమంటే చదివి పెడతాను, అది చదివేసండి. ఎవరైనా ఇద్దరు అత్తాకోళ్ళు కేసీలు పెట్టుకుని ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి నాన్నగారు, వాళ్ళు వచ్చి ఆ కోడల గురించి చెప్పారనుకోండి, అప్పుడు అత్తగారి దగ్గర ఏమంటానండి, మీ కోడలు తప్పు అలా అనకూడదు అంటానండి. తర్వాత మీ కోడలు తప్పు అలా అనకూడదు అన్నప్పుడు మళ్ళీ కోడలు వచ్చి చెప్పారనుకోండి, వాళ్ళు చెప్తే వీళ్ళ తప్పు, వీళ్ళు చెప్తే వాళ్ళు తప్పు అలా మాట్లాడుతున్నానండి నాన్నగారు, మరి నాకు ఎలా మాట్లాడాలో అందుకని చెప్పి బిహేవియర్ తేడా వచ్చేసిందండి. పెళ్ళి అవ్వకముందు అలా మాట్లాడేదాన్ని కాదు, ఇప్పుడు పెళ్ళి అయ్యాకనేమో ఇక్కడికి వచ్చాక నేను అలా మాట్లాడుతున్నానండి అని చెప్పి మామూలుగా అలా నాన్నగారితో మామూలుగా ఫ్రీగానే అలా మాట్లాడండి. అప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మ పార్వతి నువ్వు సరే అలా మాట్లాడుతున్నానని చెప్పావు కదా, మరి నువ్వు స్నేహితుడికి స్నేహితుడిగా ఉపయోగపడాలి, బంధువుకి బంధువుగా ఉపయోగపడాలి, అప్పుడు తర్వాత భగవంతుడికి భక్తుడిగా ఉపయోగపడతావమ్మా నువ్వు అని అలా అన్నారు. అలాంటి అప్పుడు నాన్నగారు అన్నారు, నీ తోటి ఇప్పుడు ఒక కోడలు ఉన్నారు ఎందుకో అమ్మా, వాళ్ళ అత్తగారి మీద కోపం వచ్చిందనుకో, వాళ్ళ అత్తగారి మీద కోపం వచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారనుకో, నువ్వు జాగ్రత్తగా మాట్లాడి శ్రవణం చేసి నువ్వు ఏం చెప్పాలంటే, అది నీ స్నేహితులు కలిసి ఏం చెప్పాలంటే, ఆ వాళ్ళకి ఎవరి మీద అయితే కోపం వచ్చిందో వాళ్ళ మీద కోపం తగ్గడానికి నీ చేతనైతే నాలుగు మాటలు చెప్పమ్మా, లేక నోరు మూసి తీసుకోవాలమ్మా పార్వతి, అలా మాట్లాడకూడదు అన్నారు. నేను అలా మాట్లాడానుకోండి మా ఇంటికి రావడం చాలా మంది తగ్గిపోతారండి నాన్నగారు అని చెప్పింది. అంటే జనాన్ని అందరినీ పోజేసుకుని ఎందుకు ఏం చేసుకుంటావమ్మా అని అడిగారు. సరే నువ్వు అది మాట తిరిగి అలాగే అన్నారు. తర్వాత ఏమో నువ్వు బంధువుకి బంధువుగా ఉపయోగపడాలమ్మా అన్నారు. అంటే బంధువుకి బంధువుగా ఉపయోగపడాల్సిన అంటే ఏంటండి నాన్నగారు అన్నాను. అప్పుడు నాన్నగారు, నేను ఆ మామ ఏంటని కూడా ఆ మామ కూర్చున్నారు పెద్దావిడ, ఇంకా ఎవరో లేరండి మొత్తం, ఏమి ఇంకే నేను పిలిచాను నీ భక్తులు ఎవరో రాలేదు, రాకపోయేసరికి అరగంట అలా మాట్లాడేసరికి అంటే ఎలా మాట్లాడతానో మాట వాళ్ళు తీరు చూసుకుందా అంటారు. అంటే నువ్వు మామూలుగా పూజలు అయ్యి నీకు పెద్ద భక్తి పూజలు అయ్యి ఏమన్నా చేస్తావా అమ్మా అని అడిగారు. అంటే పూజలు అయ్యి చేస్తానండి నాన్నగారు, నీకు ఎంత భక్తి ఎంత శ్రద్ధ అన్న వాళ్ళ దగ్గరేమో ప్రసాదాలు అందరికీ పంపుతానండి, నీకు ఎంత భక్తి ఎంత శ్రద్ధ అన్న వాళ్ళకేమో కొంచెం ఎక్కువ పెడతానండి, మామూలుగా అనలేని వాళ్ళకి మామూలుగా పెడతానండి అలా అని చెప్పి ఇంకా ఆయన చూసేసరికి దాపరికం పెట్టాలని అనిపించలేదు. అంటే ఎందుకో చూసేసరికి ఆ కళ్ళు చూసేసరికి ఆ ముఖం చూసేసరికి నా బిహేవియర్ అంతా ఓపెన్గా చెప్పేయాలనిపిస్తుంది లోపల నుంచి. మనం కరెక్ట్గా ప్రవర్తించడం లేదు, మన నాన్నగారు అడుగుతున్నారు కదా, అడిగినప్పుడు ఇంకా దాపరికం పెట్టినా ఈయన దగ్గర కుదరదు, అందు గురించి మనం ఏం చేస్తున్నాము మన జీవితంలో అలా చెప్పేయాలనిపించి మొత్తం జీవితంలో ప్రవర్తన అలా చెప్పేసాను. అంటే అప్పుడు ఎవరైనా బంధువులు ఎవరైనా నన్ను తిట్టి విమర్శించి స్నేహితులు కానీ వీళ్ళందరూ చూసినట్లు ఆ మాటలన్నీ నాకు తెలిసి అనుకోండి నాన్నగారు, అప్పుడు తెలిసేసరికి వెంటనే మరి ఆ మాటలను నాకు అవన్నీ నాకు తెలుస్తాయి కదండి, తెలుస్తాయి కదమ్మా, తెలుస్తాయి కదండి నాన్నగారు అన్నాను. మరి తెలిసినప్పుడు ఏం చేస్తావమ్మా అని అడిగారు. తెలిసినప్పుడు ఏం చేస్తానంటే నాన్నగారు, మరి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు మా ఇంటికి వస్తారు కదా, నన్ను బాగా తిట్టి విమర్శించిన వాళ్ళు మా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చేసరికి మనసు వేరుగా ఉంటుంది కదండి అన్నాను. అంటే అప్పుడు బంధువు బంధువుకి ఎలా ఉపయోగపడాలంటేనమ్మా, వాళ్ళు నిన్ను తిట్టి విమర్శించిన మాటలన్నీ నీకు తెలిసినాయి కదా, అప్పుడు నీకు తెలిసిందన్నీ నువ్వు ఏం చెయ్యాలంటే నీకు ఎలాగే తెలిసిపోయినాయి, నీకు నిన్ను తిట్టిన వాళ్ళు నిన్ను విమర్శించిన వాళ్ళు బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంటికి వచ్చారనుకో, నీకు తెలిసిందన్న సంగతి వాళ్ళకి తెలియకుండా ప్రవర్తించుకోవాలమ్మా అని. అదేంటండి నాకు తెలిసిందన్న సంగతి వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా ప్రవర్తించుకోవటం ఏంటండి అన్నానండి. అలాగే ప్రవర్తించుకోవాలమ్మా, అలా ప్రవర్తించుకుంటే మన స్నేహానికి దూరం కారమ్మ, బంధువులు కూడా స్నేహితులు కూడా అని, అలాగా అలాగే ఎవరికి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడాలి, అలా జనాన్ని పూజేసుకుని ఏం చేసుకుంటామమ్మా అని చెప్పి మామూలుగా దానికి సంబంధించిన సంభాషణ అంతా తీరి మామూలుగా మాట్లాడారు. మాట్లాడాక అన్నారు, అయితే నన్ను ఎప్పుడు చూడలేదమ్మా, ఇదే మొదటిసారి చూడటమా అని అడిగారు. నాన్నగారు మిమ్మల్ని చూడలేదు కానీ మీరు చెప్పిన మాటల మట్టికి రెండు విన్నానండి. ఒకసారి నేను శివాలయానికి వచ్చాను, శివాలయానికి వచ్చినప్పుడు ఈరోజు ప్రెసిడెంట్ గారు ఏంటి మాట్లాడతారు అన్నారు. అయ్యా ఆ రోజు కూడా స్వామివారం ఉపవాసం ఏదో ఉన్నాను నాన్నగారు, ప్రెసిడెంట్ గారు ఇంకుడు మాట్లాడతారు అంటే ఇంక భోజనం చేయలేదు, సరే గుళ్ళో ఏమో ఎప్పుడు మాట్లాడతారు అని చెప్పి అన్నం పెట్టుకుని దేవుడికి వచ్చేసానండి. రోడ్డు మీదకి వచ్చేసరికి మీరు మాటలు చెప్పడం మొదలు పెట్టారు, రెండే రెండు మాటలు చెప్పారు నాన్నగారు. ఆ రెండు మాటలు మీ రూపాన్ని చూడలేదు కానీ మీ మాటల బట్టి నా చెవిలో రెండు మాటలు పడినాయండి అని చెప్పాను. అయితే ఆ రెండు మాటలు ఒకసారి చెప్తావా అమ్మా అన్నారు. చెప్తావా అమ్మా అని చెప్తే ఇవి ఎలా చెప్పాను, అలాగే ఆ రెండు మాటలు కూడా చెప్పాను. అంటే స్వామి వివేకానంద గురించి, నిధుల కప్ప గురించి మాట్లాడారు అప్పుడు నాన్నగారిని నేను చూడకముందు. అదే మంచి స్వామి వివేకానంద ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే మామూలుగా ఒక దొర కూడా వివేకానంద ఒక సీట్లో కూర్చుంటే అదే సీట్లో దొర ఇద్దరు ప్రయాణం చేస్తుంది. అది వివేకానంద స్వామి కాళ్ళు బూటి ఇప్పకుండా ఆ బూటితో మామూలుగా పడుకున్నాడు. అప్పుడు ఇస్తే అప్పుడు ఈ దొర ఏం చేశాడంటే ఈ బూటి కాళ్ళతో పడుకున్నాడు కదా వివేకానంద్ అని చెప్పి ఆ వివేకానంద కాళ్ళు నన్న బూటీ తీసి ట్రైన్లోంచి కింద పడేశాడండి. కింద పడేశాక వివేకానంద నా బూట్లేయి ఏంటి అని చెప్పి ఏమి అడగలేదు. తర్వాత ఏమో ఆ దొర నిద్రపోయాడు. ఆ దొరకు కొంచెంసేపు దాకా నిద్రిస్తే కోటు తీసి చిలకరం తగిలించింది. స్వామి వివేకానంద ఏం చేశాడంటే ఆ కోటు తీసి ట్రైన్లోంచి బయట పడేశాడు. బయట పడేశాక అప్పుడు ఆ దొర అడిగాడంటే నా కోటు ఏదండి మామూలుగానండి అని, నీ కోటు నా బూటీ తేవడానికి వెళ్ళి అని స్వామి. ఆ మాట నాకు నచ్చిందండి నాన్నగారు. అంటే ఎందుకంటే బూట్లు లేని కష్టం, బూట్లు పడేశారు కదా అంటే స్వామి వివేకానంద అలా ఎందుకు చేశారు అన్నారు. అంటే స్వామి వివేకానంద అలా ఎందుకు చేశారంటే అంటే బూట్లు లేని కష్టం అంటే ఆ కోటు పడేస్తేనే కానీ, కోటు బయట పడేస్తేనే కానీ మరి భక్తుడే కదా వివేకానందు, నీకు ఆ మాట నచ్చిందంటున్నావు, మరి ఎందుకు అలా చేశాడు వివేకానందు, తన బూట్లు పడేసినా కోటు పడేయకూడదు కదా అని అడిగాను. అంటే మరి నాన్నగారు తన బూట్లు పడేసినా కోటు పడేయకూడదంటే ఆ బూట్లు లేని కష్టం వివేకానందకి తెలియాలి, బూట్లు లేని కష్టం తెలియాలంటే ఆ కోటు పడేస్తే ఆ కోటు లేని కష్టం దొరకే తీసొచ్చినప్పుడు ఆ వివేకానంద కష్టం తీసుకొస్తుందని చెప్పి అలాగా అందుకు పడేసి ఉంటారేమో వివేకానందే కాలా అని చెప్పి నాకు ఆ మాట నచ్చిందండి నాన్నగారు అని చెప్పాను అన్నమాట. అంటే నీటిలో కప్పలాగా మేమేమో జీవిస్తున్నామేమో అండి నాన్నగారు, అంటే సముద్రంలో నుంచి ఒక కప్పు వచ్చి నీటిలో పడితే అప్పుడు ఎగిరి అక్కడ మన అందరికీ తెలుసు కదండి సముద్రం ఎంత దూరం అని చెప్తే, ఎగిరి చూపించే ఎంత దూరం అని చెప్తే అప్పుడు ఈ నూతిలో ఉన్న కప్పలన్నీ సముద్రంలో కప్పని తరిమేస్తాయి కదండి. అలాగే మహాత్ములు అవతార పురుషులు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రవృతికులు అర్థం చేసుకోలేదు, సంసారాలు అర్థం చేసుకోలేదని రెండు మాటలు మీరు చెప్పారు నాన్నగారు విన్నానని చెప్పి ఆ మామూలుగా ఆ ఫస్ట్ చూసిన రోజుని మామూలుగా ఇలా మామూలుగా కుటుంబ విషయాల్లో నా దైనందిన జీవితంలో బిహేవియర్లో ఎలా మాట్లాడతానో అది చూసుకున్నాను. తర్వాత ఏమో భగవంతుడి గురించి ఆయన చెప్పిన మాటలు విన్నానన్నాను కదా అది ఎలా చెప్తానో చూసుకున్నాను. చూసుకుని అవి మాట్లాడేసరికి లోపల మిగతా భక్తులు వచ్చారమ్మ. వచ్చాక నాన్నగారమ్మ అయితే నేను చాలాసేపు అయిందండి అమ్మ, వచ్చి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి అన్నారు అని మామూలుగా రోడ్డు మీకు వచ్చారు. ఆ రోడ్డు యువతలే మామూలు కదండి. అప్పుడు నాన్నగారు రోడ్డు అవి కనిపించేది మా ఇల్లండి, మా ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు చూసుకొని వెళ్దా అని అడిగింది. అయితే పదమ్మా వస్తానని చెప్పి వెనకాల వచ్చారండి. ఆ రోజు మీకు వచ్చేసరికి మామూలుగా కూర్చున్నారు, మామూలుగా నాన్నగారు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే అప్పుడు నాన్నగారు అడిగారు, అమ్మ నీకు ఇష్టదైవం ఏంటమ్మా అని అడిగారు. నీ ఇష్టదైవం ఏంటమ్మా అని అడిగితే నాకు ఇలాగా కృష్ణుడు అంటే ఇష్టం అని నాన్నగారు, భగవద్గీత అంటే ఇష్టం అన్నాను. అంటే అయితే నువ్వు చదివే భగవద్గీత తీసుకురామ్మా అన్నారు. చదివే భగవద్గీత తీసుకురమ్మంటే తీసుకొచ్చి చిన్న పుస్తకం చేతిలో పెట్టాను. అదేమో గుండె మీద ఇలా పెట్టుకుని, మరి భగవద్గీత అంటే నాకు ఇష్టం అని చెప్తున్నావు, ఈ భగవద్గీత చదువుతావా అని అడిగాను. అంటే చదువుతా, భగవద్గీత చదువుతానండి అన్నాను. నీకు అర్థం అవుతుందా అన్నాడు. నాకు అసలు అర్థం అవుదు. నాన్నగారు దేవుడికి ఒక ఫోటో పెట్టినట్టే భగవద్గీత కూడా ఒక ఫోటో పెట్టి నమస్కారం పెట్టుకుంటానంటేనండి, భగవద్గీతలో శ్లోకాలు కానీ మాటలు కానీ అర్థం కావటం లేదని చెప్తాను. అప్పుడు అన్నారు, అప్పుడు ఆ ఫోటోలు అంతా ఇంట్లో బాగుంది వేసిన ఫోటోలు అంతా ఆటలంతా తీశారు. తీసి అన్నారు పార్వతి, మరి నువ్వు దేవుడి ఫోటోలు అలా గోడకి వేసుకుని దండం పెట్టుకుంటున్నావు కదా, నువ్వు ఆ పని చేస్తున్నావు కదా అమ్మా అన్నారు. అంటే ఎటు మాట్లాడలేదు. మేము నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి ఫోటోని గోడకి వేసుకుని ఆరాధించుకుంటున్నావు, మరి మేమేం చేస్తామో చెప్తున్నాను నీకు. మరి మాకు ఏదైనా ఒక గుడ్ మ్యాన్ కనిపించాడనుకో, ఒక నోబుల్ మ్యాన్ కనిపించాడనుకో, నువ్వు దేవుడి ఫోటోలు గోడకేసి ఆరాధించుకున్నట్టు మేము ఆ గోడ గుడ్ మ్యాన్ కూడా గోడకి వేయము, వాడిని మా హార్ట్లో పెట్టుకుంటామమ్మా, మా పద్ధతి అదమ్మా పార్వతి అన్నారు. అనేసరికి ఇంకా నాకు ఏంటో అర్థం కాలేదన్నమాట. మామూలుగా సన్నయ్యనిచ్చి అలా వింటున్నారంతే, ఇంకేం తెలుస్తుంది ఫస్ట్ దర్శనం, ఫస్ట్ సారి చూడటం, అదైనా ఏదో కంగారు కంగారు అడగడిగా మాట్లాడమంటున్నారని చెప్పి ఆ నాలుగు మాటలు ఫస్ట్ రోజు పరిచయంలో మాట్లాడి అలాగా అలా మాట్లాడేసరికి అప్పుడు అన్నారు మామూలుగాని, ఇప్పుడు నువ్వు ఆ దేవుని ఫోటోల్ని ఫోటోలు పెట్టి ఆరాధించుకుంటున్నావు కదా, మరి నువ్వు మామూలుగాని ఆరాధించుకుంటున్నావు, అలాగే మీ పిల్లల ఫోటోలు ఉన్నాయనుకున్నా, అసలు మీ పిల్లలు ఏదైనా చిన్నపిల్లలే అనుకో, అసలు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళు ఉద్యోగం చేసి అమెరికాలోనో ఎక్కడో దూరంగా ఉన్నారనుకో, అప్పుడు ఆ పిల్లలు నిన్ను చూడటానికి వచ్చారనుకో పిల్లలు, ఆ పిల్లలు రాకముందు పిల్లలు ఫోటోలు పెట్టుకుని చూసుకుంటూ ఉంటావు, నువ్వు పిల్లలు వచ్చాక కూడా ఫోటోలు చూస్తావా అని అడిగాను. ఒకవేళ మీ పిల్లలు మీ ఇంటికి వచ్చేసారనుకో అప్పుడు ఏం చేస్తామంటే ఆ పిల్లల్ని కల్లారా తీసుకుని వాళ్ళతోటి మనం కాలక్షేపం చేసుకుని వాళ్ళతోటి ఉంటాం కదమ్మా. అలాగే అది ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆరాధిస్తున్నావు ఆ దేవత రూపం ధరించి వచ్చాడనుకో, ఆ దేవత రూపం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు వాడిని గుర్తు పట్టుకుని వాడు సహవాసం చేసుకుని వాడు చెప్పే మాట వినాలమ్మా. అదిగో అందుకు నేను పూజ జపం ధ్యానం సాధన అది చేసుకోవచ్చాను కాదు అని చెప్పి అన్నమాట. అంటే నువ్వు మామూలుగా పూజ చేస్తే ఏ టైంకి చేస్తావమ్మా అన్నారు. ఏ టైంకి చేస్తావంటే చెప్తే స్థితిలో స్కూల్కి వెళ్ళే టైం కదా, మరి అలా కాదు దేవుడు ఏమీ అంటుడు. అందుకు నువ్వు ఏదైనా కూర చాలా టిఫిన్ బాగా చేసి రెండు రకాలు చెట్లు చేసి కూర బాగుండేమనుకో, చదువుకునే పిల్లలు కదా ఇంట్లో నలుగురు శుభ్రంగా తింటారు, అందు గురించి ఏంటంటే తర్వాత పనులంతా అయిపోయాక దేవుడికి ఒక పుష్పం పెట్టి దండం పెట్టుకుండా సరిపోతుంది. అలా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసి అలా మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు కాదు. నువ్వు అసలు ఒక మాంసం చూరండి చారు బాగా కాసామంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా తిన్నారనుకో, అది గురించి అది పూజ కాదు అనుకోవద్దమ్మా. అంటే పూజ అంటే కేవలం దేవుడి గుడిగా అది పరిమితం చేసి అందు గురించి అంటే జీవితాన్ని పూజగా మార్చారమ్మా మహాత్ముడు అని చెప్పి అలాగా అలా మాట్లాడుతున్నాం. సరే అలాగా మాట్లాడారు, కూర్చున్నారు 10 నిమిషాలు. అప్పుడు కూర్చున్నాక అప్పుడు లేచి మామూలుగా వెళ్ళొస్తాను అమ్మించానన్నారు నాన్నగారండి, మరి నాకు మీ మాటలు వినాలని ఉంది అలా ఉంది అన్నారు. అంటే మా మాటలు వినాలని అనుకుంటే గున్నూరులో పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగ్లు జరుగుతున్నాయమ్మా, అందుకని నువ్వు ఒక ఆదివారం రామ్మా గున్నూరులోని అక్కడ హిందూ జనమ్మా. నాన్నగారు ఎక్కడికి వెళ్ళటం అలవాటు లేదంటే ఒకసారి రామ్మ ఒకసారి గున్నూరు అని చెప్పారు. చెప్పాక మామూలుగా లేచారండి, అందరం కలిసి రోడ్డులో వెళ్ళాను. అప్పుడు అన్నారు పార్వతి రేపు నుంచి పుస్తకం చదువుతుందండి, సత్సంగం చెప్తుంది, మీరు అందరూ కూర్చొని పుస్తకం చదువుకోండి రేపటి నుంచి అని అన్నారు. అంటే అప్పుడు నేను అన్నాను రేపటి నుంచి నేను చదవనండి నాన్నగారు అన్నాను. ఎందుకు చదవమ్మా అన్నారండి. అవి ఎందుకు చదవమ్మా అంటే చదివి ఏమన్నా నాలుగు మాటలు చెప్తాను అనుకోండి నాన్నగారు, చెప్తే చెప్పటం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆచరించే వాళ్ళు ఎవరో కనిపించడం లేదు అని అంటున్నారండి నాన్నగారు, అందు గురించి ఆ మాటలో నేను స్పష్టంగా చెప్తానండి అన్నాను. అంటే అప్పుడు వినేవాళ్ళు మీరు కూడా అలా అడగకూడదమ్మా, అలా అడగండి. అయినా పార్వతి నువ్వు పుస్తకం చదివి చెప్పేటప్పుడు కొంచెం తల్లి భావన ఉండాలమ్మా, వాళ్ళు అలా అంటున్నారు అందుకు ఆ పుస్తకం నేను సత్సంగం చెప్పిన పుస్తకం చదవన్నాను. మరి మీ పిల్లలు, మీ పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఏమన్నా అన్నారంటే నువ్వు వాళ్ళకి చదువు చెప్పటమనే వాళ్ళని చేరదీసుకోవటం మానేస్తావన్నా. అందుకు మహాత్ములు కాకపోయినప్పటికీ కూడా, గురువులు కాకపోయినప్పటికీ కూడా అందుకు నువ్వు ఏం చేయాలంటే మామూలుగానే కనీసం తల్లి ప్రేమ కూడా లేకపోతే ఎలాగైనా అందుకుంది. అంటే మమకారమే కొన్ని మన పిల్లల పట్ల ఎలా అయితే మమకారం ఉందో అలా ఇంకో 10 మంది పట్ల మమకారం పెంచుకుంటే సరిపోతుందమ్మా అని చెప్పి ఆ రోజు ఫస్ట్ పరిచయం రోజుని నాన్నగారు తీసిన రోజుని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా నా చేత ఎందుకు అలాగా మాటలు చెప్పమన్నారు. పోనీ అయ్యో చెప్ప అంటే ఆయన చూసేసరికి ఇంకేది దాపరికం పెట్టకూడదు, అంటే మనం దాపరికం పెట్టినా తెలిసిపోతుంది ఆ కళ్ళు చూసేసరికి మనం ఏదైనా నేను ఏదైనా కొన్ని దాల్దామంటే దాచినాయని తెలిసిపోతుంది. ఇంకా మనం ఎందుకంటే ఇంకా ఈయనెవరో మనకు తెలియట్లేదు. మనం ఒకవేళ ఏ రూపాన్ని ఏ నామాన్ని అయితే ఆరాధించుకుంటున్నామో, మనం ఏ దేవతని అయితే ఆరాధిస్తున్నామో, ఒకవేళ ఆ దేవత ఈ రూపంలో వచ్చిందా ఏంటి అని ఆయన కూర్చుని ఉండగానే అటువంటి తలంపులు ఆలోచనలు. మరి అంటే మీ నువ్వు ఫోటోను ఆరాధిస్తున్నావు, మరి మీ పిల్లల ఫోటోలు పిల్లలు రాకముందు తీసుకుంటావు, నువ్వు పిల్లలు వచ్చాక కూడా అదే ఫోటోలు చూస్తా కూర్చుంటావా అలాగ మరి అంటున్నారు కదా, అది ఏంటా అని చెప్పి ఆ నాన్నగారి సమక్షంలో ఆ కూర్చున్న 10 నిమిషాల్లోనే మామూలుగా అలాగే ఆలోచన విధానం కొంచెం మారటం, ఫస్ట్ దర్శనంలోనే ఫస్ట్లోనే ఆ తలంపులు ఆలోచన విధానం ఆయన తీసేసరికి అలా మార్చుగా అలా అదొక రకంగా జీవితం. అంటే ఆ చూసిన రోజుంటే ఎప్పుడైతే ఆయన రూపాన్ని చూసామో అప్పుడు ఆయన మన జీవితాన్ని ఏమైనా తరణించి తెచ్చుకుంటారా, మనం ఏ దేవతని అయితే ఆరాధించామో ఆ దేవత రూపం ధరించి వచ్చిందా, ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మరి అని చెప్పి అని చెప్పి ఇంకా నాకు మామూలుగా మీకు మాట వినిపిస్తుందో లేదో బాబు తెలియట్లేదు. హలో
వినిపిస్తుంది ఆంటీ, వినిపిస్తుంది.
అదే అందుకు అందు గురించి ఏదైనా వినిపించకపోతే చెప్పండి సరిపోతుంది.
వినిపిస్తుంది, చాలా బాగా వినిపిస్తోంది, కొంచెం గట్టిగా చెప్పండి సరిపోతుంది.
అలే అదే అందు గురించి ఆ రోజు మొదటి పరిచయం రోజుని ఆ మాటలు చెప్పించుకున్నారు, ఈ మాటలు చెప్పించుకున్నారు అయిపోయింది. తర్వాత నువ్వు ఒకసారి జిన్నూరు రామ్మ అని అడిగాడు, జిన్నూరు రామ్మ అని అడిగితే సరే ఒకసారి కొన్ని జిన్నూరు రామ్మ అన్నారన్నాక ఇంకా ఆయన రూపాన్ని చూసాక ఆయన మాట్లాడి విన్నాక ఇంకా సరే అని చెప్పి మళ్ళీ తర్వాత ఒక మరి 5-6 నెలలకు వెళ్ళాను, 8 సంవత్సరాలకు వెళ్ళాను నేను మామూలుగా జిన్నూరు రావంకని. అసలు ఆ అమావాస్య రోజునే ఆదివారం నేను ఎక్కడికి ప్రయాణం చేయను మామూలుగా. నాన్నగారిని చూడకముందు అన్ని సెంటిమెంట్లే కదా, పద్ధతి అంటే లక్షణాలు మరియు అంటే ఇవాళ ఆదివారం అమావాస్య జిన్నూరు వెళ్ళి వచ్చేస్తే ఆషాఢ మాసం ఆదివారం అమావాస్య మళ్ళీ శ్రావణ మాసం వస్తే మనం పూజలు అయ్యి చేసుకోవాలి, ఇంకా ఒకసారి దర్శనం చేసుకొస్తే పని అయిపోతుంది కదా అనుకున్నాను, పని అయిపోతుందా కదా అని చెప్పి ఫస్ట్ జిన్నూరు తర్వాత దర్శనానికి మామూలుగా రమ్మన్నారు కదా అని వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ రోజున ఆదివారం మేము వెళ్తాం పెద్దలు గారు మా అమ్మగారి ఇంటి దగ్గర చూశాను, ఆ మామి పాపం తీసుకెళ్ళేసరికి అరుగు మీద నాన్నగారు కూర్చున్నారు, అది కూర్చునేసరికి 12 ఆ టైం అయింది, మీటింగ్ నాన్నగారు చెప్పడం 2 ఇంటికేమో అది మొత్తం మీద నాన్నగారు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఇంకా కూర్చున్న వెళ్ళింది వెళ్ళి కూర్చున్న వెంటనే నాన్నగారు అప్పుడే అరుణాచలం వెళ్ళిచ్చారంట. ఇంకా నాన్నగారు అంటే అంతకు ముందు నేను నాన్నగారిని చూశాను కదా కొమ్మరిలోని, మామూలుగా చూశాక అని అప్పుడు నాన్నగారు అడిగారు నన్ను, అంటే మరి 2వ సారి వెళ్ళాను కదా అంతకు చూసిన రోజున అలా అంటాం వాళ్ళకి అది, అయ్యో మొన్నే మేము అరుణాచలం వెళ్ళొచ్చామమ్మా 4 రోజులు అయ్యింది వచ్చామమ్మా అని చెప్పి ఆ 4 5 వెళ్ళాం భక్తులు, అది ఆ 4 5 అక్కడ వెళ్ళేసరికి కూర్చోబెట్టుకున్నారమ్మా, కూర్చోబెట్టుకుని మామూలుగా మాట్లాడారు. అసలు ఆ రోజున ఇంకా ఏమి ఇచ్చారో ఆయనకే తెలియ, అంటే పుస్తకం రామకృష్ణుడు పుస్తకం అన్ని రకాల పుస్తకాలు 2 పుస్తకాలు ఇచ్చాయి. తర్వాత పుస్తకాలు ఇచ్చాక అప్పుడు నాన్నగారు ఏమి ఇచ్చారంటే భగవాన్ ఫోటో తెచ్చాక తర్వాత ఏమో గిరి ఫోటో పట్టుకొచ్చి భగవాన్ పట్టు ఫోటో పట్టుకొచ్చి ఈయన ఎవరో తెలుసా అంటే ఆ మామూలుగా తెలియదండి ఆయన ఎవరో తెలియదు కదా భగవాన్ ఎవరో తెలియదు. తర్వాత గిరిని చూశాక గిరి ఫోటో పట్టుకొచ్చారు, చూసేసరికి ఇది బాగుందా అంటే బాగుందండి. బాగుంటే సాక్షాత్ ఈశ్వరుడే గిరి ఈ రూపం గిరి రూపంలో ఉన్నాడు, అది ఈశ్వరుడు అనే భావన ఉన్నవాళ్ళు తీసుకోండి, లేకపోతే లేదని చెప్పి నాన్నగారు చెప్పారు. అలా చెప్పేసరికి నాకు గిరి ఫోటో నచ్చింది, అది భగవాన్ ఫోటో చేతిలో పెట్టారు. తర్వాత గిరి ఫోటో ఈశ్వరుడేమనే భావన ఉంటే తీసుకో అన్నారు. ఈశ్వరుడు అనే భావన ఉంటే తీసుకోవటానికి అంటే ఈశ్వరుడనే ఉంటే భావన ఉంటే తీసుకోమన్నారు కదా, కొన్ని తీసుకున్నాకనే భావన పెట్టుకుందాం మరి ఉండాలి అట్లనే. అంతేకాని ఆయన చేతితో ఫోటో ఇస్తామంటే వద్దాం ఎలాగని చెప్పి నేను మామీగా ఫోటో తీసుకున్నాను. తీసుకున్నాక అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ఫోటోలు ఇచ్చా కానీ ఆ రెండు ఫోటోలు ఇచ్చారు, అయినా నాకు ఏంటో అంత ఆ నాన్నగారు ఆ రూపాన్ని చూస్తా ఉంటే ఇంకా తృప్తి కావటం లేదు. నాన్నగారు మీ ఫోటో వివరాండి నాకు అన్నది, నాకు మీ ఫోటో వివరాన్ని అని అడిగితే అప్పుడు వెంటనే లోపలికి వెళ్ళి అంటే నాన్నగారు కళ్ళ జోడు పెట్టుకుని కుర్చీల్లో కూర్చుంటారు, అది నాన్నగారికి ఫస్ట్ తీసిన ఫోటో అంట. అంటే నన్ను ఆ ఫస్ట్ తీసిన ఫోటో అమ్మిది 40 కాపీలు తీశారు, 39 కాపీలు అయిపోయినాయి అమ్మా, భక్తులు అందరికి ఇచ్చేసాను. ఒకసారి ఒకవేళ ఈ ఒక్క కాపీ నీ కోసం ఏముందేమో అందుకు నువ్వు అడిగావు కదా ముందు కదా, నువ్వు అడిగినప్పుడు నువ్వు ఉన్నప్పుడు నేను నీకు ఒక కాపీ ఇవ్వాలి కదా అమ్మా అని చెప్పి అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే లోపలికి వెళ్ళి నాన్నగారు ఫోటో తీసి చేతిలో పెట్టారు. ఆ చేతిలో పెట్టేసరికి ఆ ఫోటో కళ్ళకొద్దుకున్నాక ఇంకా అప్పుడు తృప్తి అయింది. అంటే భగవాన్ ఫోటో ఇస్తున్నారు గిరి ఫోటో ఇస్తున్నారు నాన్నగారు కదా, అప్పుడు అన్నారు ఆ ఫోటో వంక చూడమ్మా అని, ఆ ఫోటో వంక చూడమ్మా అంటే ఫోటో వంక చూస్తున్నాను అన్నమాట, ఫోటో వంక చూస్తానంటే అప్పుడు నాన్నగారు అన్నారు ఆ కళ్ళు ఎలా ఉన్నాయమ్మా అని అడిగారు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయని అడిగితే మరి మాకు తెలియదు కదా ఎలా ఉన్నాయని, అంటే చచ్చిపోయిన గుర్రి ఎప్పుడైనా చూసావా, చచ్చిపోయిన గుర్రి కొన్ని ఎలా ఉందో అలా ఉన్నాయి చూడమ్మా కళ్ళు అని నాన్నగారు ఫోటో కళ్ళు చూడ కళ్ళంక చూడన్నారు. ఆ కళ్ళంక చూసేసరికి అయితే చచ్చిపోయిన గుర్రి కన్ను ఎలా ఉంటుందో జ్ఞాని కన్ను కూడా అలాగే ఉంటుందమ్మా అనేసరికి ఆ కళ్ళంక చూసేసరికి అంటే ఒక అలా అదే భగవంతుడే జ్ఞానిగా వచ్చారా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనిపించింది. అనిపించి ఇంక అన్ని రకాలు ఆ రోజున ఆయన మాట్లాడిన మాటలు ప్రేమ దయ ఇంకా అసలు అది చెప్పలేనిది దిండూరులో మామూలుగా. తర్వాత లోపలికి వెళ్ళి కన్నం గారికి వెళ్ళి లోపలికి వెళ్ళి కనిపించరా అమ్మా ఎప్పుడు చూడలేదు కదా వెళ్ళమని చెప్పి లోపలికి పంపించారు. లోపలికి పంపించి ఆ మామగారు తీసుకెళ్ళారు, లోపలికి వెళ్ళి పరిచయం చూశాను. కన్నమ్మగారు అయ్యి పలకరించి అంటే ఫస్ట్ సారైనా నా అన్ని లోపల మంచినీళ్ళు ఇచ్చే మనకి టిఫిన్ అయ్యి పెట్టి అన్ని చూశారు. చూసాక నేను పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాను రెండింటికి మీటింగ్ అన్నారు. అంటే ఫస్ట్ మీటింగు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆదివారం అప్పుడు మీటింగ్ ప్రారంభించారు. కరెక్ట్గా వెళ్ళాము కూర్చున్నాము, కింద నేలపీట కుర్చీలో కూడా కూర్చోలేదాము, బస్కి పెట్టుకుని కూర్చున్నారు నాన్నగారు బస్కి పెట్టుకుని. ఇకే మామూలు పీటే పెద్ద పీట ఉంటుంది నలిచిదరంగా, ఆ పీట మీద ఏదో దుప్పటో ఏ మొత్తం మీద ఏదో క్లాత్ వేసారు చిన్నది, దాని మీద బస్కి పెట్టి కూర్చున్నారు. ఒక 25-30 మంది అలా ఉన్నారు. దగ్గర దగ్గరగా నేను చిన్న పోస్ట్ ఆఫీస్ మీద అడిగాను. ఇంకా ఆ రోజు కూర్చున్నాను, కూర్చున్నాక ఇంతకు ముందు ఇలా మామూలుగా మాట్లాడటమే కానీ ఇంకా ఆయన ప్రవచనం అసలు ఏం లేదు కదా. ఇంకా ఆ రోజున ప్రవచనం ఇంత చెప్పటం మొదలు పెట్టారు, చెప్పటం మొదలు పెట్టి 2 గంటలు ఆపలేకుండా చెప్పారు బాగా దగ్గరగా కూర్చున్నాను. ఆ రోజు సత్య జ్ఞానము లేని నీ జన్మ ఫలమేమికి ఫలమేంటి అని అక్షరమణి మాల్లో ఆ శ్లోకం ఎత్తుకున్నారు. అందు గురించి అంటే సత్యాన్ని తెలుసుకోకపోతే నీ జ్ఞానం లేకపోతే ఇంకా ఈ భూమి మీదకి వచ్చిన నీ జన్మకు ప్రయోజనం ఏంటని ఫస్ట్ మీటింగ్లో చాలాగా అసలు మామూలుగా ఆ రోజు సబ్జెక్ట్ అంటే తీరకుండా చెప్పారు. చెప్పేసరికి అలా ఆ రోజు నేను 2 గంటలు అలా విన్నాను. ఇంకా ఆ 2 గంటలు ప్రవచనం వింటంతో మామూలుగా అంటే ఇంకా ఇంతవరకు మనకి ఎంతో మంది మనుషులు మాట్లాడారు కదా లోకంలో సిక్స్లో, అదే మనం పుట్టిన కాడి నుంచి ఇంతవరకు అందరూ మాట్లాడుతూ చూస్తున్నాం కదా, కానీ ఇలాగా ఇలా మాట్లాడటం మాటలో ఇంత అందం ఇంత వైభవం ఈ అసలు ఎక్కడా లేవు కదా. అందు గురించి ఈయన ఒక అలా ఎవరై ఉంటారు ఇది, అందుకే ఒక అలా అర్జునుడికి ఏ అదృష్టం అయితే పట్టిందో ఆ భగవద్గీతకు ఒక పుష్పం పెట్టుకుని దండం పెట్టుకున్నాము, పుష్పం పెట్టుకుని దండం పెట్టుకుని తిని అర్జునుడు అదృష్టవంతుడు కృష్ణార్జుని భగవద్గీత అర్జునుడు బోధించావు అదృష్టవంతుడు, మాకు నీకు ఎప్పుడీ అర్థం కావటం లేదు, అలా భగవద్గీతకి దండం పెట్టినాము, మనం ఏ దేవతనైతే ఆరాధించామో ఒకవేళ ఆ దేవతే రూపం మార్చుకుని ఇలా వచ్చాడేమో కలియుగంలోని, ఏంటి రూపం చూస్తే ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, మాటలేంటి, ఈ ఈ ఏంటో అసలు అర్థం కాకుండా అలాగ మామూలుగా శ్రద్ధగా శ్రవణం అప్పుడు కూర్చున్నారు. కూర్చున్నాక మామూలుగా 2 గంటలు చెప్పారు. ఇంకా చెప్పడంతో ఫస్ట్ మీటింగ్ అసలు మామూలు కాదు, నా జీవితంలో ఫస్ట్ కొమ్మర్లో పనిచేయం, ఫస్ట్ జీవితంలో ఫస్ట్ మీటింగ్ వినేసరికి ఇంకా అక్కడ మన ఇష్టదైవే రూపం ధరించి మారుతుంది వచ్చిందేమో. ఇప్పుడు మనం మీ కాలం ఏంటి, ఒకవేళ నువ్వు మీ పిల్లలు వచ్చాక కూడా నువ్వు ఫోటోలు తీసుకుంటే ఎలాగా, ఫోటోలు చూడవు కదా పిల్లల్ని దూరాన్ని చెప్తే, వెంటనే వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళు పరిచయం చేసుకుని వాళ్ళతో కాదు అన్నారు కదా అలా అని చెప్పి నాన్నగారిని చూసేసాక ఇంకా మామూలుగా టర్నింగ్. ఆ నాన్నగారిని చూడకముందు నేను చాలా తెలివైన దాన్ని అని చెప్పి నాకు తెలివితేటలు తెలివి మీద ఆధారం పట్టడం, తర్వాత ఏమో మంచి ఖరీదైన బట్టలు కట్టుకోవటం, అందంగా ఉండటం, మా తెలివిగా ఉండటం, ఇలా భౌతికానికి లౌకికానికి సంబంధించిన జీవితమే కానీ ఎప్పుడైతే ఇంకా ఆయన మాటలు వింటామో మామూలుగానండి, అప్పుడు ఇంకా ఈ బట్టలో లేని అందం, దృష్టిలో లేని అందం, మనుషుల్లో లేని అందం, మామూలు మాటలో ఏంటి ఈ మాటలు ఏంటి ఇంత అందంగా ఉన్నాయి ఇంత అందంగా ఉన్నాయి అని చెప్పి నాన్నగారు మాటలో ఉన్న అందాన్ని చూడటం అలాగా ఆ రోజు మీటింగ్ అయిపోయింది. అయ్యాక అప్పుడు తర్వాత నాన్నగారు ఒకసారి అన్నారంటే, అమ్మ పార్వతి నువ్వు నన్ను చూసావు కదా, నువ్వు నన్ను చూసాక నీకు ఏమనిపించింది అని అడిగారు. నువ్వు నన్ను అంటే ఆ రోజున అడగలేదు, ఫస్ట్ కొమ్మర్లో పరిచయం రోజుని అడగలేదు, తర్వాత నేను జిన్నూరు వెళ్ళినప్పుడు కూడా నన్ను చూసావు, చూసాక మరి నీకు కూడా నీకేమనిపించింది అని చెప్పి అడగలేదు. అది మామూలుగా తర్వాత అడిగారు. తర్వాత ఎలా అడిగారంటే, నన్ను చూసినప్పుడు నీకేమనిపించిందమ్మా అన్నారు. నాన్నగారండి మిమ్మల్ని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఒకసారి చిన్నప్పుడు మేము ఎక్కడికో యాత్రకి వెళ్ళాము దగ్గరికి, ఎక్కడికో యాత్రలకు వెళ్ళానండి, అప్పుడు మా పాపని బాబుని తీసుకెళ్ళానండి, మా అబ్బాయి 5-6 సంవత్సరాలు ఆ వయసులో మారిపోయాడండి, మారిపోయేసరికి ఆడు మారిపోయాక ఇంకా నాకు కుదురు లేదు, అసలు శాంతి లేదు, అయ్యో మన పిల్లోడు మారిపోయాడు మారిపోయాడు, ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడని ఎంత ఆత్రుత ఎంత టెన్షన్ పడ్డాను, అది అందరూ తెలుసు కదండి. తర్వాత దొరికేసాడండి, ఆ దొరకముందు మన పిల్లోడే, దొరికాక కూడా మన పిల్లోడే, కానీ ఆ పిల్లోడు దొరికిన వెంటనే ఎంతో ఆనందం వచ్చిందండి. అందుకు మారిపోయిన మా పిల్లోడు దొరికినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో, అలా పోగొట్టుకున్న వస్తువు దొరికితే ఎంత ఆనందం అనిపించిందో, నా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టున్నానండి మిమ్మల్ని చూడకముందు, పోగొట్టుకున్న వస్తువు దొరికినట్టుంది నాన్నగారు అని చెప్పి నాన్నగారు నాకు గురువుగా అనిపించడం లేదు, దేవుడు కానీ అనిపించడం లేదు, ఏదో పోగొట్టుకున్నాం మనం, అది ఏదో పోగొట్టుకున్నాం కనుక ఆ పోగొట్టుకున్న వస్తువు మళ్ళీ మనకు దొరికింది అది అనేటువంటి ఆనందంలో ఉన్నానండి నాన్నగారు, మరి అది నాకేమిటో తెలియటం లేదని చెప్పి నేను నాన్నగారితో నేను అలా అడిగినప్పుడు సమాధానం ఇలా నాకు అలా అనిపించింది, నేను ఇలాగా పోగొట్టుకున్న వస్తువు దొరికినట్టు అనిపించేసింది నాన్నగారు అన్నది. అంటే నాకు అంటే ఇప్పుడు నాన్నగారితో అందరికీ అనుబంధాలు ఉన్నాయమ్మా, నాన్నగారితో మనందరికీ పరిచయాలు ఉన్నాయి. అంటే నాన్నగారితో పరిచయం అంటే అది మామూలు పరిచయం కాదమ్మా, అంటే భౌతికంగా మనకి అందరి మనుషులతోటి మనం పుట్టింది మొదలు ఈ స్నేహితులతోటి బంధువులతోటి సమాజంతో లోకంతో అందరితోటి మనకు పరిచయాలు ఉన్నాయి. అంటే నాన్నగారితోటి పరిచయం అనేది ఇప్పుడు నాన్నగారితోటి పరిచయం మన నాన్నగారితో పరిచయం ఆ రూపంతో ఆ నామాంతో నా రూపానికే ఆ నామానికే పరిమితమైపోయిన పరిచయాలు కాదమ్మా మనందరి పరిచయాలు. మనందరికీ తెలియకుండా నాన్నగారు భక్తులు ఉండడానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నాన్నగారి పరిచయం ఉంటుంది. అంతేగాని అందరి పరిచయాలు ఒకటి. రాత్రి సుషిప్తావస్థలో మనందరం నిద్రపోయినప్పుడు మనసు దేహాన్ని మర్చిపోతున్నావు, మనసును మర్చిపోతున్నావు, లోకాన్ని మర్చిపోతున్నావు, అన్నిటితోటి సపరేట్ అయిపోతున్నావు కదా. అన్నిటితోటి సపరేట్ అయిపోయినప్పుడు ఉన్నావా లేదా అంటే ఉన్నాము. ఆ నిద్రలో అందరం ఎలా అయితే ఒకటిగా ఉన్నామో, అంటే మన నిద్ర అనుభవాన్ని ఆధారంగా చూసుకుని ఆ ఉండటం అనేది ఏదో ఒకటి ఉంది కదా. అనికి మనందరికీ కూడా సబ్జెక్ట్ ద్వారా రాత్రి చికిత్స అవస్థలో అన్నిటితోటి సపరేట్ అయినప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా అదే ఉంది, అది ఎక్కడికి పారిపోలేదు. నువ్వు దేహానివి మనసువి ఇంద్రియాలవి కాదని చెప్పి బట్టి బట్టి మాటలతోటి చెప్పే మహాత్ముడు కాదు కదమ్మా. నువ్వు అవన్నీ కాదని చెప్పి మనం ఎవరమో తెలియజేసి నాన్నగారి పరిచయం అంటే మన అందరికీ కూడా నాన్నగారి భక్తులందరికీ కూడా ఉన్నదానితోటి పరిచయాన్ని ఏర్పరిచారమ్మా వారు నాన్నగారు ఉన్న వస్తువుతోటి. నువ్వు దేహానికి మనసుకి ఇంద్రియాలకి సంబంధించిన వాడు కాదు, నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు. ఆ ఉండటానికి సంబంధించిన వాడు అని చెప్పి ఆ విషయం మనకి తెలియకుండా మామూలుగా ఆయన మన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా ఒక బంధువుగా కనువిచ్చి దేవుడు అని తెలిస్తే మనకి మనం ఎక్కడ దూరం అవుతాము, గురువు అని చెప్తే ఎక్కడ దూరం అవుతాము అని చెప్పి మనకి బంధువుగా కనువిచ్చుకుని ధార తీసుకుని మొత్తానికి ఆయన పరిచయం మొత్తం భక్తపోటి అందరికీ కూడా నాన్నగారితోటి పరిచయం అంటే ఉన్నదానితోటి పరిచయం ఏర్పరిచారమ్మ నాన్నగారు ఉన్న వస్తువుతోటి. అంటే ఎందుకంటే రాత్రి సుచిప్తావస్థలతో అన్నిటితోటి సపరేట్ అయిపోయినప్పుడు ఉన్నావా లేదా అంటే ఉన్నాము. నువ్వు ఆ ఉండటానికి సంబంధించిన వాడు. గురువు నేను దేహం ధరించి భూమి మీదకి అసలు వచ్చిన పని ఏంటి నాన్నగారు? నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చిన పని ఏంటంటే అసలు భగవంతుడు అనేవాడు మనం పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం వలన ఈ పుస్తకాలు చదివి జపాలు ధ్యానాలు సాధనలు చేసి ఈ లోకంలో అందరూ మంచి పనులు చేస్తున్నారు. కానీ అన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మీకు గుర్తింపు రావటం లేదు. మీకు ఆ గుర్తింపు తీసుకురావటానికే నేను దేహం ధరించి ఈ భూమి మీదకి వచ్చాను, ఆయన గుండె మీద చెయ్యేసుకుని చెప్పిన ఒక మీటింగ్ లో చెప్పారు. అంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నీకు గుర్తింపు తీసుకురావటం కోసం. అందుకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నీకు గుర్తింపు తీసుకొచ్చి తర్వాత ఏం చేశారంటే భగవంతుడేమనేవాడు. అది దేవుడు అనేవాడు ఉన్నాడని ఒకడు ఉన్నాడని గుర్తింపు తీసుకొచ్చి ఆ నువ్వు ఉండటానికి ఏ రకమైన పలకరింపు, మీ పిల్లలు బాగున్నారా, లేకపోతే మీ ఫిల్మ్ మీ బిజినెస్ ఎలా ఉన్నాయి, మీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా అయినా సరే సబ్జెక్ట్ అయినా సరే భౌతికంగా మనం ఏ రకమైన పలకరింపు అయినా పలకరిస్తున్నప్పటికీ కూడా అంటే మన యోగక్షేమాలు మన కష్టసుఖాలు అన్ని ఆయన పలకరిస్తూ చూస్తూ అందువల్ల మన రూపంతో మన నామంతో మన మనసుతోటి సపరేట్ చేసి ఉన్నదానితోటి పరిచయాన్ని ఏర్పరిచి నువ్వు ఆ ఉండటానికి సంబంధించిన వాడివి అని చెప్పి నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఈ భూమి మీద ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా ఎంతెంత గొప్ప గొప్ప పనులు చేసినప్పటికీ కూడా అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నేను చెప్పే మాటలన్నీ రెండో పక్షం అది వేరే విషయం. అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి దానికి సంబంధించిన గుర్తింపుని దానికి సంబంధించిన ఉనికిని నీకు ఇచ్చేవారే నాన్నగారు ఇచ్చేవారే గురువునని చెప్పి ఆయన హామీ ఇచ్చి చెప్పారమ్మ. నీకు ఆ గుర్తింపు తీసుకురావడానికే మేము దేహం ధరించి భూమి మీదకి వచ్చాను. అయితే దేహం ధరించి భూమి మీదకి రావడం ఎందుకు? నువ్వు మామూలుగానే మామూలు విషయాల్లో కాలక్షేపం చేస్తున్నావు కదా, మరి ప్రత్యేకంగా ఈ గుర్తింపు ఇలా కాలక్షేపం చేస్తున్నావునే కదా. అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడంటే ఎక్కడో ఉన్నాడని కాదు, అందుకు మన నిద్రావస్థని ఆధారంగా చూపించి మరి ఎవరిలో లేనప్పుడు నిద్రావస్థలో ఉన్నావా లేదంటే ఉన్నాము. ఎలా ఉన్నామంటే ఇండిపెండెంట్గా ఉన్నాము, సుఖంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. కానీ మెలకు వచ్చేసరికి మామూలుగా లేమని ఎవరూ అనలేదు కదా, అందరూ నిద్రలో ఒకటే కదా ఎక్కేది కదా. అందులో జాగ్రత్త అవస్థలో భగవంతుడు ఇప్పుడు నాన్నగారు అందరి హృదయాల్లోనే అంతర్యామిగా వ్యాపించి ఉన్నాను, మీ అందరి హృదయాల్లోని అంతర్గా వ్యాపించిన నేనే దేహం ఎందుకు ధరించానంటే నిన్ను ప్రిపేర్ చేసి నీ హృదయంలో ఉన్న అంతర్యామి చేతికి అందించడం కోసమే నేను దేహం ధరించానని కదా చెప్పారు మనందరికీ. అందుకు ఆయన దేహం కేవలం ఏ ఉద్దేశించి నాన్నగారి హృదయం ఏంటి, ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి దేహం ధరించుకుని భూమి మీదకి వచ్చారు, అందు గురించి మనం స్నేహితులకి స్నేహితులుగా ఉపయోగపడాలి, బంధువులకి బంధువుగా ఉపయోగపడాలి. అప్పుడు నువ్వు భగవంతుడికి భక్తుడిగా నువ్వు ఎలా జీవించాలో నేర్పారు. అంటే మరి నీకు అన్ని క్వాలిటీలు, క్వాలిటీ అంటే ఇష్టం కదా, బయట ఏ వస్తువు కొనుక్కున్నా క్వాలిటీ ఉండాలి. అందుకు నీ జీవితంలో మన జీవితంలో క్వాలిటీ తీసుకొచ్చేటట్టు నేర్పి అంటే జీవితాన్ని మాధుర్యంగా మార్చాలని, మన కాలం అంతా సద్వినియోగం చేయాలని, అంటే పూజ పేరు మీద, జపం పేరు మీద, ధ్యానం పేరు మీద ఒక గంట రెండు గంటలు చేసేసి మిగతా విషయాలని భౌతిక విషయాల్లోకి వెళ్ళిపోతున్నామని చెప్పి అటు వెళ్ళకుండా ఆయన వైపు మళ్లించుకుని నాన్నగారితో పరిచయం అంటే మొత్తం అందరికీ కూడా నాన్నగారితో సహవాసం చేసిన భక్త బృందం అందరికీ కూడా ఉన్నదానితో పరిచయం ఏర్పరిచి దానికి సంబంధించిన ఉనికి, దానికి సంబంధించిన ఎరుక ఆయన సమక్షంలో, నా సమక్షంలో, నా ప్రెజెన్స్లో నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు అని సబ్జెక్ట్ చెబుతూ, మనం ఏదైతే కాదో తెలియజేస్తూ దానికి సంబంధించిన ఉనికిని, స్వరాన్ని ఇచ్చేవాడే గురువు. నువ్వు ఆ ఉనికిని, స్వరాన్ని పట్టుకోలేకపోతున్నావు నా ప్రెజెన్స్లో. నువ్వు ఆ ఉనికిని, స్వరాన్ని పట్టుకో అనమాట అండి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మెలకు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మెలకు వచ్చాక అందులోని మనిషికి అంటే శాస్త్రానుభవానికంటే అంటే జీవితం నేర్పే పాఠాలు కూడా చాలా ఉంటాయి కదా, ఉంటాయి కదమ్మా చాలని. అందు గురించి ఏంటంటే మనని ఎక్కడికి తీసుకెళ్ళడానికి నాన్నగారు తీసుకొచ్చారు, మనకి ఆయన హృదయంలో ఉన్న అంతర్యామిగా ఉన్న నాన్నగారే రూపం ధరించి భూమి మీదకి వచ్చి ఆ ఉన్నదానితో పరిచయం ఏర్పరిచి మామూలుగా తర్వాత మనకి భౌతికంగా అందరితోటి పరిచయాలు ఉన్నాయి కదా, ఇంట్లో పిల్లలతోటి, భర్తతోటి, స్నేహితులతోటి, పగవాళ్ళతో అందరితోటి పరిచయాలు, అందరితోటి క్లోజ్, అందరితోటి చనువు మనకి. అలా అందరితోటి క్లోజ్గా పరిచయాలతోటి చనువులతోటి బతుకుతున్న మనం ఆయనతో సహవాసం ఏర్పరుచుకుని మన భౌతిక విషయాలు, మన యోగక్షేమాలు, కష్టసుఖాలలో అడుగుతూ పలకరిస్తూ ఉన్నదానితోటి పరిచయం ఏర్పరిచి నువ్వు ఆ ఉండటానికి సంబంధించిన వాడు అని ఆ ఉన్నదానితో పరిచయం ఏర్పరిచి ఆ ఉన్నదానికి మన ప్రిపేర్ చేసి భౌతికంగా దేహాన్ని ధరించి మన ప్రిపేర్ చేసి ఆ హృదయంలో ఉన్న అంతర్యామి చేతికి నిన్ను అందించడానికే నేను దేహం ధరించి వచ్చానని మనకి చాలా మీటింగుల్లో సబ్జెక్ట్ చెప్పేవారు కదమ్మా. అందు గురించి ఏంటంటే మనం ఒకసారి నాన్నగారి దగ్గర అంటే ఏమైందంటే ఒకసారి మామూలుగా మనకి భౌతిక విషయాలు ఉంటాయి కదా, మన దేహానికి చాలా ప్రారంభం భౌతిక విషయాలు అయ్యాయి. అంటే భౌతిక నాన్నగారు ఎలా చెప్పేవారంటే మామూలుగా ఇప్పుడు నాన్నగారు సబ్జెక్ట్ తింటున్నాం కదా, నాన్నగారు సబ్జెక్ట్ తింటున్నాము, ఆ మాటలు అయ్యి రెండు నాలుగు మాటలు మనం శ్రవణం చేసుకున్నాము. ఆ శ్రవణం చేసుకున్నాక ఆయన మాటలు శ్రవణం చేసుకుని మనం ఏదో కాలక్షేపం మనం ఆ మాటలను ఉపయోగించుకుందాం అనుకోండి, మరి మరి మన ఫ్రెండ్ సర్కిల్ కదా. అదికి ఈ టీచర్స్ అందరినీ నాన్నగారు ఎలా పెట్టుకొచ్చారంటే మొత్తం ఈ టీచర్స్ ఊరికే పేరు అంటే ఒక ఒక గ్యాంగ్కి ఒక లీడర్ ఉంటాడు మామూలుగా బయట ఏ గ్యాంగ్కైనా. అందుకంటే ఈ టీచర్స్ ఏంటంటే గ్యాంగ్ లీడర్ అంటే ఆడుకు 10 మందో 15 మందో 4 సర్కిల్ ఉంటారన్నమాట. వీళ్ళు ఏది చెప్తారు, మనం సినిమాకి వెళ్ళిపోవాలంటే వాళ్ళందరూ వచ్చేయాలి, మనం బజార్కి వెళ్దామంటే వాళ్ళందరూ వచ్చేయాలి. ఈ రకమైన జీవితం అన్నమాట. అందుకు ఈ లీడర్ని పట్టుకుంటే మనం, ఈ లీడర్ని పట్టుకుని ఇన్ని టీచింగ్ పోస్ట్లో పెడితే మిగతా వాళ్ళు అందరినీ తీసుకొచ్చాడు, మిగతా వాళ్ళు పాడవకుండా ఉంటారు ముందు ఈయన టీచింగ్లో పెడితే, టీచింగ్ పోస్ట్లో పెట్టేస్తే ఈయన్ని టీచింగ్ పోస్ట్లో పెట్టకపోతే ఆ మిగతా వాళ్ళందరినీ రానివ్వడం, మరి గ్యాంగ్ లీడర్ కదా వీళ్ళు. అందుకని చెప్పి నా విషయంలో గ్యాంగ్ లీడర్ని తీసుకొచ్చి పెట్టారు నాన్నగారు. నా విషయంలో మనందరి విషయం నాకు తెలుసు అంటే ఇది అప్పుడు అంత ముందు మన నేను ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ సర్కిల్ అందరూ వచ్చేయాలి అది అదండి. అందుకు ఈ పోస్టులో పడేస్తేని ఇలా నాలుగు మాటలు చెప్పి పోస్టులో పడితే మన మాట్లాడికి నచ్చేటట్టుగా మామూలు చేస్తే ఇంకా మిగతా వాళ్ళని ఇంకా అటు తోలికెళ్ళదు మామూలుగా. అసలు సామాన్యం కాదమ్మా ఆయన, మరి ఎవరో ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసి నాన్నగారు తెలియని వారు ఎవరున్నారు మామూలుగా. అంత గురించి అంటే ఆయన ఇప్పుడు నాన్నగారు ఏమని చెప్పేవారంటే ఇప్పుడు సరే నాన్నగారు మాట శ్రవణం చేసుకున్నాము, నాన్నగారి మాట శ్రవణం చేసుకున్నాక ఒకసారి నాన్నగారు ఏమన్నారంటే అప్పుడు కూడ కూడా ఎక్కువ తిప్పుకునింది మా మీద. ఏ ఊరిళ్ళినా ఎక్కడికైనా చెప్పుకున్నా అది కొద్దిగా ఇంకా నేర్పటం మొదలు పెట్టారు. మరి ఏమిటో నాకు తెలియదు. అది మా అలాగా ఎక్కడికో తీసి ఏది నేర్పితే ఏంటంటే ఇంకా సింగర్గా ఉన్నదం మాట్లాడేదాన్ని అంతే. అంటే దాపరకం పెట్టడం కుదరతలేదు ఇంకా ఆయన. అదే దాపరకం ఎందుకు పెట్టడం? మిగతా వాళ్ళందరి దగ్గర దాపరకం పెడతాను, ఆయన దగ్గర దాపరకం పెట్టడం కుదరతలేదు. ఆ దాపరకం పెట్టడం కుదరలేనప్పుడు ఇంకా దాపరకం పెట్టడం ఓపెన్ చెయ్యి, ఓపెన్ అవ్వాలి కదా మామూలుగానే. అప్పుడు ఒకసారి అమ్మారండి నాన్నగారు మామూలుగా నాకు బయట చాలా అంటే సబ్జెక్ట్ చెప్పటమే కాకుండా మామూలుగానే మనం ఎదటి ఇప్పుడు నాన్నగారు మనకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎంత శ్రద్ధగా మనం శ్రవణం చేస్తున్నావో నువ్వు ఏ అలాగే ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ కష్టం కానీ సుఖం కానీ ఈ అలాగే ఎవరైనా ఏదైనా చెప్పారంటాం నీతోటి నా దగ్గర సబ్జెక్ట్ ఎంత శ్రవణం చేస్తున్నావో అవి కూడా అలా జాగ్రత్తగా శ్రవణం చేసి అప్పుడు వాళ్ళకి ఏదైనా సమాధానం అవసరం అనుకుంటే అలా కూడా చెప్పవలసి వస్తుంది. అలాగనే అలాగంటే ఇప్పుడు ఇంతే గొడవ ఇనకపోతే ఒక గొడవ తర్వాత నాకు కొమ్మరిలో పరిచయం అయ్యాక తర్వాత పాల్గొడేది అసలు ఇంకా కొమ్మరిలో పరిచయం అయ్యే నాన్నగారు నన్ను కొమ్మరిలో చూశాక అప్పుడు ఏమన్నారంటే వెళ్ళేటప్పుడు అంటే ఇది వెళ్ళేటప్పుడు అలా మొక్క మంచి చాలా చెప్పి చూశారు. చూసి అన్నారు పెంట కుప్ప మీద బంగారాను అమ్మ అంటే అన్నారు బీరువాలో బంగారాలు కాదు అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను ఈ భక్తులందరూ బీరువాలో బంగారం కోను నేను పెంట కుప్ప మీద బంగారాన్ని కోను ఏ నాన్నగారు పెంట కుప్ప మీద బంగారం అంటే ఏంటా అనుకున్నాను అనుకుని మామూలుగానండి అంటే పంటపై పెంట కుప్ప మీద ఉన్న బంగారానికి రేటు ఒకటేనా విలువ ఒకటే, బీరువాలో ఉన్న బంగారానికి విలువ ఒకటే. అంటే బీరువాలో ఉన్న బంగారం కళ్ళకు కనిపిస్తుంది, పెంట కుప్ప మీద ఉన్న బంగారం కళ్ళకు కనిపించదు. అందు గురించి ఆ పెంట కుప్ప మీద ఉన్న బంగారం నా కళ్ళల్లో పడిందమ్మా వెళ్ళేటప్పుడు వెళ్తాను మామూలుగాని అది నువ్వు పెంట కుప్ప మీద ఉన్నట్టు ఉన్నావు అన్నారు. మరి ఆ పెంట కుప్ప మీద మరి ఉన్నప్పుడు అంటే భౌతిక జీవితం భౌతిక విషయాలు లోక విషయాలు ఆ మాట ఎందుకన్నారు, ఆ మాట ఎక్కడికి తీసుకెళ్ళటం కోసం అన్నారు, ఆయన ఏ మాట మాట్లాడినా ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ మాట వెనకాల హృదయం ఏంటో అది మామూలుగా మనకు తెలియదు కదా. తెలియకపోతే మామూలుగా ఇది మామూలుగా మన మైండ్ చూస్తే మరి భౌతిక విషయాలన్నీ మైండ్ నిండా లోడ్ అయిపోయి ఉన్నాయి కదా అందుకని చెప్పి అప్పుడు నేనేం చేశానండి ఇంకా ఇలా భౌతిక విషయాలు ఇవన్నీ వినవలసి వస్తాను కదా, ఈ భౌతిక విషయాలు అన్నీ వినవలసి వస్తామంటే మామూలుగా ఆ భౌతిక లోపలతో బయట చూస్తే బయట గొడవలు మన ఇంట్లో పేసీలే మనం పడలేకపోతున్నామంటే బయట వాళ్ళు అందరూ పేసీలు పెట్టుకుని అవి కూడా మనతో చెప్తే లోపల చూస్తేనేమో మన ఇంట్లో బయట చూస్తే ఈ గొడవలు. ఇలాంటి పరిస్థితిలో ఒకసారి చాలా మామూలుగా ముఖంలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేస్తే మామూలుగా నాన్నగారితో ఎక్కడికో ప్రయాణం చేస్తాను. ఎక్కడతోటి మామూలుగా ప్రయాణం చేస్తే ట్రైన్లో కూర్చున్నాం, ట్రైన్లో కూర్చున్నాను. ట్రైన్లో కూర్చుంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ఏంటి ముఖం అలా ఉంది వాళ్ళని, ఏంటి ముఖం ఎలా ఉందా వాళ్ళంటే ఎటు మాట్లాడలేదు, కళ్ళు కొలా ఉన్నాయి ముఖం కొలా ఉంది అంటే అప్పుడు అన్నారు అడుగుతున్నాను సమాధానం చెప్పు ఏంటమ్మ పార్వతి ముఖం ఏంటి అలా ఉందన్నారు. అదండి అంటే ముఖం ఏంటి అలా ఉంది అనుకుంటే అక్కర్లేని గొడవలు అవసరం లేని గొడవలు ఊళ్ళో గొడవలు అన్నీ తింటే ఇంత వలన నా ముఖం అలా అయిపోయింది అన్నాను. ఎవరొకరు మీరు పెట్టేయటం అలవాటు కదా అలాగా అన్నారు. అంటే అప్పుడు నాన్నగారు అన్నారు అక్కర్లేని విషయాలు బయట విషయాలు అవసరం లేని విషయాలు అన్నీ నువ్వు వింటున్నావు అనుకో అలా లోపల నుంచి ఏమో నీకు అశాంతి ఆందోళన టెన్షన్ వస్తాననుకో లోపల నుంచి అశాంతి ఆందోళన టెన్షన్ లోపల నుంచి వస్తామండి, బయట నుంచి ఏమో అక్కర్లేని విషయాలు ఇంటి వల్ల నీ ముఖం ఇలా అయిపోయింది అన్నావు కానీ నీ ముఖం ఇలా అయిపోతుందని నేను ఇప్పుడు ఊహించలేదు. నీకు రోగ నిరోధక శక్తి లేదమ్మా పార్వతి, రోగ నిరోధక శక్తి లేక నీ ముఖం అలా అయిపోయింది. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు నీకు చేతనైతే ఎదటి వాళ్ళకి ఏమన్నా నీలో ఏ శక్తి అయితే ఉందో ఎదటి వాళ్ళలో కూడా అదే శక్తి ఉంది. మామూలుగా నీకు చేతనైతే నీలో ఉన్న శక్తిని మేల్కొల్పుకుంటూ ఎదటి వాళ్ళలో ఉన్న శక్తి మేల్కొల్పడానికి నీకు చేతనైతే నాలుగు మాటలు చెప్పు లేదా నోరు ముసుకుని ఇంట్లో కూర్చోమన్నారమ్మా, నీ అశాంతిని ఆందోళన పట్టుకెళ్ళి సత్సంగాల దగ్గర పంచిపెడదాం అనుకుంటున్నావా, అందుకే రేపటి నుంచి సత్సంగం మానేయి అన్నారు. అనే అంటే మానేస్తానండి అలాగే అన్నాను. అప్పుడు ఎవరో గార్లు బాక్స్ ఏదో తెచ్చారండి ట్రైన్ లోకి అండి. ఆ గార్లు బాక్స్ పెట్టేసి నాన్నగారు ప్రయాణంలోకి అది ఒక తీసుకున్నారు. అందరికి ఒక్కొక్క గారి అందరూ కూర్చుంటే ఇచ్చిపోయారు. నా ఒక గారికి చేతిలో పెట్టినాను, మళ్ళీ ఇంకో గారి చేతిలో పెట్టారు. మీరు తీసారు కదా అందుకు రెండు ఇస్తున్నాను అన్నమాట. అంటే అసలే హెల్త్ ఇంకో అసలే బాగపోతే ఇంకా గారి ఏం తింటాను వచ్చింది అంటే ఆ మొత్తం మీద ఆ రెండు చిన్న వరకు కూర్చోలేదు. అంటే ఇంకా రేపు నుంచి సత్సంగాలు మానేయమన్నారు. సరే మానేస్తానండి నాన్నగారు అని చెప్పి మానేస్తానని చెప్పి నేను మామూలుగా ఇంటికి వచ్చాను. ఆ రోజు మా నాన్నగారు ఊరు వెళ్ళిపోయారు, మామూలు ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళాక మామూలు ఇంటికి వచ్చాను. తర్వాత రెండు రోజుల తర్వాత మా ఇంటికి అప్పుడు మాకు ఫోన్ అయ్యి ఏమి లేవు. అప్పుడు స్వరాజ్యం గారి దగ్గరికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి పార్వతిని సత్సంగం మానేయమని చెప్పాను. సత్సంగం మానొద్దు, సత్సంగం చెప్పమని చెప్పు, నేను వచ్చాక పార్వతి తోటి నేను మాట్లాడతానని చెప్పు అన్నాను. మరి వద్దని చెప్పడం ఆయన వద్దన్నారు, మనం మానేయాలండి. మళ్ళీ చెప్పమన్నప్పుడు వద్దన్నారు కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలి అని పట్టింపు బయట వాళ్ళ దగ్గరే పెట్టుకోవద్దని చెప్తా ఉంటే ఆయన దగ్గర మహాత్ముడు పట్టింపు ఏంటి? అంటే మనకి ఏమి నేర్పడానికి మరి ఆ సిచ్యువేషన్లో అవన్నీ మనకు తెలియదు కదా అని చెప్పి మొత్తం మీద చెప్పమన్నారని చెప్పి మళ్ళీ చెప్పాను. వెళ్ళాను, వెళ్తే 4 రోజుల తర్వాత మామూలుగా నాన్నగారు వచ్చేసారు. వచ్చేసాక ఎవరింటికో వచ్చారు బీహారంలోనే, మళ్ళీ ఎవరింటికో వస్తే వెళ్ళాను ఆ ఇంటికి. వెళ్తే భోజనం చేసాక గదిలో కొడుకున్నాక టీ పిచ్చుకున్నాక లోపలికి పిలిచారు. అక్కడ పార్వతి అంటే ఇలా పిలవండి అన్నారు. పిలిచారు, వెళ్ళాను లోపలి, కూర్చోమ్మా 5 నిమిషాలు అన్నారు. 5 నిమిషాలు కూర్చోమ్మంటే కూర్చోమ్మా. అమ్మ పార్వతి నువ్వు మొన్న ఏం మాట్లాడావు, నువ్వేమని చెప్పావంటే ఇది బయట విషయాలన్నీ బయట ప్రారంభం అందరి గొడవలో బయట విషయాలు ఇంటం వల్ల నా ముఖం అలా అయిపోయింది అన్నావు. ఏం బయట ప్రారంభం యొక్క ప్రభావం వలన నీ ముఖం అలా అయిపోయి నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నీకేమైనా అశాంతి ఆందోళన వస్తే నీ ముఖం అలా అయిపోతే మరి ఇంకా మా దగ్గర సబ్జెక్ట్ బోర్డ్ సేవనం చేస్తున్నావు కదమ్మా పార్వతి, మరి నువ్వు ఎలా ఉండాలంటేనమ్మా, మరి ఇప్పుడు ఒక గురువు సహవాసం చేసుకుంటూ ఉండి సబ్జెక్ట్ సేవనం చేస్తూ ఉండి మనంతటి మనం ఇతరుల మీద ఆధారపడ కడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడగలమ్మా. ఇప్పుడు మామూలుగా ఒక పాము ఉందనుకో, ఆ పాము రోడ్డు మీద పాకుతూ ఉంటుంది కదా, పాముకు కూడా శత్రువు ఉన్నాడు, పాముకు కూడా శత్రువు ఈరోజు ఉన్నాడు. అప్పుడు ఏంది ఎవరు పాముకి ఈరోజు ఎవడంటే గరుత్మంతుడు. అలా ఆకాశంలో గరుత్మంతుడు ప్రయాణం చేస్తాడు అనుకో, గరుత్మంతుడు ప్రయాణం చేస్తుంది ఏమిటి, ఆ రోడ్డు మీద పాము తాటి పాము ఏం చేస్తుందంటే గరుత్మంతుడు తను ఎత్తుకుపోతాడేమో అని చెప్పి అప్పుడు గబగబా పాము దాక్కుంటుంది, వెళ్ళి మా దాక్కుంటుంది. ఏం అదే పాము ఈశ్వరుడు మెల్లో ఉందనుకోమ్మా, అదే పెద్ద పాము ఈశ్వరుడు మెల్లో ఉంటే అప్పుడు గరుత్మంతుడు అలా పైనుంచి వెళ్తున్నాడు అనుకో, అలా గరుత్మంతుడు పైనుంచి వెళ్తామంటే పాము ఆ గరుత్మంతుని చూసి అలా ఆడుతుంది, ఏమంటే నువ్వు నన్నేమీ చేయలేవని, నువ్వు నన్నేమీ చేయలేవని ఎందుకు అలా ఆడుతుందంటే అది ఈశ్వరుడు మెల్లో ఉంది, ఈశ్వరుడు మెల్లో ఉండగా పాముని గరుత్మంతుడు ఎత్తుకెళ్ళలేడమ్మా, అది ఆ స్థాన బలాన్ని ఆ పాము ఎలా అయితే పొందుతుందో నువ్వు ఒక గురువు సహవాసం చేస్తూ మాటలు శ్రవణం చేస్తూ నా దయలో అనుగ్రహంలో ఉండి అలా బలాన్ని పొందుకుని ఈశ్వరుడు మెల్లో పాములాగా ఉండాలమ్మా. అంటే బయట ప్రారంభం యొక్క ప్రభావం వచ్చి ముఖం అలా అయిపోకూడదు, మా లోపల అశాంతి కుటుంబ విషయాల్లో అశాంతి ఆందోళన టెన్షన్ వచ్చి అలా ఉండకూడదు, ఆ ప్రభావం వచ్చి నేనే పడకుండా నీ లోపల ఉన్న అశాంతి ఆందోళన టెన్షన్ నేనేమీ చేయకుండా స్నాన బలాన్ని పుంజుకోవాలి. అంటే ఎందుకంటే నా గురువు దయ, గురువు ప్రేమ, గురువు అనుగ్రహం, గురువు మాటలు ఇవన్నీ నీకు ఎంత ఉండగా నువ్వు అలా అయిపోయావు, అలా అయిపోకూడదు కదమ్మా. అందుకు ఈశ్వరుడు మెల్లో పావులా ఉందమ్మా, స్థాన బలాన్ని పుంజుకోవాలి మీరు. అంటే స్థాన బలాన్ని నీ ఎంతటి నువ్వే పుంజుకోవాలి. నన్ను అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహంలో ఉన్నాను. ఆ పాము మరి రోడ్డు మీద ఉంటే పాక జరపవుతుందండి, ఆ రోడ్డు మీద పాము ఉంటే గరుత్మంతుడు అది గరుత్మంతుడు ఎక్కిపోతాడేమో అని దాక్కుండి జారిపోతుంది. అలాగే ఎదటి వాళ్ళు ఏయో గొడవలు చెప్పి బలహీనత చెప్పి మీ ఇంట్లో ఏయో చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో ఏమన్నా ఉంటే దానికి అస్తమాటలు అలా ముఖం అలా అయిపోతామంటే ఎలాగమ్మా పార్వతి. అందుకు ఈశ్వరుడు మెల్లో పాములా ఉండాలమ్మా, స్థాన బలాన్ని పుంజుకోవాలమ్మా. ఈ లోకంలో చాలా మంది ఆధ్యాత్మిక బలులు అయ్యారు. ఆధ్యాత్మిక బలులు అలా ఎలా అయ్యారంటే స్వామి వివేకానంద ఉన్నాడు అంటూ మామూలుగా అంటే సాధ్యమైనంత వరకు ఇతరులతో మనం చెప్పుకోవాల్సి మనం ఇది స్వామి వివేకానంద మనం కంచంలో అన్నం పెట్టుకుంటున్నాం కదా, కంచంలో అన్నం పెట్టుకుని తింటున్నాం కదా, భోజనం అయితే అన్నం తినేసి అక్కడ వెళ్ళిపోతాం కదా, ఎవరైనా మీరు భోంచేశారా అని అడుగుతారు, భోంచేశారా అని అడిగితే భోంచేశానండి భోజనం అయిపోయిందంటావు. ఇవా భోంచేసినప్పుడు లెక్కలు ముద్దలు లెక్క పెట్టుకోవటం లేదు కదా, అలా ముద్దలు లెక్క పెట్టుకోకుండా భోజనం అయిపోయిందని సమాధానం ఎలా అయితే వస్తుందో నోటి ద్వారానే, అలా మన జీవితంలో ఏదో వచ్చినప్పటికీ కూడా ఒక కష్టం అదృష్టం వచ్చినా నవరోజు వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినప్పుడు కూడా అవన్నీ భరించాలి సహించాలమ్మా, అలా భరించి సహించి ఇచ్చుకోవటం వలన మనకు ఆధ్యాత్మిక బదులు అందు గురించి మన ఆధ్యాత్మిక బదులు అవుతాం. అందుకు నేను చెప్పేది ఏంటంటే నేను ప్రసంగం మా మానేమని చెప్పడం కోసం కాదు, నువ్వు అనుగ్రహం యొక్క ఈశ్వరుడు నెలలో ఫాములా ఉండాలమ్మా, అందుకంటే బలాన్ని పుంజుకోవాలి. అది నేను ఇప్పుడు నీ దేహానికి సంబంధించిన గొడవలు ఉంటాయి కదా, నువ్వు దేహానికి సంబంధించిన వాడు కాదని నా మాటను శ్రవణం చేస్తున్నావు కదమ్మా, తర్వాత మరి మనసుకు సంబంధించిన వాడు కాదని చెప్తున్నాను కదా, సబ్జెక్టే కదా నువ్వు అంతా శ్రవణం చేసింది, అందుకు నేను మనసుకు సంబంధించిన వాడు కాదు, నీ మనసుకు సంబంధించిన ప్రభావం అంతా నీ మీద చూపిస్తానంటూ మరి నీకు సంబంధించిన వాడిని నేను కాదని నాన్నగారు చెప్పారు అని చెప్పి నా బలాన్ని పుంజుకోవాలి కదమ్మా. మరి నువ్వు అందు గురించి ఈశ్వరుడు మెల్లో పాములాగా నేను ఈశ్వరుడు మెల్లో ఉన్నాను నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అది స్థానబలాన్ని ఎలా అయితే పుంజుకుందో, నేను నాన్నగారు అనుగ్రహంలో ఉన్నాను, నాన్నగారు దయలో ఉన్నాను, ఆయన మాటలలో ఉన్నాను, నన్ను మీరు ఎవరు ఏమీ చేయలేరని అలాగ ఉండాలమ్మా. ప్రారంభ ప్రభావం నేమే పడకుండా లోపల నీ అశాంతి ఆందోళన టెన్షన్ నేనేమీ చేయకుండా అలా గురువు చూసుకుంటాడమ్మా, గురువు చూసుకుంటాడమ్మా, నువ్వు సత్సంగాలు మామూలుగా చెప్తూ అందు గురించి ఎలా ఉండాలమ్మా అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు మన మైండ్కే ఒక అనంతమే, అంటే నాన్నగారు చెప్పిన మాట కొంచెం ప్రాక్టికల్స్గా, అంటే ఎందుకంటే ఫస్ట్ నుంచి ఓహో నాన్నగారు ఇలా చెప్పారు కదా కొని అని మనం పెద్ద పెద్దవి ఎలాగ చేయలేము చిన్న చిన్నవి అని చేస్తున్నాము అని చెప్పి నాన్నగారు ఏమని చెప్పారండి, అమ్మాయి ఒకసారి ధాన్యం బుట్టకిచ్చే విలువ కూడా పార్వతి నీ బుర్రకి ఇవ్వటం లేదమ్మా అన్నారు. అంటే ధాన్యం బుట్టకిచ్చే విలువ కూడా నీ బుర్రకి ఇవ్వటం లేదనేసరికి స్పందయ్యా, అంటే ఏంటండి నమ్మ ధాన్యం పుట్టలోని ధాన్యం పుట్టలు వడ్లు పోసుకునేవారు వడ్లు పోసుకుంటే ఈ బియ్యం ఆడించిన సంవత్సరం పొడుగు తినడానికి ఉండేవి, ఈ బుర్రలోని అక్కర్లేని గొడవలు అవసరమైన గొడవలు పనికిరాని గొడవలన్నీ ఊళ్ళో గొడవలన్నీ బుర్రలో పెట్టుకున్నావమ్మా, అందుకు మరి మైండ్కి బరువు ఎక్కువైపోయి కృంగి క్షీణించి దానికి క్షీణించిపోయింది, అందుకు కొంచెం ఎక్కువ కాదమ్మా, ఇప్పుడు కొంచెం నువ్వు కష్టపడి కొద్ది కృషి చేసుకున్నావనుకో ఈ అక్కర్ల రోడ్డు మీద పేడకడికైనా విలువ ఉంద కానీ ఇప్పుడు నీ బుర్రలో ఉన్న గొడవలకు విలువ లేదమ్మా పార్వతి, అందుకు నీవు ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగానే అక్కర్లేని గొడవలు అవసరం లేని గొడవలు ఎందుకు పనికిరాని గొడవలు బుర్రలో ఉన్నాయి చూడు, ఆ బుర్రలో ఉన్న గొడవలన్నీ లోడ్ ఎక్కువైపోయింది, అలాగా బయట గొడవలు లోపలికి తీసుకోకుండా ఆ విషయంలో నువ్వు కొంచెం శ్రద్ధ తీసుకుని బయట గొడవలు నీ మనసులో మైండ్లో అలా పెట్టుకోవద్దు అసలని అలా చూసుకొని చూడు, అంటే నేను చెప్పిన మాట ఏదైనా చూస్తాను అప్పుడు నన్ను అడుగు, అప్పుడు నీకు నా మాట ఏమీ ఉపయోగపడలేదనుకో మానేద్దు కానీ పోనీ మిల్లుకి ఎంత శక్తి అయితే ఉందో అండ్ నీ మైండ్కి అంత శక్తి వచ్చేస్తుందమ్మా, ఇప్పుడు మిల్లులో నీ ధాన్యం పోస్తారు, మిల్లులో ధాన్యం పోసేసరికి పొల్లంతా ఓ పక్క వెళ్ళిపోతుంది బియ్యమన్నీ ఒక పక్కకు వస్తాయి, ఇలాగే ఎందుకంటే నేను ఊరికే నీకు చెప్పాను కదా నీ మైండ్ని ఇలా శుభ్రం చేసుకో, నీ బయట గొడవలు లోపలికి రావద్దు, బయట గొడవలు మైండ్లో గొడవలు ఎక్కువైపోయినాయని చెప్పాను కదమ్మా, అందుకు నువ్వేం చేస్తావు ఇలా చేసుకున్నావు అనుకో, అందుకు నువ్వు అవసరమైన మాటలో వింటావు, ఇప్పుడు మా దగ్గర అవసరమైన మాటలో వింటావు, అలా మరి బయటకు వెళ్ళాక అవసరం లేని మాటలు కూడా వింటావు, నీ మైండ్కి ఎంత శక్తి వస్తుందంటే మిల్లుకు వస్తుంది అంత శక్తి వచ్చేస్తుంది, అవసరమైన మాటలన్నీ రిసీవ్ చేసుకుంటుంది, అవసరం లేని మాటలంతా మైండ్ రిజెక్ట్ చేసేస్తుంది లోపలికి తీసుకోదు, ఆ శక్తి మైండ్కి ఉందమ్మా అని నువ్వు మాటని ప్రాక్టికల్స్గా కొంచెం జాగ్రత్తగా ఆచరించి చూసుకో అమ్మా అని చెప్పి అలాగ జాగ్రత్తగా నేర్పు. ఒకసారి నాన్నగారు ఏమని చెప్పారంటే ఒక చోట ఆ నాన్నగారిని చూసిన రోజునే సత్సంగం మొదలు పెట్టమన్నారు. తర్వాత ఎక్కడికో చోటకి సత్సంగాలకు వెళ్ళమని చెప్పి అని ఊరు. అదేంటి నాన్నగారు ఒక చోటకి ఎక్కడికో సత్సంగానికి వెళ్ళమంటే వెళ్ళాము. అలా ఫలానా ఊరు ఫలానా చోట భగవాన్ మిరియానని తెలియని రోజమ్మ ఏప్రిల్ 14వ తారీఖుని నువ్వు ఫలానా చోట సత్సంగం చెప్పు అన్నాడు. తర్వాత వెళ్ళి సత్సంగం చెప్పాను. అయిపోయింది. అయిపోయాక మళ్ళీ వచ్చి ఇక మళ్ళీ నాన్నగారి దగ్గరికి మళ్ళీ తర్వాత మొన్న వెళ్తాం కదా అని నా ఊరు వెళ్ళావు కదమ్మ ఏం చెప్పావు ఏంటి అని అన్ని అడుగుతారు కదా. అలా అడిగితే నాన్నగారండి అక్కడ సత్సంగం చెప్పానండి ఆ ఇని వాళ్ళందరూనే అయ్యో ఎంత బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు ఎంత బాగుందో సత్సంగం అని వాళ్ళు అందరూ అంటున్నారు నాన్నగారు. కానీ ఆ సత్సంగం అయిపోయాకానండి అది గార్లు సేమియా టిఫిన్లు పెట్టారు నాన్నగారు. ఆ గార్లు సేమియాలో నాకు టేస్ట్ బాగా తగిలింది. గార్లు ఎంత బాగున్నాయో సేమియా ఎంత బాగున్నాయో నాకైతే నేను చెప్పింది నాకైతేనే ఆ ఇని వాళ్ళందరూ మాటలు బాగున్నాయంటున్నారు నాన్నగారు బాగున్నాయంటున్నారు. మరి నాకు ఆ నేను చెప్పిన మాటల్లోని గారెలో ఉన్న టేస్ట్ సేమియాలో ఉన్న టేస్ట్ నేను చెప్పిన మాటలు బాగున్నాయంటున్నారు ఆ మాటలో ఉన్న టేస్ట్ నాకు నేను ఏం చేసి చేయలేకపోతున్నాను నాన్నగారు అని చెప్పాను. అంటే అలాగే పండాలండి అంటే అప్పుడు అన్నారు అలాగమ్మా కాబట్టి నువ్వు ఏంటి నువ్వు కొంచెం అదే అలా ఓపెన్గా చెప్తున్నావు బాగానే ఉంది నాకు సంతోషం నువ్వేమన్నా అంటే సేమియాలో టేస్ట్ తగిలింది నాకు గార్డెన్లో టేస్ట్ తగిలింది వాళ్ళందరూ నేమో నేను చెప్పిన మాటలు బాగున్నాయి అంటున్నారు నేను చూస్తే ఈ టేస్ట్లు అనిపించున్నాను నీ మాటల్లో ఉండే టేస్ట్ అంత వింటున్నాను కానీ గారు వింటున్నాను కానీ టేస్ట్ తగిలినట్టు ఏమి అంతే టేస్ట్ ఇవే బాగుంటున్నాయి నాన్నగారు అంతే. అయితే అప్పుడు ఏమన్నారు ఇంకా నువ్వు ఇంతకాలం నుంచి నిమ్మా తిరిగడికి పసుపు రాసి బొట్లు పెట్టే పని చేస్తున్నావు ఇప్పుడు మేము ఈ భూమి మీదకి వచ్చి చేయించే పనులు అన్ని స్లోగా వస్తాయమ్మా కంగారు పడుద్దు తిరిగడికి మిషన్లో పెట్టి రసం తెస్తే ఆ రసం తాగితే అనిపిస్తే అప్పుడు టేస్ట్ తెలుస్తుందమ్మా అలా నేను చెప్పిన మాటలని నీకు మైండ్ సోమరతనం అయ్యి సోమరైపోయింది ముద్దు తేరిపోయింది దానికి పని పాటు లేదు అవి నాన్నగారు మనకి ఈ మాట చెప్పారు కదా నాన్నగారు మనకి ఈ మాట ఎందుకు చెప్పుకుంటారు ఏంటి భగవంతుడి మాట చెప్పడానికని నీ మైండ్కి కొంచెం పని చెప్పి నేను చెప్పిన మాటలని కొంచెం ఈ అక్కర్లేని గొడవలో అవసరం లేని గొడవలు బయట గొడవలో తగ్గించడం వలన మైండ్కి నిండుకు వచ్చే శక్తి వస్తుంది కదా అప్పుడు ఏం చేస్తామంటే భగవంతుడు చెప్పిన మాటలని ఆలోచన నేర్పు మైండ్కి అలా ఆలోచన నేర్పేసరికి నేర్పు అన్నారు. అని అప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలో నా దయ్యం ఉందమ్మా నా ప్రేమ ఉంది నా అనుగ్రహం ఉంది నేను చెప్పిన మాట నువ్వు ఆలోచించుకుంటున్నావు అనుకో ఆలోచించుకోమని నేను చెప్తున్నాను కదా నీకు ఒకవేళ నేను చెప్పిన మాట నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నావు అనుకో అప్పుడు ఆలోచించుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే నీకు నాన్నగారు ఈ మాట చెప్పారు కదండి ఈ మాట యొక్క అర్థం ఏంటని చెప్పి నువ్వు ఇతరుల మీద ఆధారపడవలసింది ఇతరులను అడగవలసిన అవసరం లేదమ్మా తల్లి చంటి బిడ్డని రెండో పిల్లల్ని ఎలా మూడో నెలల బిడ్డని ఎలా ప్రేమిస్తూ చూసుకుంటుందో తల్లి ఎలాగా నాన్నగారు ఈ మాట మనకి ఎందుకు చెప్పారు ఈ మాట ఆలోచించుకోమన్నారు కదమ్మని ఈ మాట ఆలోచించుకుందామని నువ్వు ఆలోచన మొదలు పెట్టావనుకో అమ్మకాల ఆలోచించుకుందామనుకో నా మాటలో ఉన్న ప్రేమే ఆ మాట యొక్క అర్థాన్ని ఎంత తెలియజేయాలో అంతా నా ప్రేమే నీకు ఆ మాటలో ఉన్న అర్థాన్ని తెలియజేస్తుంది మేము ఒట్టి ఒట్టి మాటలు ఏమి మాట్లాడలేదమ్మా నా మాటలో దయ ఉంది ప్రేమ ఉంది అనుగ్రహం ఉంది దయ నువ్వు ఆ మాటకి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ మాటలో వారు కూడా ఉంటారమ్మా అంత గురించి ఏంటండి నా మాటల్ని నీ దైనందిన జీవితంలోని అంటే పుస్తకంలో పెట్టి పుస్తకం తీసుకోవటం అదే సరే విషయం అమ్మా నీ దైనందిన జీవితంలో నువ్వు అన్ని ఉప్పులు పప్పులు బియ్యాలు మొత్తం అన్ని ఎలా అయితే వాడుకుంటున్నావో నీ దైనందిన జీవితంలో నా మాటల్ని వాడుకోవటం అలవాటు చేసుకోమ్మా పార్వతి అన్నారు. అదే నీ మామూలుగా వాడుకో అమ్మా దైనందిన జీవితంలో వాడుకో అది దైనందిన జీవితంలో అలా వాడుకుంటున్నావు అనుకో జీవితానికి ఒక క్వాలిటీ ఉంటుంది జీవితానికి ఒక మాధుర్యం ఉంటుంది అంటే నేను ఏదైతే చేయమని చెప్తున్నానో అది చెయ్యి తర్వాత నేను ఏదైతే వద్దని చెప్తున్నానో అది మానేయి మీకు అసలే మీరు మీ ప్రాబ్లమ్స్ మీ పిల్లలు మీ గొడవలతో మీ కష్టాలు బాధలు మీరు పడుతున్నారు అగనంగా సాధన పేరు మీద మీకు సాధన చేయమని నేను చెప్పను సాధన పేరు మీద మేము మిమ్మల్ని మనల్ని కష్టపెట్టడం నాన్నగారికి అసలు ఇస్తూ ఉండు సాధన పేరు మీద అంటే నిన్ను మూర్తి ఇలా అలా ఆలోచించడం కూడా అందుకు ఆయన ప్రేమే ప్రతి ఒక్కరికి నాన్నగారు నాన్నగారు మాట మా నాన్నగారు ఈ మాట మనకి ఎందుకు చెప్తుంటారు ఈ మాట అని చెప్పి ఆ మాటలో ఉన్న ప్రేమే ఆ మాట యొక్క అర్థాన్ని నీకు ఎంత అవసరం అనుకుంటే అంత నా ప్రేమ తెలియజేస్తుందమ్మా నువ్వు ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేదని చెప్పి అయితే సరే అలా చెప్తున్నారు కదా కొంచెం పని మామూలుగా చేసిద్దాం పోనీ దీనికే ఉందికొని అంటే ఇంకా మరి ఆ సహవాసం చేశాక ఏదో ఆయన చెప్పింది అలాగా ప్రాక్టికల్గా చూసుకుని ఆయన్ని కాదు కాదు అనాలి ఆయన చెప్పింది కొన్ని మైండ్లో లోడ్ అంతా తీసేయమని చెప్పారు మైండ్కి ముందుకు వచ్చే శక్తి వస్తుందని చెప్పారు కొన్ని అలా కొంత రోజులు చూసుకుంటే మనం మన మైండ్ ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు మామూలుగానేది అందు గురించి మన తెలివితేటల మీద మనం ఆధారపడి జీవించేదానికంట ఆయన మాటని వాడుకుని జీవితే జీవితం బాగుందో తెలివితేటల మీద ఆధారపడి జీవించే జీవితం ఎలా ఉందో డిఫరెంట్ ముందు జీవితానికి నాన్నగారిని చూడక ముందు జీవితం ఎలా ఉందో మామూలుగా ఇతరులు మనకి అందరి మాటలో జ్ఞాపకం వచ్చినప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది అది మరి ఏవి బయట విషయాలు మనుషులు మాట్లాడుకున్న మాటలు కూడా ఉంటాయి కదా ఆ మాట మాట్లాడితే మన మైండ్ ఎలా ఉంటుంది నాన్నగారి మాట మన జ్ఞాపకంలోకి వస్తే మన మైండ్ ఎలా ఉంటుంది డిఫరెంట్ మనకే తెలుస్తూ ఉంటుంది కదా నాన్నగారి మాట మన జ్ఞాపకంలోకి వస్తే మన మైండ్ బాగుంటుంది మన మైండ్ కూల్గా ఉంటుంది మన మైండ్ ఏసీలో ఎలా ఉంటామో అలా మైండ్ అలా ఉంటుంది అన్న విషయం మనకు తెలిసినప్పుడు ఇంక ఇతరుల మాటలని ఆ ఇతరుల మాటని ఆయన మాటే గెంటేస్తుంది అది ఉంచుతో నాన్నగారి మాటలే ఇతర మాటలు మైండ్లో ఏమన్నా అన్నా ఊరికి ఆయన మాటలకు కొంచెం చోటు ఇస్తే అలా కొంచెం ఆలోచన నేర్పితే ఆలోచన జాగ్రత్త స్లోగా నేర్చుకుంటే అలా వస్తుంది అందు గురించి ఇప్పుడు నీకు ఇష్టం లేని వారు సాధన సాధన అంటారమ్మా నేను అరుణాచలం వెళ్తే ధ్యాన మందిరంలోని చాలామంది ధ్యానాలు చేస్తున్నారు కదా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడే కష్టాలన్నీ చూస్తున్నాను కదా అందుకు మిమ్మల్ని ఎవరిని నేను ధ్యానం చేసుకోమని చెప్పడం లేదు అంటే ధ్యానం చేయమని ఎందుకు చెప్పడం లేదంటే నాకు చేతనైనంత వరకు మీ వైపున భక్తులు మీరు చేయవలసిన సాధన మేమే చేసేద్దాము మీరు ధ్యానం చేయమని ఆ కష్టం కూడా మన మీద పెట్టడం ఇష్టం మన మీద పెట్టి మనం చేసుకోమనలేనంత అపురూపంగా మనం తీసుకున్నారమ్మా నాన్నగారు భక్తులందరినీ ఒక్కరిని పెట్టి ఒక్కరికి అంటే ఎవరికి ఏ రకమంగా ఒక్కొక్కరు బలహీనతలు ఒకరకరంగా ఉంటాయి అలాగా అలా జాగ్రత్తగానే చూసుకో ప్రేమించి అలా ప్రేమ మీద ఆయన ప్రేమ మీద మనం ఆధారపడటం వలన ఇప్పుడు సాధన సాధన అంటే ఎక్కడ చేస్తాం సాధన ఇప్పుడు మనం విమర్శించిన వాళ్ళు మనం తిట్టేవాళ్ళు మనకి అక్కర్లేని గొడవలు అవసరం లేని గొడవలు ఇవన్నీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు ఏదో భీవారం ఏ బట్టల షాపులోనో బంగారం షాపులోనో లేదా గూటర్ మీద ఎక్కడో చోట నీకు చోట నిన్ను విమర్శించిన వాళ్ళు నీకు అంటే ఇష్టం లేని వాళ్ళు లేకపోతే మనం అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళంటే మనకి ఇష్టం లేకపోవచ్చు వాళ్ళంటే మనకు ఇష్టం లేదు అనుకోండి అటువంటి వాళ్ళు సమాజంలో లోకంలో మరి ఇంట్లో నుంచి బయటకు వస్తారు కదమ్మా ఎక్కడో చోట వాళ్ళు కనిపిస్తారు కదా కనిపించినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అంటే నేర్పడం ఏంటంటే అంటే జీవితాన్ని మాట తీరి కానీ అసలు మాట తీరి లేదు జీవితం ఎలా జీవించాలో తెలియదు అటువంటిది ఫస్ట్ ఫౌండేషన్ కానించి మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా మనలో అలా నేర్చుకుని అంత మన ప్రిపేర్ చేసేది కూడా ఆయనే కదమ్మా అప్పుడు ఏమన్నారంటే వాళ్ళని చూస్తాం కదా మనం ఎక్కడో చోట ఏమని చెప్పారండి వాళ్ళని చూసేసరికి నువ్వు ఎడమకం పెట్టద్దు ఎడమకం పెట్టద్దు వాళ్ళని చూడక ముందు ఎలా ఉన్నావో అలాగే ఎడమకం పెట్టకుండా ఎడమకం పెట్టకుండా ఏ బంగారం షాపులోనో బట్టల షాపులోనో వాళ్ళు నీకు కనిపించారనుకో ఎడమకం పెట్టకుండా పెడమకం పెట్టకుండా ముఖం చిట్లించకుండా ముఖంలోకి నీ లోపల ఉన్న వికారాలు ముఖంలోకి రాకుండా మా ముఖంలోకి రాకుండా చూసుకో అలా చేయమని నేను నీకు చెప్తున్నాను ఇప్పుడు నేను నీకు మాట చెప్పాను మామూలుగానే అంటే నాన్నగారు మీ మాటలు ఎలా వాడుకోవాలి అని అడిగాను మీ మాటలు ఎలా వాడుకోవాలి అని అడిగితే ఇలాగ వాళ్ళు ఎక్కడో చోట కనిపిస్తారు కదమ్మా అలా కనిపించినప్పుడు అప్పుడు నువ్వు ఎందుకంటే నా మాట నువ్వు శ్రవణం చేసావు కదా అంటే శ్రవణం చేసిన మాటలన్నీ పుస్తకాల్లోని క్యాసెట్లోని ఉంచేస్తే ఎలాగమ్మా నీ దైనందిన జీవితంలో కూడా నువ్వు వాడుకోవాలి కదా మరి అలా వాడుకున్నావు అనుకో జీవితానికి ఒక క్వాలిటీ వచ్చేస్తుంది నీకు కూడా ప్యూరిటీ వస్తుంది జీవితానికి ఒక మాధుర్యం అంటూ ఉంటుంది అలాగని నీకు నాన్నగారు ఏంటి నేను అలా వాడుకోమని చెప్తున్నాను, నువ్వు ఎడమొఖం పెట్టద్దు, పెడమొఖం పెట్టద్దు, ముఖం చిత్రించద్దు, వాళ్ళని చూడకముందు ఎలా ఉన్నావు, అయ్యో నా మాటను జ్ఞాపకం చేసుకో, అక్కడ షాపులో అయినా సరే కొట్లో అయినా సరే నా మాటను జ్ఞాపకం చేసుకుని నాన్నగారు మన ఎడమొఖం పెడమొఖం పెట్టద్దు అన్నారు. నాన్నగారు ఆ మాట మనకు చెప్పారు కనుక అందుకే ఎడమొఖం పెట్టకుండా, పెడమొఖం పెట్టకుండా, ముఖం చిట్లించకుండా నువ్వు నన్ను ఇలా ఉండమని చెప్పావు కదా, అందు గురించి అని చెప్పి ఆయన జ్ఞాపకం నా మాటను జ్ఞాపకం చేసుకుని నువ్వు అక్కడ నిజంగా ఒకవేళ అలా ఉండటానికి నా మాట తీసుకుని నా మాటను జ్ఞాపకం చేసుకుని నువ్వు అలాంటి పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్లో నీ జీవితంలో ఎక్కడైనా సరే నువ్వు అలా ఉంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు అలా నా నేను చెప్పిన మాటను వాడుకుంటూ నేను చెప్పిన మాటను అలా తీసుకుంటూ నీవు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు అనుకో, అప్పుడు గురువుకి ఏమనిపిస్తుందంటే నాకేమనిపిస్తుందంటే అయ్యో ఎడమొఖం పెట్టడం పెడమొఖం పెట్టడం ముఖం చిట్లించుకోవటం వాడికి ఇష్టం, కానీ నేనేమో నువ్వు అలా ఉండొద్దని చెప్పాను, నేను అలా ఉండొద్దని చెప్పానని చెప్పి భగవంతుడికి గురువుకి ఏమనిపిస్తుందంటే అక్కడ నా ఇష్టం కోసం నీ ఇష్టాన్ని వదులుకున్నావు కదా, అందుకు నా ఇష్టం కోసం నీ ఇష్టాన్ని వదులుకున్నావు కనుక 100కి 100% 99% కాదు 100కి 100% నీకు నువ్వు 99% కూడా కాదు అలా నీ దైనందిన జీవితంలో నా మాటలను వాడుకుంటూ జీవిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రాక్టికల్స్ గా 100కి 100% నా అనుగ్రహానికి అక్కడ ఆ క్షణంలో పాత్రుడు అవుతాడు. ఎందుకంటే నా ఇష్టం కోసం నీ ఇష్టాన్ని వదులుకుంటున్నావు అక్కడ అనమాట, నా మాటను అక్కడ నా మాటను అక్కడ వాడుకోవాలి, నా మాటను నువ్వు అక్కడ తీసుకోవాలి, నా మాటను అక్కడ తీసుకుని అలా వాడుకుంటున్నావు అనుకో, ఇప్పుడు ఏదో సిచ్యువేషన్కి ఉదాహరణకి నీకు ఇది చెప్తున్నా అనమాట అండి. ఇంకా దైనందిన జీవితంలో ప్రతి చోట కూడా అలా మాటల్ని వాడుకోవటం అలవాటు చేసుకోమన్నమాట. నాన్నగారు మన ఇలా ఉండమన్నారు కదా, నీ మనసు ఏమని చెబుతుందంటే ఎడమొఖం పెట్టు పెడమొఖం పెట్టు అని నీ మనసు చెప్తాంది. నాన్నగారు ఏం చెప్పారు, ఎడమొఖం పెట్టొద్దు పెడమొఖం పెట్టొద్దు అని చెప్పారు. ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు చెయ్యాలా, మనసు నువ్వు చెప్పినట్టు చెయ్యాలా, ఇద్దరిలోని ఎవరు చెప్పినట్టు చెయ్యాలి, ఇది చెప్పినట్టు మనసు చెప్పినట్టు చేయకపోతే ఇరుగురుకోరు. ఆయన చెప్పినట్టు ఆయన చెప్పినట్టు చేయలేదు అనుకోనండి, స్కూల్లో చదువుకుంటున్నాము, మేస్టర్ హోంవర్క్ లెక్కలో ఇచ్చి ఇంటికి పంపుతారు, మొన్నటి లెక్కలు తీసుకెళ్ళకండి హోంవర్క్ చేయకండి వెళ్ళి మేస్టర్ దగ్గర నుంచింటే ఎలా ఉంటుంది, కొన్ని నేను ఇలా నేర్పాను కదా, ఇలా నేర్పినప్పుడు మొన్న వచ్చాడు ఇలా నేర్పాను ఇలా చెప్పాను, మొన్న మీటింగ్ విన్నాడు ఇలా నేర్పాను ఈ సబ్జెక్ట్ చెప్పాను, మళ్ళీ రెండోసారి వెళ్ళి మనం నుంచినేసరికి మన ముఖం ఎలా ఉంది, అంటే మనం చెప్పింది ఏమన్నా ఇడుగు చేస్తున్నాడా చేయటం లేదా, అవన్నీ గురువు చూసుకుంటూ ఉంటాడు కదా. అంటే ఇంకెలాగ మనం విద్య నేర్చుకోదలిచాం కదా, అంటే ఇది బ్రహ్మ విద్య పరా విద్య, మామూలు విద్య కాదు మామూలుగానండి. అందుకు బ్రహ్మ విద్య పరా విద్య కనుక మరి అహింసాతత్వం అంటే నీకు సహవా మన పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం వల్లనే మామూలుగా మనకి అందరం అసలు ఏమక్కర్లేదు, నాన్నగారు సహవాసం చాలు, ఆయన రూపం చాలు, ఆయన నామం చాలు. అంటే ఎందుకంటే నాన్నగారు శరీరం ఉన్నప్పుడు ఆయన ఎంత సజీవంగా ఉన్నారు, కానీ శరీరం విడిచిపెట్టాక 1 సంవత్సరం నేను చాలా అబ్జెక్ట్ అయ్యాను అనమాట. అంటే ఆయన రూపానికి ఆయన నామానికి అలా దగ్గరగా చదువుగా తిరగటం అది అలవాటు అయిపోయి అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాన్నగారి దగ్గర అలా మీటింగ్ వినేసరికి ప్రపంచంలో ఎంతో మంది పుణ్యాత్ములు ఉన్నారు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఇక మీ జీవకోట అంతా చేసుకొచ్చిన పుణ్యం అన్ని గ్రామాలు అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు వాళ్ళు ధరించడం కోసం నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళాక 2 సంవత్సరాల్లో అసలు నాన్నగారు అసలు మళ్ళీ మళ్ళీ శరీరంలో ఉంటారనే లేదు ఆ పరిస్థితి వచ్చింది. అసలు మామూలుగా ఆయన ఇంకా మళ్ళీ అయ్యో భగవంతుడా ఎందుకు నాన్నగారితో నాకు సహవాసాన్ని ఏర్పరిచింది, ఒకవేళ ఆయనతో సహవాసం ఏర్పరచుకుందామన్నా నా జీవితం బాగానే బతికేస్తుంది, ఆయనతో సహవాసం ఏర్పరిచావు ఇలా సహవాసం ఏర్పరిచాక ఇంత తక్కువ టైంలోనే ఆయన దేహానికి అస్థి పంజరంలో అయిపోయింది, దేహం గోళ్ళ పట్టుకుని నడిచి ఊరు, ఆయన అనారోగ్యం అండి మామూలుగా కాదు అసలు అని అప్పుడు సిచ్యువేషన్ అప్పుడు అనారోగ్యం అదంతా మళ్ళీ భగవంతుడు ఆ శరీరాన్ని భూమి మీద ఉంచి మళ్ళీ ఆయన్ని ఇంతమంది తర్వాత అంటే మామూలుగా పులేని పప్పు ఎలా ఉంటుందో ఇంకా మహాత్ములు నాన్నగారు లేని లోకంలో మనం ఎలా బతకాలి, అంటే తక్కువ పరిచయంలో తక్కువ స్నేహంలో తక్కువ పరిచయంలో ఇలా పరిచయం చేసి ఇలా సహవాసం చేస్తూ ఇలా భగవంతుడి రూపంలో వచ్చాడు అనుకుని ఆనందించే టైంలో ఇంకే ఆయన శరీరము ఉండదన్న పరిస్థితి వచ్చేసింది. భగవంతుడా ఏంటి అని చెప్పి మామూలుగా అలాగా తపనలో వేదన అది పడదు. మనం ఎంత అదృష్టవంతులు, ఎంతమంది అదృష్టవంతులు ధరించే వాళ్ళు ఉన్న వల్ల భగవంతుడు ఆ శరీరాన్ని మనిషికి సంవత్సరాలు ఇచ్చారు. అయితే నాన్నగారికి చాలా మంచి మామూలుగా ఆ శరీరం మళ్ళీ భూమి మీద ఉంటుందని ఇంకెవరికీ ఆశ లేదు, డాక్టర్లకి ఆశ లేదు, ఇంట్లో కూడా కన్నమ్మ గారు కూడా అసలు ఎంత బెంగ పెట్టుకున్నారు. కానీ అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా అలా ముఖం మంచం మీద దుఃఖపడం ముసుగు తీసి కూడా చూసేవారు. ఆ సిచ్యువేషన్ నాన్నగారు ఆ సిచ్యువేషన్ తెలుసుకుంటే మాట కూడా చెప్పడం కష్టం. అసలు ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహం అంటే అయినా ఆయన నేర్చడం అలా ప్రవహిస్తూ ఉన్న టైంలో ఆయనకి అలా అంత తేడా అలా చేసింది. తర్వాత ఇంకా అందరూ ఇలాగా అదృష్టవంతులు ఉండడం వల్లని భగవంతుడు మనకి ఎంతకాలం ఆయన శరీరాన్ని భూమి మీద ఉంచాడమ్మా, ఇది మన అందరి చాలా అదృష్టం. అందు గురించి ఏంటంటే నాన్నగారి హృదయం ఏంటంటే నా మాట వ్యాస్తుని ఏమని చెప్పేవారంటే ఆయన కోరుకునేది మామూలుగా ఇప్పుడు నాన్నగారి సమక్షంలో కూర్చునేవాళ్ళం కదా మనందరం, నాన్నగారి సమక్షంలో కూర్చున్నప్పుడు అంటే ప్రతి సిచ్యువేషన్ ద్వారా, ప్రతి సంఘటన ద్వారా భగవంతుడు మనకి సిచ్యువేషన్ ఎందుకు పంపించాడు, అనుకూలాలను చూసిన అనుకూలాల్లో కానీ వ్యతిరేకాల్లో కానీ సమాజంలో కానీ ఆయన పంపించిన ప్రతి సిచ్యువేషన్ ద్వారా, ప్రతి సంఘటన ద్వారా ఆయన నాన్నగారు అక్కడ మాటను తీసుకుని అందుకే ఏదో మనం నేర్చుకోవటం. ఒకసారి అన్నారు మామూలుగా నాన్నగారు, అప్పుడు ఇందాక ఉత్సాహం చెప్పింది కదా ఇక్కడ మా కొయంబత్తూరులో వెళ్ళిన సిచ్యువేషన్ సంఘటన ఏదో ఒకటి చెప్పింది కదా ఉష అందాకని, అప్పుడు మేము ఒకసారి మామూలుగా అలా అప్పుడు ఉష చదువుకుంటాను అక్కడ, అంటే ఎందుకంటే ఆయన మాట నాన్నగారు చెప్పిన మాటని ఎలా వాడుకోవాలో ప్రశ్నించి మామూలుగా నాన్నగారు చెప్పింది ఏంటంటే మాట మాటను కూడా జీవితం. ఇప్పుడు డబ్బుని సంపాదించే వాళ్ళు కష్టపడి డబ్బుని ఎలా అయితే దాచుకుంటారు అలాగే ఇప్పుడు నాన్నగారి మాట మనం ప్రేమను తీసుకున్నాము. నాన్నగారు ఏమని ఎవరంటే నా ప్రేమ నా మాటలో ఉన్నా తెలియజేస్తున్నా, శ్రవణంలో తెలిసేది కొంత ఉంటుంది, తర్వాత మననంలో తెలిసి మళ్ళీ ఆ మాట నెమరకు వస్తుంది కదా మన జ్ఞాపకానికి. ఒకసారి భీమవరంలో మామూలుగా ఎవరింటికి వచ్చారో అక్కడ నాన్నగారు ప్రసంగం జరిగే ప్లేస్ దగ్గరికి వచ్చారు, ఒక అరగంట కూర్చున్నారు, సబ్జెక్ట్ చెప్పి కారు ఎక్కిపోయి డోర్ వేసేసుకున్నారు, డోర్ వేసేసుకుని మళ్ళీ డోర్ తీశారు. డోర్ తీస్తే అందరం గమనించి అసలు కారు డోర్ కాడికి వెళ్ళినందుకు మళ్ళీ నాన్నగారు డోర్ తీశారు. ఎందుకు నాన్నగారు డోర్ తీశారు, కారు దగ్గరికి వెళ్ళేసరికి దగ్గరికి రమ్మని పిలిచారు నన్ను, వెళ్ళాను. అమ్మ పార్వతీ నీకు స్నేహితులు ఎవరు అని అడిగారు. స్నేహితులు ఎవరు అని అడిగితే ఏం తెలీదు, అందులో అక్కడ ఉన్న 10 మందిలో స్నేహితులు ఎవరని చెప్తామండి, స్నేహితులు ఎవరు అనేసరికి ఏంటో తెలియచాలి అలా చేస్తాను. అమ్మ పార్వతి నువ్వు మేము చెప్పిన సబ్జెక్ట్ మీరు శ్రవణం చేస్తున్నారు కదా, మరి శ్రవణం చేస్తున్నావు కదా, నువ్వు సబ్జెక్ట్ శ్రవణం చేసి మామూలుగా వచ్చేస్తున్నావు కదా, మళ్ళీ నువ్వు శ్రవణం చేసుకున్న సబ్జెక్టు నీ జ్ఞాపకంలోకి ఎవరు తీసుకొస్తున్నారు అని అడిగాను. ఎవరైతే చెప్పారో నీకు మాట ఎవరైతే చెప్పారో వారే నీకు ఆ మాటను మళ్ళీ నీ జ్ఞాపకం నీకు మాట చెప్పిన వారే ఆ మాటని నీ జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నారు. నీ ఆ మాటని జ్ఞాపకంలోకి ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆ మాటని నీ జ్ఞాపకంలోకి తీసుకొచ్చే పని నేను చేయలేదనుకో నువ్వు ర్యాంక్ రూట్ పడతావు, ఆ మాటని నీ జ్ఞాపకంలోకి తీసుకొచ్చే పని చెప్పిన వాడే చేస్తున్నారు కనుక నీకు నిజమైన స్నేహితుడు వాడే, వాడితో అటాచ్మెంట్ పెట్టుకో మిగతా అటాచ్మెంట్ విడిచిపెట్టేయమని చెప్పారు. అదండి అంటే స్నేహితులతో ఉంది, అంటే స్నేహితుడు అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలని చెప్పారండి, ఇద్దరు స్నేహితులు ఉంటాము, ఇద్దరు స్నేహితులు కూర్చుని మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్యలోని మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవద్దు, అంటే అయితే నీ గురించి అయితే మాట్లాడు. ఇప్పుడు నాన్నగారి గురించి మనం మాటలు చెప్తున్నాం కదా, ఇప్పుడు నేను చెప్పిన మాటలు నీవు నాన్నగారితో నాకు అనుబంధం ఏర్పడటానికి నీ మాట నన్ను ఉపయోగపడాలి, మళ్ళీ ఈ నాన్నగారి మాటలే కనుక మళ్ళీ మీకు నాన్నగారితో అనుబంధం ఏర్పడటానికి ఈ మాట ఉపయోగపడాలి, కానీ నాతోటి అటాచ్మెంట్ ఏర్పడటానికి నేను ఈ మాటలు చెబితే మిమ్మల్ని అందరినీ నేను మీ అందరి నాన్నగారితో అటాచ్మెంట్ నాన్నగారితో అటాచ్మెంట్ ఏర్పడటానికే ఆయన చెప్పిన మాట మీకు ఉపయోగపడాలి, నాకు ఉపయోగపడాలి. అంటే మాట మన భక్తులు మన స్నేహితులం కదమ్మా, ఇలా అందరం మాట్లాడుకుంటున్నాం కదా, ఉభయకారకంగా ఉండాలన్నమాట. అందుకు నిజమైన స్నేహితుడు ఎవరండి? నాన్నగారే మనకు నిజమైన స్నేహితుడు. అంటే ఆయన మాట ఆయన మన జ్ఞాపకంలో నేనే తీసుకొస్తున్నాను అంత డైరెక్ట్గా గుండి మీద నా మాట మీద నీకు నా మాటలు శ్రవణం చేసి వచ్చేసావు. మళ్ళీ ఆ మాట నీ జ్ఞాపకంలోకి ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు మనం నీ మాట మనకు నాన్నగారు మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు కదా, ఈ మాట మనకు నాన్నగారు మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చారు. నాన్నగారు మనం ఏమి నేర్పడానికి నాన్నగారు ఈ మాటను మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చారో అని చెప్పి మామూలుగా అండి, నాన్నగారు రూపం నామం ఉన్నప్పుడు ఆ నాన్నగారు రూపానికి నామానికి మనకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళమో, నాన్నగారు మాటకు కూడా. ఎందుకంటే మాట నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది కదా, మాటలో నాన్నగారు ఉంటారు కదా అని నాన్నగారు కూడా అదే నాన్నగారి మాటకు కూడా అదే గౌరవం ఇవ్వటం మనం అలవాటు చేసుకుంటే నా మాట నా ప్రెజెన్స్ 100% నా ప్రెజెన్స్ లోనే ఉంటావు, నా శరీరం ఉన్నా లేకపోయినా అని చెప్పేవారు. నా మాట నా ప్రెజెన్స్ ఇవ్వాలి, నా మాట ఎప్పుడూ నీ దేహం ధరించినంత కాలం నా మాట నా ప్రెజెన్స్ నీకు ఇస్తుంది. బయట పరిస్థితులు ప్రారంభం అంటే ఇప్పుడు నాన్నగారి సమక్షంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటాము, తర్వాత ఏంటంటే నాన్నగారు మన జీవితంలో నాన్నగారి సమక్షంలో ఎన్ని గంటలు అయితే మనం కాలక్షేపం చేసామో మిగతా అన్ని కాల ప్రవాహంలో కొట్టుకెళ్తే కొట్టుకెళ్ళిపోవచ్చు, కానీ నాన్నగారి ప్రెజెన్స్ లో మనం గడిపిన కాలం అంతా కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయేది కాదు కదమ్మది. అందు గురించి నాన్నగారి సమక్షంలో మనం ఆయన ప్రెజెన్స్ లో ఏం అనుభవించామో అది అందరికీ ఆ రుచి ఆ టేస్ట్ అనుభవం ప్రతి ఒక్కరికే ఉంది కదా. పోతే ఆ జ్ఞాపకాలు ఆ స్మృతులు అంటే ఆ జ్ఞాపకాలు ఆ అనుభవాలు అవన్నీ మనం తెచ్చుకుని ఆ జ్ఞాపకాలు తెచ్చుకుని ఆ స్మృతులు తెచ్చుకుని ఆ అనుభవాలు తెచ్చుకుని మనకి బంధువు ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే, స్నేహితుడు ఆయన ఆ రోజు అంటే ఎందుకంటే నేను నిజమైన స్నేహితుడిని ఎవరు నేనే నిజమైన స్నేహితుడిని అని చెప్పి అంటే నా ఎందుకని నేను అలా కాచుకుంటున్నాను కదా, నేను చెప్పిన మాట నేనే కదా నీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు అమ్మ నాన్నగారి మాట మనకు జ్ఞాపకంలోకి దాని తనంతటది ఆయన మాట మన జ్ఞాపకంలోకి వచ్చిందనుకోండి, ఇంకా నాన్నగారు వచ్చినట్టే అవి మన ఇంటికి నాన్నగారు వస్తే అంత ఆనందం మనకి సడన్ గా నాన్నగారు వస్తేని మనకి ఎక్కడైనా సరే ఎవరింటికాడైనా సరే మన ఇంటి దగ్గరైనా సరే నాన్నగారు చూస్తా నాన్నగారిని చూస్తే మనకి ఎంత ఆనందం, అయ్యబాబు నాన్నగారిని నాన్నగారు కళ్ళకు కనిపించేసరికి ఎంత ఆనందాన్ని అనుభవించేవాళ్ళము, నాన్నగారి మాట మన జ్ఞాపకంలోకి వచ్చేసరికి అదే ఆనందాన్ని మనం అనుభవించాలి, ఆయన ప్రెజెన్స్ లో ఉన్నట్టే మనం ఉండాలి, ఆయన దయకి ఆయన అనుగ్రహానికి ఆయన మా ప్రేమకి కూడా అర్థమవుతుంది అంటే ఆయన మాటలో ఆయన్ని చూడాలి. అలాగే నా మాటలో అలాగే నన్ను చూస్తామంటే నా మాట నీకు నా హృదయాన్ని ఇస్తుంది, నా ప్రెజెన్స్ని అనుభవిస్తూ ఉండాలి భక్తులు అని ఆయన ప్రెజెన్స్ మన అందరికీ ఇవ్వాలి. అంటే అనుబంధం అనేది మనం ఇలాగే మాట్లాడుకుని ఎప్పుడైనా నాన్నగారి మాటలు మీరందరూ కూడా నాన్నగారి మాటలు అంటే మీరందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్ల నేను మాట్లాడుతున్నాను. అయ్యో పాపం వాళ్ళందరూ నాన్నగారి దగ్గర అలా నేర్చుకుని చిన్న చిన్న పిల్లలు అంత అందరూ భక్తిగా ఉండి అలా మాట్లాడి కూర్చున్నారు కదా, నాకు ఫీలింగ్ ఉంది. అంటే నాన్నగారు దేహం ధరించి ఉండగా కూడా పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడటానికి చాలా ప్రయత్నించారు, ఆ మైక్ స్టేజ్ ఫీలింగ్ నాకు కంగారు వస్తుంది. అందుకే నాన్నగారితో ఏంటంటే నాకు లోపల కంగారు భయం ఈ ఆందోళన అవన్నీ వస్తున్నాయండి, అందుకే ఈ స్టేజ్ దగ్గర అలానే మాట్లాడలేదండి. మామూలుగా చిన్నప్పుడు చూసి నాన్నగారు విలువ చేసే ముందు నాన్నగారు పక్కన కూర్చొని చాలా చోట్ల మాట్లాడాను అంటే 15 నిమిషాలు ఒక్కొక్క కావగానే తెలిసేది కదా, విలువ తెలిసేది కాదు. ఆ నాన్నగారు అంటే ఏంటో మామూలుగా బంధువుగా సన్నిహితులు అలా సన్నిహితులకి ఆయన విలువ తెలియక మామూలు పక్కన కూర్చొని ఏమన్నా చెప్పమంటే అలాగ మామూలుగా అలా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు కూడా నాన్నగారి మాటకి నాన్నగారికి ఎంత గౌరవం ఇచ్చామో మనం అదే నాన్నగారి మాట మన జ్ఞాపకంలోకి వచ్చినప్పుడు నాన్నగారు వచ్చినట్టే కనుక ఆ ఫీలింగ్ తెచ్చుకుని ఆ ఫీలింగ్ వచ్చేసి మనకి వస్తే ఆ మాటలో నాన్నగారు లేకుండా ఎలా ఉంటారు, నాన్నగారి మాటలో నాన్నగారు లేకుండా అని మామూలుగా. అందుకు నాన్నగారు ఏంటండి మనం శ్రవణం చేసిన మాటలో శ్రవణంలో తెలిసేది కొంత అని చెప్పారు, తర్వాత మననంలో తెలిసేది కొంత, తర్వాత ఆ మాట మనకి అయ్యో ఈ మాట ఎందుకు చెప్పారో నాన్నగారు మనకు అర్థం కావటం లేదు, అయ్యో ఈ మాట అండి, ఆ మాటలో ఆ మాట నీకు ఎంత అర్థం అవసరం అంతే నా ప్రేమే తెలియజేస్తుంది, అలా ఆచరణలో తెలిసేది కొంత. అలా కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే శ్రవణం మనన నిధి ధ్యాస, ఇలా శ్రవణంలో మామూలుగానే మనం కష్టపడి డబ్బుని సంపాదించి బంగారం కొనుక్కున్నాం అనుకోండి, ఆ బంగారం కొనుక్కున్నాక బంగారం చూసుకుంది ఆ బంగారం మీద ధ్యాస పెట్టుకోమని ఎవరైనా మనకు బయట వాళ్ళు చెప్పవలసి వస్తుందా, చెప్పక్కర్లేదు కదా. అలా ఈ శ్రవణం వలన మనన వలన ఆ ఒక ఒక జ్ఞానం అనే నిధి జ్ఞానం అనే సంపద మనలో అలా కలుగుతూ ఉంటే దాని మీద ధ్యాస వచ్చేస్తుంది. అయ్యో గురువు సహవాసం చేయకముందు ఎలా ఉంది, వాళ్ళు చేశాక ఎలా ఉంటున్నాము ధ్యాసల్ని. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి ఉన్నదానితోటి పరిచయాన్ని ఏర్పరిచి మనం కొంతమంది ఇంట్లో కొంతమంది ఉదాహరణలు చెప్పేవారు కదా, మామూలు కొంతమంది ఇళ్లలోని మనకి మంచి చనువు క్లోజ్ ఉంటుంది, అందుకు జాగ్రత్తగాను ఆయన ఉన్నదానితోటి అనుబంధం ఏర్పరిచి సబ్జెక్టు నాన్నగారు చెబుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ దగ్గర సబ్జెక్ట్ తోటి క్లోజ్ పెట్టుకోమని చెప్పి. ఇప్పుడు మనకు మనుషులు అందరితోటి క్లోజ్గా ఉంటున్నాం కదా, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే మన అందరం క్లోజ్గా అలా సబ్జెక్ట్ చెప్పుకుంటూ అలా కలుపుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉందాము నాన్నగారిని సంభాషించుకుంటూ అంటున్నాం కదా. అలాగే నాన్నగారు మాట ఉంది కదా, అలా నాన్నగారు చెప్పిన మాట మన జ్ఞాపకాలంతా వస్తుంది కదా. నాన్నగారు ఏమన్నారంటే నువ్వు జాగ్రత్తగా స్లోగా ఆ మాటతోటి క్లోజ్ ఏర్పరచుకున్నాను, ఆ నాన్నగారు మాటతోటి క్లోజ్ చనువు ఏర్పరచుకుంటే దేవుడు ఎక్కడున్నాడో మనకి తెలియదు, అంటే దేవుడు ఎక్కడున్నాడో ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటకు తెలుసు. ఇప్పుడు ఈ భౌతికమైన చనువులు భౌతికమైన పోజులు రోజు భౌతికమైన పరిచయాలు ఆ నాన్నగారితోటి నాన్నగారితోటి పరిచయం అంటే ఉన్నదానితో పరిచయం ప్రతి ఒక్కడికేను, మిగతా పరిచయాలు అన్ని పరిచయాల్లోంచి అన్ని చనువుల్లోంచి అందరితో అందరు మనకి అందరి మీద క్లోజ్గా ఉంటున్నాం కదా, అన్ని క్లోజుల్లోంచి తీసుకొచ్చి ఆయన సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి సబ్జెక్ట్ తోటి క్లోజ్గా జాగ్రత్తగా స్లోగా సబ్జెక్ట్ తోటి క్లోజ్గా జతకట్టేటట్టు చేస్తాడు వాడు. క్లోజ్ అర్థం నేర్పారు, ఈ క్లోజులు తీసేసి మనం తీసుకెళ్ళటానికి అక్కడికి వచ్చారు. మనకి ఏహం ఉండాలి పరం ఉండాలి కదా, ఏదో టుపాకులు కొట్టేవాడు ఒక టుపాకు దగ్గర కొడితే ఒక పెట్టే పడుతుందంటే ఒక్కోసారి ఒక్కోసారి ఒక దెబ్బకి రెండు పట్లు పడిపోతాయి, అప్పుడు ఆ టుపాకుడికి చాలా ఆనందం వేస్తుందంట. అంటే ఏహం పరం రెండు ఉండాలి. నువ్వు ఏ ఇంట్లో అయితే భగవంతుడు నిన్ను కేటాయింపు చేశాడో వాళ్ళందరూ నిన్ను ఎంత సుఖపడుతున్నారని గొడవ ఇంక నువ్వు విడిచిపెట్టేది వద్దనమాట. భగవంతుడిని నిన్ను ఆ ఇంట్లో పెట్టాడు కనుక ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఎంతవరకు నువ్వు సహకరించాలో అంతవరకు సహకరించి వాళ్ళు సుఖపడటానికి నీ అవకాశాలు కల్పించండి. అంటే అలా కల్పించడం మానేసి వాళ్ళని చెప్పట్లేదు వీళ్ళని చెప్పట్లేదు కొద్ది నుంచి సాయంకాలం వరకు కష్టపడి చేయటం చేశాక నన్ను ఎవరో గుర్తించడం లేదు అర్థం చేసుకోవటం ఎవరో గుర్తించడం లేదు అర్థం చేసుకోవటం లేదు అనేమో తిరిగి ఏమో బాధపడటం లేదు. ఇలాగే ఎదటి వాళ్ళు గుర్తించడం లేదు అర్థం చేసుకోవటం అనేది భావ దారిద్ర్యం కింద లోపల ఏర్పడింది. ఇల్లు కట్టుకుంటే పునాదిలో ఫౌండేషన్ రాళ్ళు ఎలా ఉంటాయో అలా లోపల భావంలో అంతా లోపల దారిద్ర్యం ఫౌండేషన్లో ఉంది. ఆ లోపల ఉన్న భావ దారిద్ర్యం కానించి పెళ్ళగించుకుని చెలికి బయటకు తీసుకురావలసి వస్తుంది. నీకు దైవ దర్శనం అవుతుంది, నువ్వేమి కంగారు పడొద్దు. కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే దుఃఖ దోషాను దర్శనం అని చెప్పాడు. నీ హృదయంలో ఉన్న భగవంతుడు నీకు స్వరూపంగా అనుభవంలోకి రాకుండా నీకు చాలా బలహీనతలు దేహభావన వ్యక్తి భావన చాలా ఉన్నాయి, నువ్వేమీ కంగారు పడకు. అంటే గురువు ఏం చేస్తాడంటే నీ హృదయంలో ఉన్న భగవంతుడు నీకు స్వరూపంగా అనుభవంలోకి రాకుండా ఒక్కో బలహీనతని ఒక్కో బలహీనతని తీసుకొచ్చి సూక్ష్మ రూపంలో ఉన్నాయి నీ స్థూల రూపంలోకి నీ సహస్రారంలోకి తీసుకొచ్చి నీకు చూపించి మరీ తొలగించానని చెప్పేవారు కదా. అలా బలహీనతలు నాన్నగారు చేసేది ఏంటంటే నీ బలహీన దోష దర్శనం అవుతుంది అనమాట. దోషాలు నువ్వు కాదు, దోషాలు నువ్వు కాదు కానీ దోష దర్శనం చేయవలసి వస్తుంది. ఆ దోష దర్శనం చేసినప్పుడు గురువు ఏం చేస్తాడండి, ఆ దోషాలతోటి తాదాత్మ్యం చెందకుండా మరి ఇంకా దయనీయ ఆయనతోటి తాదాత్మ్యం ఏర్పరుచుకుంటాడు. నువ్వు సాధ్యమైనంత వరకు దేహంతో జతకట్టడం మాని నీ దేహంతో జత స్నేహం తగ్గించుకో, అది నువ్వు చేస్తే నీ మనసుతోటి తాదాత్మ్యం లేకుండా, మనసుతోటి జత లేకుండా నాతోటి తాదాత్మ్యం ఏర్పరచుకోవటం అనే పని నేను చేస్తాను అనమాట. మామూలుగా కొన్ని ఎడమొఖం పెడమొఖం పెట్టొద్దన్నారు, ముఖం చిత్తించొద్దన్నారు. నా ఇష్టం కోసం నీ చిన్న ఇష్టాన్ని వదులుకుంటే నా చిన్న అనుగ్రహానికి స్వాధీనం అయిపోతామని చెప్పారు. కనీసం ఇలా చిన్న మాటలను కూడా మనం వాడుకోకపోతే ఎలాగా? అలా దైనందిన జీవితంలో నాన్నగారు మాటలను జాగ్రత్తగా అలా వాడుకుంటూ జీవిందాము. అలా వాడుకోవటం నేర్పారు నాన్నగారు మన అందరికీ కూడా. అందరూ వాడుకుంటారు అంటే మరి అందరూ అంటే చెప్పడం వచ్చేసరికి అందరి అనుభవాన్ని ఎవరో ఒకరు చెప్పాలి. అంటే ఇది ఒక్కళ్ళ అనుభవం కాదు, అంటే భక్తులు అందరి అనుభవాన్ని మాట్లాడి వచ్చేసరికి కలిపి అందరికి అందరి అనుభవం కదా జీవితం. అంటే జీవితాలు అదృష్టాలు దురదృష్టాల్లో ఎలా అదృష్టంగా మార్చి ఎలా తీర్చిదిద్దారో అది ప్రతి ఒక్కరి అనుభవం కదా. అంటే మనకి ఈ రోజు వరకు కూడా అది మా అన్నగారి దేహం శరీరం లేకపోయినప్పటికీ కూడా మామూలుగా ఏంటంటే అయ్యో నాన్నగారి శరీరం లేదు కదా, ఆయన మనకి డైరెక్ట్గా నాన్నగారి దగ్గర ఈ చెవులు ఎప్పుడూ మనకి శ్రవణం చేసి బాని నీదు కదా కదా అని చెప్పి సరే మరి ఆయన చెప్పిన సబ్జెక్ట్ అంతా ఉంది కదా. ఒకసారి నాన్నగారు ఏమన్నారండి, మనకి మన కాలాన్ని అంత మనకు ఓపిక ఉన్నంత కాలం భగవంతుడి నామాన్ని మనం స్మరించాలమ్మా. ఏ భగవంతుడి నామాన్ని మనం స్మరించామనుకో, ఎప్పుడైనా మన దేహానికి అనారోగ్యం వచ్చిందనుకో, మనకి ప్రాణ ప్రయాణ టైంలో భగవంతుడి నామాన్ని స్మరించలేని పరిస్థితి ఒక ఆలస్యం మనకు వచ్చిందనుకో అనుకుందాము అని పూర్వం అయితే అలాగే అనుకుందాం అనుకో, అయ్యో పాపం మీరు ఓపుకున్నంతకాలం నామాన్ని స్మరించాడు, వీడికి ఇప్పుడు ఓపిక తగ్గింది నా నామాన్ని స్మరిపోతున్నాడు అని చెప్పి భగవంతుడికి అనిపించినంత అప్పుడు గురువు ఏం చేస్తాడంటే, భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయన నామాన్ని చేస్తాడు నువ్వు శ్రవణం చెద్దివి అని చెప్పారు నాన్నగారు. కూర్చుని నామం ఎవరు చేస్తారంటే చేయలేని పరిస్థితులు ఓపికన్నాళ్ళు విషయాలు చేసుకున్నారు పాపం, ఇప్పుడు ఓపిక తగ్గిపోయింది, ఇప్పుడు ఓపిక తగ్గిపోయినప్పుడు నామాన్ని చేయలేరు, నామాన్ని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు మామ మనం అందుకుందాం పోని, మనం నామం చేస్తే వాడు శ్రవణం చేసుకుంటాడు అని చెప్పి అలాగే అలా అలా చెప్పేవారు. అలా చెప్తే అంటే భగవంతుడు మాట నాన్నగారు మాట్లాడిన మాట ప్రతి మాట అక్షర సత్యం, 100%కి 100% అక్షర సత్య జ్ఞానం అయ్యే అనుమణి. అంటే అంటే ఎందుకంటే నాన్నగారు ఏమన్నారంటే, అమ్మ పార్వతి నువ్వేం చేస్తున్నావంటే సిచ్యువేషన్లో ప్రసంగాల దగ్గర నువ్వు ఎలా చెప్తున్నావంటే సిచ్యువేషన్ చెప్పటం లేదు, సబ్జెక్ట్ చూస్తున్నావు, నీ అనుభవాన్ని చెప్పటం లేదు అని మామూలుగాని అన్నారు. అంటే నాన్నగారు మీరే చెప్తున్నారు కదండి, నీ మనసు ఎంత ఉంది, నీ మనసు ఎంత నిజమో మనసు కలిగిన అనుభవాలు కూడా అంతే నిజం, అవి నిజం కాదని చెప్తున్నారు కదా నాన్నగారు, ఇంకా మనసు కలిగిన అనుభవాల గురించి ఇంకేం మాట్లాడుకుంటాం అన్నాను. అలా కదమ్మా జీవితంలో నేర్చుకున్న పాఠాలు వేరు అనుభవాలు వేరు, అంటే కొన్ని సిచ్యువేషన్ ద్వారా కొన్ని మనం నేర్చుకుంటాం కదా. ఇప్పుడు కరెంటు బల్బులు ఉన్నాయి అనుకోమ్మా, ఆ కరెంటు బల్బులో మనకి కరెంటు లేనప్పుడు కరెంటు బల్బులు ఎవరో కనిపెట్టారు కదా, ఆ కనిపెట్టినోడు ఫెయిల్ అయ్యాడండి, కనిపెట్టి కరెంటు బల్బులు కనిపెట్టలేకపోవడం ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినా అతను ఏం చేశాడండి, పుస్తకం హిస్టరీ అంతా రాసేశాడండి, తను కనిపెట్టడం ఎలా ప్రారంభించాడు, ఎలా ప్రారంభించి ఫెయిల్ అయ్యే వరకు రాశాడండి. అది ఫెయిల్ అయ్యే వరకు మరి ఎందుకు రాసినట్టు, అది ఫెయిల్ అయ్యే వరకు ఎందుకు రాశాడండి, మామూలుగా నెక్స్ట్ ఇంకెవరొకరు కనిపెడతారు, ఆ కనిపెట్టేవాడు ఈ ముందు శ్రమ పడక్కర్లేదు, ఈ ముందు శ్రమ పడక్కర్లేదు, అందు గురించి తర్వాత కనిపెట్టేవాడు అక్కడి కానించి ప్రయత్నం చేస్తాడని వాళ్ళు దయ వాళ్ళు ప్రేమ. ఎదటి వాళ్ళు ఈ కష్టం పడటం ఎందుకు మళ్ళీ కనిపెట్టేవాళ్ళు, మరి నేను ఈ కష్టం పడ్డాను నేను కనిపెట్టలేకపోయాను, అందుకనిసేసి మీరు కష్టం పడక్కర్లేకుండా మీ ఉపాధిని మీరు తీసుకోండి. అలా కాలం విలువ అంటే కాలాన్ని మనం ఎంత కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేశాను, కాలాన్ని సద్వినియోగం చేయలేకపోయాను అని చెప్పి ఇంకా 2 రోజులకంటే మీరు బతకరు అని చెప్పి డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ మాటలన్నీ మనం శ్రవణం చేస్తాం కదా, అయ్యో నేను ఇంత కాలాన్ని దుర్వినియోగం చేశాను, నువ్వు దేహానికి మనసుకి ఇంద్రియాలకి సంబంధించిన వాడు కాదు, మామూలుగా ఈ సావు లేని సత్పదార్థాన్ని నువ్వు అని చెప్పి ఏ రోజు ఆ రోజు మరణానికి ప్రిపేర్ అవ్వాలని నాన్నగారు ఎంత చెప్పినా మనం మరణానికి ప్రిపేర్ అవ్వలేకపోయాం కదా. సంజయ్ మెడికే ఇంక టైం చూస్తే దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడు కాలం లేదు అని చెప్పి ఆ కాల టైం కాలం యొక్క విలువ ఇంకా 4 రోజుల కంటే 3 రోజుల కంటే డాక్టర్ గారు ఉండవని చెప్పినప్పుడు చాలా విలువ అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి కొంచెం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుద్ధి తెచ్చాడు, తెచ్చుకొచ్చాడు మనకి. సరేంది అంటే బుద్ధి అంటే బాడీ అంటే ఒంటి నిండా మిషనరీ పెట్టారు కదమ్మ దానానికి, నోటి నిండా మిషనరీ ఆగింది. అయ్యో మనకి నాన్నగారు అంటే మర్మంతటి నామాన్ని నోటితో ఎలా స్మరించగలము, నీ ఓపిక నన్నాలు నువ్వు నామాన్ని చరిస్తే నీకు ఓపిక తగ్గేసరికి నేను నామాన్ని స్మరిస్తాను నువ్వు శ్రవణం చెప్పి కానీ అని చెప్పి నాన్నగారు మనకి అన్నారు కదా ఒకసారి, ఒకసారి ఇలాంటివన్నీ చెప్పారు కదా అని చెప్పి. ఓ పక్కనేమో నాన్నగారు మాటలు జ్ఞాపకం కాదు, ఓ పక్క నుంచి ఎందుకు పనికి రాని బలహీనతలన్నీ బుర్రలోకి రావటం రోజేంటి ఏం చెప్పాలంటే. ఓ పక్క నుంచి ఏమో మంచి మాట నాన్నగారి మాటలు గుర్తొస్తున్నాయి, ఓ పక్క నుంచి ఎందుకు పనికిరాని బలహీనతలు గుర్తొస్తున్నాయి. ఏంట్రా భగవంతుడా ఏంటి, ఏంటో మనకి తెలియదు కదా మరి దేవు ఆయన ఏ టైంలో మనల్ని ఎక్కడ పెట్టి ఏమి నేర్పుతాడో తెలియదు, ఏంటో తెలియదు. అది ప్రతి సంఘటన ద్వారా ప్రతి సిచ్యువేషన్ ద్వారా మాగుతుంది అది మనకి. మనకి భగవంతుడు నామాన్ని స్మరించిన స్టేజ్ వచ్చింది, రామాన్ని స్మరించిన స్టేజ్ వచ్చిందని ఇవన్నీ పెట్టేస్తారు కదా ఆ స్టేజ్. ఆయన నామాన్ని నేను చేస్తాను నువ్వు శ్రవణం చేద్దు అని అన్నారు కదా నాన్నగారు ఆ రోజుని అన్న మాట జ్ఞాపకం వచ్చేసరికి మామూలుగా నేను ఇంకా నా భగవంతు ఆయన మాట అంత అక్షర సత్యంగా ఆయన నాన్న హృదయంలో ఉన్న అంతర్యామిగా నాన్నగారు ఆయన నామాన్ని ఆయన నామం చేయటం ఆ నామాన్ని మన చేత శ్రవణం చేయటం అనేది ఆయన మాట అక్షర సత్యం నూటికి నీరు పరిచేటం అని చెప్పి అంటే ఆయన యొక్క వైభవాన్ని చెప్పాలి కదమ్మా ఆయన మాట అంటే ఆ కొన్ని కొన్ని చెప్పవలసిన అవసరం ఉంటాయి అది మనం అంటే భగవంతుడు లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక పక్కనే అంటే ఒక పక్కన చూస్తే మాటలు జ్ఞాపకం వస్తున్నాయి, ఇంకో పక్కన చూస్తే ఎందుకు పనికిరాని బలహీనతలు గుర్తొస్తున్నాయి ఏంటి అనిపించేసరికి. నీకు నీ బలహీన ఏ బలహీనతలు అయితే నీ సహస్రారంలోకి వస్తున్నాయో ఆ బలహీనతలతోటి తాదాత్మ్యించి ఎంతకన్నా ఉండే అటు ఆకాశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలం చేయటం కోసమే బలహీనతని సంసారంలో తీసుకొస్తాడు గురు అని ఆ మగతో నిద్రో తెలియదో మాట అనిపించేసరికి అయ్యో నాన్నగారు నేను ఏకాంతంలో ఉన్నాను ఆకాశం చూడటానికి ఐసీలో ఉన్నాను అని కళ్ళు తెరిచేసరికి అక్కడ ఒక నర్సు వచ్చి వెంటనే కత్తిని తీసింది కిటికీ పక్కన ఉన్న బెడ్ అడిగేసరికి ఆకాశం విశాలంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నా వంక చూడలేదండి మామూలుగా అంటే ఎందుకంటే నువ్వు ఆ బలహీనతలతోటి అంటే గురువు చేసుకునే పని గురువు చేసుకుంటాడు అంటే ఆ బలహీనతలన్నీ ఎక్కడో మూల మూల దాక్కున్న బలహీనతలన్నీ చెలికి సహస్రారంలో తీసుకొచ్చి అప్పుడేమో శారీరక బాధలు తర్వాత ఏమో మనసులో వచ్చే బలహీనతలు తీసుకొచ్చి అందుకే ఎందుకంటే కాలాన్ని మనము మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండగా మనం ఆరోగ్యంగా ఉండగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇప్పుడు నాన్నగారు ఒకసారి అరుణాచలాన్ని ఏమన్నారంటే ఒకసారి అరుణాచలాన్ని కొంతమంది భక్తులను గిరి ప్రదక్షిణకి వెళ్ళాము, భక్తులను గిరి ప్రదక్షిణకి వెళ్తే అంటే మనం భగవంతుడు దయని అనుగ్రహాన్ని ప్రేమని మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని దురదృష్టాన్ని కష్ట నష్టాలు ఎలా భరించి ముచ్చుకోవాల్సి వస్తుందో గురువు దయని అనుగ్రహాన్ని ప్రేమని కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది. మామూలుగా అరుణాచలాన్ని అలా గిరి ప్రదక్షిణ చేస్తామంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అందులో ఒకరి గిరి మీద ఆ సిద్ధులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, వాళ్ళందరినీ చూసి నవ్వులు ఏడు మరి వాళ్ళు నవ్వుతా ఏడుస్తా అలా గిరిని చూసుకుంటా వెళ్ళిపోతే అది చేయి పట్టుకోవాలి కదా, వాళ్ళు అలాగే ఒకళ్ళు చేయి పట్టుకుని చుట్టూ గిరి చుట్టూ సగం లెక్క వెళ్ళాక వాళ్ళకి అలా వస్తే వాళ్ళని తీసుకుని మొత్తమే రమణాశ్రమానికి వచ్చింది. అప్పుడు ఇంకా ఆంధ్రాశ్రమం ఇవన్నీ ఏమి కట్టలేదు. అప్పుడు నాన్నగారు అక్కడ ఉన్నారు నోరి గెస్ట్ హౌస్ లోను మొత్తం మీద ఎక్కడో ఉన్నారు. తిరిగి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి అప్పుడు 5:30 అయింది. 5:30 అయ్యేసరికి అప్పుడు నాన్నగారి గదిలో లైట్ వేసాం. లైట్ వేస్తుంటే అప్పుడు రామచంద్రరాజు గారు అన్నాను కిటికీ కానీ ఆ తీవుడి మీద కోపం చిరాకుని ఆవిడ మామూలుగా ఇదేం తీసుకు మామూలుగా నామం చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి, ఆవిడ ఏం తీసి ఎక్కడ పోతే తీసుకున్నాను ఎక్కడో కడుపు పడతారు కదా అని అప్పుడు నాన్నగారు కలిసి ఒకసారి కలుపు తీరాని రామచంద్రరాజు గారు అంటే పక్కన తీశారు. తీస్తే ఏంటమ్మా అంటే నాన్నగారు అప్పుడు ఏంటమ్మా అన్నారు. ఏంటమ్మా అంటే జరిగిన వాళ్ళకి గిరి మీద ఏయో కనిపించింది ఏంటండి నవ్వు ఏడుకొని ఆవిడని గిరిని చూసుకుంటూ వచ్చారు. నేను ఏమో ఆవిడని పట్టుకుని తీసుకొచ్చాను, నాకేమో గిరిని చూసుకోవడానికి కూడా లేదు అని చెప్పి అప్పుడు అలా అన్నారు. అలా కాదమ్మా పార్వతి, ఈ గిరి మీద గిరి గుహల్లో ఎంతో మంది సిద్ధులు యోగులు మహాత్ములు ఋషులు ఉంటారమ్మా, ఆవిడకి కనిపించింది కరెక్టేనమ్మా, ఆ కనిపించినప్పుడు ఆవిడ తట్టుకోలేకపోయారు. కాకపోతే ఏంటంటే అమ్మ పార్వతి, ఇలాగా అలాగా ఈ అరుణాచలేశ్వరుడు ఏం చేశాడంటే ఈ వాళ్ళ అమ్మగారికి ఒక బిందుడు అనుగ్రహాన్ని చూపించాడు. అలా నవ్వకుండా ఏడవకుండా అలా వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు కూడా ఏ అలాగా ఆవిడ అలా ధైర్యం అలా ప్రశాంతంగా ప్రిసెప్షన్ చేసి రాగలిగారంటో అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకో 4 రోజుల్లో గుణుడు అనుగ్రహాన్ని ఇచ్చేసిందమ్మా. అందుకు ఇప్పుడు అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడంటే అనుగ్రహాన్ని ఆచేస్తాడు. అందుకు మనం గిందుడు అనుగ్రహం ఇచ్చాము తట్టుకోలేకపోయాడు కదా, ఇంకా మనం గుండుడు అనుగ్రహం 4 తర్వాత ఇద్దామని ఆపేస్తాడమ్మా. అలా భగవంతుడు దయని అనుగ్రహాన్ని కూడా మనం తట్టుకోగలమమ్మా. అందుకే జీవితంలో ఇవన్నీ తట్టుకోవటం అలవాటైతే ఆయన దయని ఆయన అనుగ్రహం పట్టుకోగలం. ఇప్పుడు మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్నగారు మన పేరు పెట్టి మన పేరు పెట్టి అమ్మ పార్వతి అని పిలిచి ఎప్పుడు పిలుస్తారా, మన చేతిలో ఎప్పుడు పండుతుందా, ఆ పలకరి కోసం మనం చూసేవాడు. ఆయన ఏంటి, ఆయన హృదయం ఏంటి అంటే మన రూపాన్ని మన నామాన్ని మనకి మన 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 మనల్ని మనం మర్చిపోయేటట్టు చేసి అది ఉన్నదానితో సాదాత్మ్యం ఏర్పరిచి నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు అని చెప్పి దానికి సంబంధించిన సుదుసులోకి శ్రోహలోకి తీసుకెళ్ళాలని ఆయన చూసేవాడు. మనం చూస్తే మన పేరు పెట్టి పిలిస్తే మనకి ఎక్కువ సంతోషంగా ఉంది. నాన్నగారు కూడా మనల్ని ఎలా చూడటం మనకి ఇష్టమో అలాగే మనని కూడా చూసుకునేవారు మామూలుగా ఉంది. కానీ ఆయన లోపల చేసే పని బట్టికి అందరికీ ఒకటే మామూలుగా తల్లి తన బిడ్డని ఎలా అయితే జాగ్రత్తగా అందరినీ కూడా మనకి కనీసం ఇంటికాడ వాళ్ళు ఇంకా మారలేదు, ఇలా నాన్నగారు మీటింగ్ ఇంటి ఇలాగే తిరుగుతున్నారు, వీళ్ళ లక్షణాలు చేష్టలు ఏమి పద్ధతిలో మారలేదని బయట ఇంటికి వస్తే ఇంటికాడ వాళ్ళు అంటారు కదా, నా సహవాసం చెయ్యకముందు నా దర్శనం చెయ్యకముందు నీ ఇంట్లో నీ చేష్టలో నీ పద్ధతిలో నీ ప్రవర్తనలు ఎలా అయితే ఉన్నాయో అలా మా సహవాసం చేస్తున్నప్పటికీ నువ్వు సబ్జెక్ట్ శ్రవణం చేసి మననం చేసి నేర్చుకుంటున్నప్పటికీ కూడా అదుగుడు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి అలాగే కనిపించండి. లేదనుక అమ్మా చాలా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు తుండు నా భుజం మీద నేను తుండి వేసుకున్నాను కదా, దాన్ని తుండి వేసుకుంటే ఆ తుండి జారిపోయి పడిపోతుందనుకో, గమ్ముని వెంటనే పట్టుకుని భుజం మీద వేసుకుంటాను కదా, అలాగా మానసికంగా మనకు దూరం అవుతున్నారు వీళ్ళు అని అనుమానం ఇంట్లో కుటుంబ సభ్యులకి రాకుండా తీసుకోవాలమ్మా. అలా బంధువుల దగ్గర అలా ప్రవర్తించుకోవాలి వాళ్ళకి మానసి మామూలుగానే. మనం మన లోపల మానసికంగా భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకోవాలి. మనమేమో వాళ్ళకి శారీరకంగా దగ్గరగా ఉంటే దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తూ ఉండాలి. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే మానసికంగా వాళ్ళతో అటాచ్మెంట్ లోపల పెట్టుకుంటున్నాము, బయట బయట ఏమో భగవంతుడితో దగ్గర పట్టుకున్నట్టు బాడీ యాక్షన్లో కనిపిస్తున్నాము. అందు గురించి మనకి ఎందుకంటే సహనం వినయం అని ఉంది. నీకు నువ్వు పొగరుపోతాను మనిషివాని అన్నలే నిన్ను, కానీ నీ హృదయంలో ఉన్న భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఉండవలసినంత వినయం లేదు అని చెప్పి అన్నారు. అయితే మరి ఆ వినయం ఎలా వస్తుందండి నాన్నగారు అన్నాను. అంటే ఈ లోకంలో అందరికంటే నేనే చిన్నవాడిని అనుకుని జీవించమ్మా అప్పుడు వస్తుంది అన్నారండి. ఇంక ఏం చేస్తానండి, మనకి ఎక్కడి వరకు పెద్దరకాలు కావాలండి, ఇంట్లోనే పెద్దరకమే బయట పెద్దరకమే ఎక్కడ చూసినా పెద్దరకం అంటే ఇష్టం, ఇప్పుడు చిన్నవాడు కూడా అవసరం అన్నారు. అంటే ఈ లోకంలో అందరికంటే నేనే చిన్నవాడిని అనుకుని జీవించే అప్పుడు టైం తెలుసు. అప్పుడు ఏంటంటే అప్పుడేమో మామూలుగా అలాగా తెలుసుకున్నామని అలాగా జీవితాన్ని జీవితంలో ఆయన మాటలను వాడుకుని ఎలా జీవించాలో అవన్నీ నేర్పి మామూలుగానే ఉందండి.
అంటే పర్వాలేదు చెప్పచ్చు
అంటే అలాగే జీవితంలో అంటే అందరి జీవితాల్లోనే అలా నేర్చుకొచ్చారు అమ్మా. అందరి అనుభవాన్ని నేను మాట్లాడుతున్నాను, నా అనుభవాన్ని కూడా కలిపి. అంత గురించి నాన్నగారు ఏంటండి అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ అలా జరిగితే మామూలుగా అంటే అనుభవాలన్నా సిద్ధులన్నా మహిమలన్నా ఇటువంటివన్నీ నాన్నగారికి అంత ఆ వైపు మన మనసుని మళ్ళీ మళ్ళీ చూరు కాదమ్మ ఎవరినైనా. అది గురించి ఏంటండి కోయంబత్తూరులో ఈ మాట ఒకటి చెప్పేసి ఇంకా మళ్ళిస్తాను. అది మేము ఉషా మేము అందరం కలిపి మొత్తం ఒక 10 మంది ఎంతమందో నాన్నగారితో అసలు ఆయన ఆయన తిప్పింది ఆయన నేర్చింది ఆయన జీవితం అంతా అంటే నాన్నగారితో పరిచయం అంటే అది ఆ 4 రోజులతో పరిచయం కాదమ్మ మనకి ఉన్నదానితో పరిచయం ఏర్పరిచి దాని పరిచయాలన్నింటిలోంచి బయటకు తీసుకొచ్చి ఆ ఉన్నదానితో పరిచయం పెంచుతూ ఉంటే అసలు అది ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన దేహం ఉండగా ఏమేమి నేర్పారో శరీర విశ్వక కూడా అదే నేర్పుతున్నారు. తర్వాత కోయంబత్తూరులో మేము అందరం భక్తులందరం ఒక చోట కలిసింది అప్పుడు ఉష డాక్టర్ చదువుకుంటాను పాండిచ్చేరిలో చదువుతాను చదువుతా ఉంటే అప్పుడు ఉష చెంది మేము పెద్దవాళ్ళం అప్పుడు మరి చదువుకుండి పిల్ల కదా మరి అది అయితే అప్పుడు ఆ రోజు రోజు నాన్నగారు కొద్దిగా అసలు కోయంబత్తూరు 18 రోజులు ఒక రోజు 2 రోజులు కాదు అది అది జీవితం అది జీవితంలో అది మర్చిపోద్దు అని చెప్పారు నాన్నగారు. మరి మన అక్కడ కోయంబత్తూరు తీసుకెళ్ళి అక్కడ మన్ని అంటే నిజంగా నాన్నగారిని ఎంతో మంది భక్తులు తీసుకెళ్తే నేను ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్ళి ఊరు నాన్నగారు హైదరాబాద్ తీసుకెళ్ళి లక్ష్మి గారి ఇంట్లో అమ్మ నాన్నగారితో ఒకటే చెప్పాను నాన్నగారు మీరు ఎక్కడికెళ్ళినా నేను మీరు ఉన్న చోటే ఉంటానండి చుట్టాలు వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళనండి నేను అంటే మీరు ఉన్న చోటే ఉండి అక్కడే తిని ఆవిడ దగ్గరే పడుకుంటానండి చుట్టాలు ఇంటికి వెళ్ళాక వెళ్తే మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళాక మిగతా బయట గొడవలన్నీ వస్తాయండి అప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ ఇందాక నాన్నగారు సబ్జెక్ట్ ఇందాక ఇంకా కారు ఎక్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మాట్లాడేదాన్ని కానీ వచ్చేటప్పుడు ఇంకా మాట్లాడేదాన్ని కాదు మా ఉయ్యండి వచ్చేటప్పుడు మాట్లాడేదాన్ని కాదు ఇంటికి వచ్చేసాక శుభ్రంగా తినేసి పడుకునేదాన్ని అనమాట అండి. అంటే ఎందుకంటే ఆ శవనం అయిపోయాక వేరే మాట ఆ రోజు వినాలనిపించి ఇంకా మొన్నడు మామూలుగా మళ్ళీ మహిళ మామూలుగా వింటాం కదా అయ్యని అలా హైదరాబాద్ వెళ్తామంటే ఇలా లక్ష్మి గారు ఇంటికి వెళ్ళేస్తున్నానమ్మా పార్వతి నేను తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ నిన్న వాడు మామూలు చెప్తే సరే అమ్మ అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్లారు లక్ష్మి గారి ఇంటి దగ్గర అమ్మ లక్ష్మి ట్రైన్ దిగ్గాని అన్నారు లక్ష్మి పార్వతి అమ్మ తీసుకొచ్చాను మీ ఇంటి దగ్గర నేను ఉన్న 10 రోజులు మీ ఇంటి దగ్గరే ఉంటుందమ్మా అన్నారు. అప్పుడు లక్ష్మి గారి ఇల్లు కూడా పాపం పెద్దది ఏం కాదు ఆ మామూలుగా అలా అంటే అప్పుడేమో అలాగే బ్యాగ్ తీసుకుని నాన్నగారు అలాగేనండి అని చెప్పి లక్ష్మి గారి ఇంటి దగ్గర ఉన్నానండి. ఆ 10 రోజులు ఉన్నప్పుడు నాన్నగారి దగ్గర విద్య నేర్చుకోవడానికి కదా వాళ్ళ ఇంటికి వెళ్ళింది మామూలుగా విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకు ఆశ్రయం ఇచ్చారు కదా భోజనం పెట్టారు కదా అక్కడ వెజ్ నేర్చడానికి మనకు సహకరించారు కదా లాస్ట్ నేను లక్ష్మి ఇంకా ఒక నెలకు 2 నెలలకు శరీరం విడిచిపెడతారనగా నేను అప్పుడు లక్ష్మితోటి లక్ష్మి ఒక చోట ఒక్క ఆవిడ నిల్చున్నాను నేను అప్పుడు లక్ష్మి దగ్గరికి వెళ్ళాను అక్కడ ఫంక్షన్ ఏదో ఫంక్షన్ దగ్గర ఎక్కడ ఏ ఫంక్షన్ గుర్తులేదు లక్ష్మి మీరు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు అన్నాను. పార్వతి నీకు ఏం సహాయం చేశానమ్మా నేను ఇప్పుడు నీకు ఏ సహాయం చేయలేదు నేను చేసిన సహాయానికి మీరు నాకు కృతజ్ఞతలు తెలుపుతారేంటమ్మా అన్నారు. అలా కదమ్మా లక్ష్మి నాన్నగారు మీ ఇంటికి వచ్చారు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను 10 రోజులు 15 రోజులు మీ ఇంటి దగ్గర ఉన్నాను ఆ 15 రోజులు నాకు ఇంకా ఆశ్రయం ఇచ్చారు భోజనం పెట్టారు నాకు అంతకంతకు మించిన సహాయం ఏమీ అక్కర్లేదు అది బ్రహ్మ విద్య పరా విద్య ఆయన దగ్గర విద్య నేర్చుకోవటానికి నాకు సహకరించిన వాళ్ళందరి పట్ల నాకు లోపల కృతజ్ఞతాభావన మిగతా వాళ్ళందరి పట్ల ఉంటుంది అయ్యో మనకు ఆశ్రయం ఇచ్చారు అన్నం పెట్టారు అక్కడ విద్య నేర్చుకుంటారు అసలు నాకు నా పద్ధతి ఏంటంటే వాళ్ళు మనకు ఆశ్రయించారు అన్నం పెట్టారు విద్య నేర్చుకోవడానికి వచ్చామని చెప్పి నేను నేర్చుకునే విద్య ఏదో నాదే కానీ మిగతా గొడవల్లోకి మా ముందు మళ్ళీ రాత్రి నా అందరూ వెళ్ళిపోయాక 7-8 అయ్యాక ఆ రాత్రి 10-11 అయ్యే వరకు పాప మళ్ళీ అక్కడ 4 కలిసి సబ్జెక్ట్ చెప్పుకుంటారు కదా అలా చెప్పుకుంటే మళ్ళీ అలాగా మనం పద్ధతిలో మనంగా ఎలా అంటే నాన్నగారు కూడా మొత్తం లోకానికి అంటే జనరల్ నాలెడ్జీ కూడా ఉండాలి కదా ఈ జనరల్ నాలెడ్జీ అంతా ఉండటం ఎలా అయితే అవసరం సమాజంలో ఎలా మోసుకోవాలో అలాగ అవన్నీ కూడా మామూలుగా నేర్పారు ఆయన ఆయన నేర్పందంటూ లేదు ఇంకా నేర్పారు అని కూడా ఏమంటారు మామూలుగా మీ కృతజ్ఞతలు అమ్మ లక్ష్మి అలా తెలియజేశారు అదే రాత్రి రాత్రి నిద్రపోయేటప్పుడు మేమందరం పాలు తాగుతాం ఆ రోజు మీరు కూడా పాలు తాగుతారమ్మా నేను అలా నిద్రపోయేటప్పుడు పాలు అలవాటు నేను తాగనన్నా సరే కనీసం మధ్యలో అయినా తాగి పడుకోండి అమ్మా నాకు వీలైతే నిద్ర పట్టడం పార్వతి మీరు తాగబోతుంది నిద్రపోయే ముందు క్లాస్ మధ్య తెచ్చుకోకండి, లక్ష్మి ఇచ్చి కూరండి మామూలుగా. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సబ్జెక్టు అవన్నీ చెప్పాలంటే ఇంకెక్కడ చాలా టైం పడుతుంది. అది ఎందుకంటే అది వాళ్ళందరూ కూడా మనకి ఎన్నో హైదరాబాద్ లో పుట్టినరోజు కావండి, మొత్తం అందరూ పెద్ద పెద్ద ఘనకార్యాలందరినీ అన్ని పెద్ద పెద్ద పనులన్నీ పెద్దవాళ్ళు అందరూ చేశారమ్మా. అందుకు ఆ రామకార్యంలో ఉడతపాటటువంటిదో నాన్నగారు మాటలు నాలుగు శ్రవణం చేసి, ఆ శ్రవణం చేసిన మాటలు నాన్నగారు ఎక్కడికి వెళ్ళి చెప్పారమ్మంటే అక్కడ నాలుగు మాటలు చెప్పడం తప్పించి నా జీవితంలో ఎవరికి ఏ భక్తులకి కూడా ఆశ్రయం ఇవ్వటం కానీ భోజనాలు పెట్టడం కానీ ఆతిథ్యం కానీ అంటే అటువంటి పరిస్థితి అప్పుడు అలాగా నాన్నగారు కూడా నేను ఎక్కడుంటే అక్కడే నేను ఉంది కానమ్మా. అంటే అప్పుడు నా జీవితంలో అదృష్టం ఏమిటి అంటే ఫస్ట్ నాన్నగారి సహవాసం, ఫస్ట్ జ్ఞానం, ఫస్ట్ జ్ఞానం విలువ భౌతికమైన సంపద కంటే జ్ఞాన సంపద ముందు వచ్చింది, భౌతికమైన సంపదను తర్వాత మంచిది. అది అది ఒక గిఫ్ట్ అనిపిస్తుంది. అంటే ఎందుకంటే మనకి మనం ఏయో సుఖాలు భోగాలు ఏయో అవి అనుభవించాలి ఇవి అనుభవించాలి, వీళ్ళు మామూలుగా ధనవంతులు డబ్బున్న వాళ్ళందరూ ఏయో అనుభవిస్తున్నారేమో, ఒకవేళ డబ్బు వస్తే మనం కూడా ఇవన్నీ అనుభవించవచ్చు కదా అని చెప్పి మామూలుగా అలా డబ్బుకి సంబంధించిన కాంక్ష లేకుండా మనిషి ఉండడు కదా. అలా నాన్నగారు అంటే నాకు ఇలాంటి ఇష్టానికి కూడా ఇష్టం కాదు, ప్రతి ఒక్కరికి నాన్నగారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు. అంటే మనకు లోపల ఏ బలహీనత ఉంది ఆ బలహీనతను తెలియజేస్తూ తీసుకేసేవారు మామూలు. అలా ఇప్పుడు కొయంబత్తూరులో వెళ్ళినప్పుడు పాపం లక్ష్మి చూస్తే అలాగా చూశారు. లక్ష్మి విషయం గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి పాప అవును సహకరించింది. మేము అందరం కొయంబత్తూరు వెళ్ళాము, అప్పుడు ఉష కూడా చదువుకుంటాను పాపం చదువుకుంటామంటే అప్పుడు నాన్నగారు చెప్పారన్నమాట. ఎందుకంటే ఆ మాటలు నేను నాకు నా ఏదైనా నాన్నగారు నాకు ఏదైనా మాట నచ్చితే ఆ మాటని మీటింగ్ అంతా మనం ఏం చేసుకుంటాము, మనకు సరిపడిన ఫుడ్ మనం తింటాం కదా. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే అదే మామూలుగా మాట్లాడుకునే వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ అంతా నువ్వు సిచ్యువేషన్లో ఒక మనిషి సబ్జెక్ట్ చెప్తున్నావు అన్నారు. నాన్నగారు సిచ్యువేషన్ చెప్తే అంత బాగుండదండి, సబ్జెక్ట్ చెప్తున్నాను కదండి మామూలుగా మీరు చెప్పింది అని ఏదో అన్నాను అనుకోండి. అప్పుడు నాన్నగారు ఎంత బాగా చెప్పారండి, అమ్మా ఉష నువ్వు పార్వతి ఇప్పుడు ఉష డాక్టర్ చదువుతాను కదా, అంటే డాక్టర్ చదువుకునేటప్పుడు అది సబ్జెక్ట్ నేర్చుకుంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవటం అయిపోయాక మామూలుగా అప్పుడు ప్రాక్టీస్ పెడుతుందమ్మా, ప్రాక్టీస్ పెట్టాక అప్పుడు ఏం చేస్తుందంటే అనేది పేషెంట్ని చూస్తుందమ్మా. ఆ పేషెంట్ని చూసేటప్పుడు ఉష ఏం చేస్తుందంటే పళ్ళు తీస్తుంది. ఆ పళ్ళు తీసేటప్పుడు ఒక పన్ను తీసేసిందనుకో, ఓ పన్ను తీసాక ఆ పన్ను సగంలో కట్ అయిపోతుంది. ఆ సగంలో కట్ అయిపోయింది కదా ఈ పన్ను, మిగతా పన్ను ఎలా తీయాలని చెప్పి ఇంకో పట్టకర తీసుకుంటుంది. అప్పుడు ఇంకో ఆ పన్నును తీసుకుంది. తర్వాత చిన్న మొక్క మిగిలింది అనుకో, మళ్ళీ ఆ మొక్కను ఇప్పుడు ఎలా తీయాలని చెప్పి అప్పుడు ఆ మొక్కను అలా తీసుకుంది. అమ్మ ఉష నువ్వు ఇప్పుడు చదువు ఉంది కానీ ప్రాక్టీస్ లేదు, ఈ ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుందండి, నువ్వు హాస్పిటల్ పెట్టుకుని ఓపెన్ చేశాక ప్రాక్టీస్ మొదలు పెట్టాక అప్పుడు పేషెంట్లకు వైద్యం చేసి చేయటం మొదలు పెట్టాక అప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఎలా అయితే వస్తుందో అమ్మ ఉషకి. పార్వతి నువ్వు నేను చెప్పిన సబ్జెక్ట్ శ్రవణం చేస్తున్నావు కదా, అందు గురించి నేను ఏ మాట అయితే నేను చెప్పానో ఆ మాటను తీసుకుని ఆ లోపల జాగ్రత్తగా శ్రవణం చేసిన మాటని నాన్నగారు మనకి ఈ మాట చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఉష చదువుకుంటాను డాక్టర్ సపోర్ట్ చదివినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండదు అది సబ్జెక్టు, ఈ చెప్పిన నేను చెప్పిన మాటను తీసుకుని నువ్వు జాగ్రత్తగా శ్రవణం చేసుకుని నాన్నగారు ఈ మాట చెప్పారు కదా అని చెప్పి ఇప్పుడు అర్జునుడు వీరుడు, అంటే అర్జునుడు వీరుడైతే యుద్ధాల్లో శత్రువులను అందరినీ సంహరించారు, అంటే నా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఉన్నాయని చెప్పి అర్జునుడు అందరి మీద ఆయుధాలు ప్రయోగించేస్తాడమ్మా. ప్రయోగించిన కదా శత్రువు తటస్థించినప్పుడు ఆయుధాలని ప్రయోగిస్తాడు. అందు గురించి అలాగే నువ్వు సబ్జెక్టు హృదయంలో ఉన్న భగవంతుడు అనుభవంలోకి రాకుండా ఏ బలహీనత అయితే నీకు లోపల తెలుస్తాందో ఆ బలహీనతల మీద నేను నా దగ్గర శ్రవణం చేసుకున్న మాటని జాగ్రత్తగా స్లోగా అలా గురి పెట్టుకుంటూ అలా లోపల సబ్జెక్ట్ని జాగ్రత్తగా అలా అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ అలా ప్రాక్టీస్ చేస్తూ అలా నేర్చుకుంటున్నావు అనుకోమ్మా, నీకు అప్పుడు ఏం వస్తుందో చెప్పనా, సబ్జెక్ట్ నాలెడ్జి వస్తుంది. అంటే సబ్జెక్ట్ చెప్పేవాడికి సబ్జెక్ట్ నాలెడ్జి ఉండాలి. అంటే సబ్జెక్ట్ నాలెడ్జి ఎప్పుడు వస్తుందంటే ఉషుకు చదువుకుంటుంది, ఇప్పుడు దానికి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు రాదు. ప్రాక్టీస్ పెట్టాక పేషెంట్ వైద్యం చేయాక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నాటి నీకు అందుకు సబ్జెక్ట్ చెప్పేవాడికి సబ్జెక్ట్ నాలెడ్జి రావాలి. నీవు నీకు హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు నీకు అనుభవంలో లేదు. కానీ అనుభవంలో లేకపోయినప్పటికీ కూడా అనుభవం ఉన్నవాడు చూస్తా ఉంటే ఆ మాట నువ్వు శ్రవణం చేస్తున్నావు కదా, ఆ మాట శ్రవణం చేస్తున్నావు కనుక ఏ మాట అయితే నువ్వు శ్రవణం చేస్తున్నావో ఆ మాటని ఇప్పుడు కొన్ని చెరిగ్గడని మిషన్ లో పెట్టి రసం చేస్తే అనుభవించి ఎలా అయితే టేస్ట్ తగిలితే తగులుతుందో లేదో అని చెప్పి ఆయన రూపంలోని ఆయన నామంలోని ఆయన మాటలోని మనకు టేస్ట్ తెలియాలి కదా. ఆయన మాటను ఎంజాయ్ చేస్తూ ఆ మాటను అనుభవిస్తూ ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జి వేరు, సబ్జెక్ట్ శ్రవణం చేయటం వేరు, సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జి వేరు, సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జి ఉషకి ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టాక ఎస్పీ డాక్టర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే నీకు సబ్జెక్టుకి సంబంధించిన నాలెడ్జి అలాగే ప్రయత్నం చేసి నాకు నేను చెప్పిన మాటను జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని అలా ఆచరిస్తూ ఆ మాటను ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తూ అలా గురిపెట్టుకుంటా ఉంటే నీకు సబ్జెక్ట్ నాలెడ్జి వస్తుంది. మన అందరికి జనరల్ నాలెడ్జి ఉంది కానీ సబ్జెక్ట్ నాలెడ్జి లేదు. నువ్వు ఎంతకాలం అయితే భూమి మీద జీవించి ఉంటావో, నువ్వు మా కొయ్యంబత్తూరు తీసుకొచ్చాను కదా, నిన్ను కొయ్యంబత్తూరు తీసుకొచ్చినందుకు నువ్వేంటంటే సబ్జెక్ట్ నాలెడ్జి నేర్చుకోవాలి. అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా అది మామూలుగానే ఇప్పుడు పాలకొల్లి నుంచి ఒక డాక్టర్ గారికి జబ్బు చేసిందమ్మా, జబ్బు చేస్తే ఆ డాక్టర్ గారు గుంటూరు వెళ్ళారండి. గుంటూరు వెళ్ళి గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గుంటూరు హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడు ఆ గుంటూరు డాక్టర్ గారు మెడిసిన్ వాడతారు కదా ఆ డాక్టర్ గారు రోగం తగ్గడానికి. అప్పుడు గుంటూరు డాక్టర్ గారు అన్నారంట, ఈ డాక్టర్ గారు కూడా మరి మెడిసిన్ ఈ డాక్టర్ గారికి కూడా తెలుసు కదా, ఈ డాక్టర్ గారు కూడా మెడిసిన్ కదా, ఆ ఇండియేషన్ ఏంటి ఈ ఇండియేషన్ ఏంటి ఆ టాబ్లెట్ ఏంటి ఈ టాబ్లెట్ ఏంటి అని పాలకొల్లి డాక్టర్ గారు గుంటూరు డాక్టర్ గారు హాస్పిటల్లో ఆయన అడిగారు. ఆయన అన్నారంట, నువ్వు ఇప్పుడు డాక్టర్వా పేషెంట్వా అని అడిగారండి. అని పేషెంట్వే, నువ్వు పేషెంట్గా వచ్చావు కనుక పేషెంట్గా పడుకో, నేను ట్రీట్మెంట్ చేస్తాను, నీ అనారోగ్యం తగ్గాక నువ్వు వెళ్ళు, వెళ్ళి అప్పుడు నువ్వు పాలకొల్లో ప్రాక్టీస్ పెట్టుకో, ఇక్కడ ఇక్కడ ప్రాక్టీస్ కోసం వచ్చావా ఆ మంది ఏంటి ఈ మంది ఏంటి అని అడుగుతావు ఏంటి అని అని అన్నారండి ఆ డాక్టర్. అందుకు ఆ ఉదాహరణలు ఎందుకంటే మనకి సబ్జెక్ట్ మన గుండెకి పట్టించడానికి అనమాట అండి. ఇప్పుడు ఆయనకి అలాగా ఎందుకు వచ్చావు ఇక్కడికి వచ్చావు కదా అంత గురించి ఏంటంటే నా దగ్గర కానీ నేను చెప్పిన మాట దగ్గర కానీ, నువ్వు టీచరు కాదు, నువ్వు ఎప్పుడు స్టూడెంట్గానే ఉండు నీ జీవితం అంతాని. ఇప్పుడు నాన్నగారు మాట నాన్నగారి దగ్గరికి వెళ్ళేసరికి నాన్నగారు ఏం చెప్తారా అని చెప్పి నాన్నగారి దగ్గర మనం ఎలా చేతులు కట్టుకుని ఎంత వంగడంగా కూర్చుని వాళ్ళము, అలా నాన్నగారు మాట దగ్గరికి వచ్చి మాట దగ్గరికి కూడా ఆ మాట దగ్గర కూడా అది టీచ్ చేయడానికి వచ్చింది మనం. ఇప్పుడు నేను నువ్వేమో ఎదటి వాళ్ళకి సత్సంగం దగ్గర టీచ్ చేస్తున్నావు, నా మాట ఏమో నీ మనసుకి నీ మనసుకి టీచింగ్ నేర్పి, నువ్వు ఎదటి వాళ్ళకి చెప్పటం నేర్చుకున్నావు కానీ నీ మనసుకి చెప్పటం నువ్వు నేర్చుకోలేదు. అందుకు నీ మనసుకి చెప్పటాన్ని నీ మనసుకి టీచ్ చేయటానికి నేను జ్ఞాపకం నేను నా మాట నీ జ్ఞాపకంలోకి వచ్చింది. అందు గురించి నాన్నగారు మాట దగ్గర కూడా మనం నేర్చుకుని బుద్ధి పెట్టుకుని ఈ రోజు కాదు ఈ ప్రాణ ప్రయాణంగా నీ జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్నగారి దగ్గరే నాన్నగారి మాట దగ్గర కూడా మాకు నువ్వు స్టూడెంట్స్వే, టీచరు మట్టి కాదు టీచర్ పోస్ట్ కాదు, ఈ దేహభావంలోంచి వ్యక్తి భావంలోంచి అహంకారంలోంచి బయటకు రాకుండా నువ్వు టీచింగ్ స్పోర్ట్స్ స్థానం ఏంటి. అలాగా ఆ రోజు కొయ్యంబత్తూరులో ఆ మాటలు అందుకుడు అంటే నీ జీవితంలో గుర్తుపెట్టుకుని కొన్ని మాటలు ఉంటాయి కదా, అందుకు సబ్జెక్ట్ నాలెడ్జి ఉండాలి. సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ని మాట్లాడాలి. సరే గారెల్లో టేస్ట్ తగిలింది, నా పాయసాల్లో టేస్ట్ తగిలింది, మీ మాటల్లో టేస్ట్ తగలేదు అన్నావు కదా, అందుకు నా మాటల్లో టేస్ట్ని తెలియజేయడానికి మేము మీ భూమి మీదకి వచ్చినాం. అంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు తెలియజేసి టేస్ట్ని తెలియజేసి అది చేత నీవు అనుభవించి మామూలుగా అలా ఏం చేస్తామంటే పచ్చగడ్డి దొరికాక పచ్చగడ్డి దొరకదు, ఆయన మాట జ్ఞాపకం వస్తే ఇంకా ఆ మాటలో జీవించాం. ఆయన మాట జ్ఞాపకం రాలేనటువంటి తోట పచ్చగడ్డి తినప్పుడు మరి ఏం చేస్తుంది, ఒట్టిగడ్డి అలవాటు కూడా మనకు ఉంది కదా, అలా కంటేపు ఒట్టిగడ్డి మేయటం కొంతసేపు పచ్చగడ్డి మేయటం అటు వండినాం ఇటు వండినాం అందుకు మన అందరినీ కూడా మొత్తం అది ఆయన నాన్నగారు మన ఆయన శరీరం ఉన్నా శరీరం లేకపోయినా మనం ఏం మాట్లాడుకున్నా మనం చిన్నపిల్లలు మాట్లాడుకున్నట్టుగా మనం మాట్లాడుతూ మన ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో దానికి సంబంధించిన వర్క్ పని అంతా ఆయన చేస్తారు. ఆ మాటలన్నీ అన్ని ఎంతో వైభవంగా చెప్పారు. సబ్జెక్ట్ చాలా ఉంది అంటే ఉషాంకి పరిచయం మాటలు చెప్పమంది కదా అని చెప్పి కానీ నాకు అలా పరిచయం మాటలు కూడా అంటే నాన్నగారితో పరిచయం అంటే ఉన్నదానితో పరిచయాన్ని ఏర్పరిచి ఆయన తెలియదని విడిచిపెట్టారు. మన అందరికీ కూడా ప్రతిభంలో ఉన్నాం. ఆ ఉన్నది ఆయనే మామూలుగానండి. అది మనకి ఇంకా అనుభవంలో రాలేదు. అది ఆ దాంతో పరిచయం ఏర్పరిచారు కదా, మిగతా పరిచయాలన్నింటినీ ఆయనే అన్నింటినీ అదే ఊడగొట్టుకొస్తుంది. అది అసలు ఆయన దేహం ధరించి భూమి మీదకి వచ్చింది. ఆయన ఎక్కడున్నారో అక్కడికి మనకు తీసుకెళ్ళిపోతుంది. ఆయన ఎక్కడున్నారో మనకు తెలియదు. ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటకు తెలుసు. ఇంకా మరి ఆ మాటను పట్టుకుందాం, ఇంకేం చేస్తాము, ఆ మాట దగ్గరికి ఆయనే తీసుకెళ్తారు. కానీ మనలో మనం మట్టికి అటాచ్మెంట్ అనుబంధాలు లేకుండా అది అది నాన్నగారితో ఆయన నాన్నగారు ఏమని చెప్పారంటే నువ్వు మామూలుగా టీవీస్ వస్తావా అని అడిగారు అండి మామూలుగా. అది టీవీస్ వస్తామంటే ఇంట్లో చూస్తానని చెప్పాను. అది రామాయణం భారతం అయ్యి చూస్తాను అంటే నీకు హిస్టరీ తెలుసామ్మా అని అడిగారు. రామాయణం గురించి భారతం గురించి భాగవతం గురించి హిస్టరీ తెలుసా అన్నారు. అది పెద్దవాళ్ళు మహాత్ములు, అది మహాత్ములు కాకపోయినా పిలుపురాణం చెప్పేవాళ్ళు వాళ్ళు ఆయన చెప్పేవారు వారు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర హిస్టరీ ఉన్నానని తెలుసు అన్నానండి. అంటే హిస్టరీ తెలిస్తే సరిపోతుందమ్మా. అంటే నేను ఎందుకు చూస్తున్నాను చెప్తానంటే ఇక్కడ నీకు అవసరం అనుకుని చూడాలంటే చూడు, చూడదని కాదు మామూలుగాని. ఇక్కడ రాముడి వేషం కృష్ణుడి వేషం వేసిన వాళ్ళు అది యాక్టర్లు కదమ్మా, వాళ్ళు అహంకారం ఉంటుంది కదా. నీకు ఏ సాయంకాలం నిద్రపోయే ముందు మటుకు ఏ రూపం ఏ నామం ఏ దేవత గుర్తొచ్చినప్పుడు కూడా వాళ్ళు అహంకారం లేని వాళ్ళు అయి ఉండాలమ్మా. రాముడు గుర్తొచ్చినా, కృష్ణుడు గుర్తొచ్చినా, బాబా గుర్తొచ్చినా, భగవాన్ గుర్తొచ్చినా, నాన్నగారు గుర్తొచ్చినా, ఎవరు గుర్తొచ్చినా పర్వాలేదు. నీ మైండ్లో ఎవరైతే నీ నెమరకు వచ్చారో వాళ్ళు అహంకారం లేని వాళ్ళు కనుక అయ్యి ఉంటే నీ రూపం నామం నీ మనసు పవిత్రం అవుతుంది. అంటే మననం దగ్గరికి వచ్చేసరికి మనం అందరినీ చూడొచ్చు. మనం రిపీట్ చేసుకోవటం వచ్చేసరికి అహంకారం లేని వాళ్ళు రూపం నామం మాట అయ్యి ఉండాలి. అహంకారం లేని వాళ్ళు రూపం నామం మాట కనుక అయ్యి ఉంటే నీకు ఇంకా ప్యూరిటీ రాకుండా ఎలా ఉంటుందమ్మా. అలాగే ఏమి నీకు మన మైండ్లో రిపీట్గా తిరుగుతుందో అవన్నీ జాగ్రత్తగా తీసుకోమని చెప్పారమ్మా. అదుగు అందరికీ తెలుసున్న విషయమే. అదుగు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్నట్టు ఇవ్వు నాన్నగారు భక్తులు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసే వాళ్ళు ఎందరో మహాత్ములు ఇటువంటి వాళ్ళు ఉన్నారనమ్మ. కానీ మీరందరూ మాట్లాడుతున్నారు, మీ అందరితో పాటు ఎప్పుడైనా నేను ఒకసారి పోనీ మాట్లాడతానులే అని చెప్పి మీ నాకు మాట్లాడటానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మీరేనమ్మా. మీ అందరూ మాట్లాడటం చూసి అయ్యో నాన్నగారు మనకి ఇంత విద్య నేర్చుకున్నారు, పాపం వాళ్ళు నేర్చుకుంది వాళ్ళు చెప్తున్నారు కదా, కనీసం మనం నేర్చుకున్న సబ్జెక్టు న్యాయం చేసుకుని కావడో మనం చెప్పాలి అని చెప్పి మనకి చెప్పి చేయించలేరు కానీ మన నాన్నగారు ఏమని గురించి నీకు చెప్పి చేయించలేను కానీ మనకు తోచేటట్టు చేసి చేయించగలదు వాడు గురువు ఎవరినైతే అలాగా. అందుకు మీరు అందరూ చేస్తున్న పనికి చాలా సంతోషం అమ్మా, సంతోషం. అరుణాచలం రమణ రూప శ్రీనాన్న గురుదేవ, పాటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. పాటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అన్నీ నీవే అవునా భగవాన్. ఉషను ముగించమంటే మీరే ముగించేయండి అని చెప్పింది. అందుకు ఉంటానమ్మా సెలవు.
అద్భుతం అండి, అద్భుతం. నాన్నగారు నిందించేశారంటే మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం అసలు భావ్యం కూడా కాదు. దీంతో దీన్ని ముగిందామని
టైం తగ్గించి నేను మాట్లాడమందాం అనుకున్నాను.
అసలు కాదండి, కాదు 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 కాదండి. ఎందుకంటే నాకు తెలుసు మీరు ఒక్కసారి మొదలు పెడితే అది రథచక్రాలు ఇంకా భగవాన్ నాన్నగారు లాక్కెళ్ళిపోతారని తెలుసు నాకు. అసలు మీరు మాట్లాడిన టైంలో రెండో వ్యక్తి మాట్లాడకూడదు అనేది తెలుసా అండి నాకు, ఎందుకంటే మిమ్మల్ని నేను చూస్తున్నాను నాన్నగారి దగ్గర మీరు ఎలా ఉంటారు, ఎంత ఒదిగిపోయి ఉంటారు, ఎంత క్రమశిక్షణగా ఉంటారు, ఎక్కడ అంటే మనిషి ఉన్నట్టు ఉన్న అది కాదు ఉన్న జాడు ఉన్నట్టు కనపడరు. ఆ కోయంబత్తూర్ ట్రిప్ లో నాకు నిజంగా పార్వతి ఆంటీ ప్రతిసారి చూస్తాను, ఆవిడ ఏంటో తెలుసు, ఆవిడ ఔన్నత్యం తెలుసు. కోయంబత్తూర్ లో మాత్రం ఆంటీని ఆ 10 రోజులు చూడడం నిజంగా అంటే భక్తులు అంటే ఇలా ఉంటారు కదా, ఎక్కడ గంభీరంగా లోపల ఎంత ఎప్పుడూ అంతర్ముఖ దృష్టి, మౌనంగా ఉంటారు, అవసరమైతే తప్ప ఒక మాట మాట్లాడరు, ఆ మాట్లాడిన మాట చాలా ఆప్యాయంగా ఉంటుంది, అందరి పట్ల కృతజ్ఞత ఉంటుంది. అంటే నాన్నగారి పట్ల మనం ఎలా గౌరవంగా ఉంటామో అంత గౌరవం ఆవిడ అందరి పట్ల చూపిస్తారు. సత్సంగం వచ్చేసరికి ఎక్కడ రాజీ ఉండదండి ఆవిడ సబ్జెక్ట్లో. అంటే నాన్నగారు ట్రైనింగ్ ఇచ్చారు, ఇందాక నాన్నగారు అన్నారు కదా పరావిద్య అపరావిద్య అని, మనందరం అంటే ఇందాక డెంటల్ గురించి నాన్నగారు కంపేర్ చేస్తున్న సంఘటన చెప్పారు కదా, అప్పుడు నాకు అనిపించింది అంటే అపరావిద్య అంటే ఈ మా చదువులు కానివ్వండి, సంపాదించుకోవాలి, ఇవన్నీ కూడా అపరా విద్యలు. మన పొట్టకూటికి సరిపోయేది మనం ఆస్తి సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు, ఆ చదువు వల్ల గౌరవం పొందొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. పరావిద్య ఆత్మవిద్య అండి. సో అంటే పరావిద్య మాత్రమే మనల్ని జ్ఞానానికి తీసుకెళ్తుంది. నాన్నగారు ఈ లైఫ్ పార్వతాంటీని మాత్రం అపరా విద్యని పక్కన పెట్టి ఆవిడకి ఆ పరా విద్యనే చిన్నప్పటి నుంచి ఆవిడికి పోషణిచ్చి ఆవిడ్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఆ పరా విద్య పట్టు ఆవిడ చేతికిచ్చి ఆవిడ 10 మందికి బోధించమని చెప్పి మరీ అర్హత ఇచ్చి వెళ్ళారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఆంటీ వచ్చి మనందరికీ కూడా అంటే నాన్నగారు కన్నా భిన్నంగా ఆవిడ లేరు. మొన్న చెప్పినట్టు పార్వతి గారు నాన్నగారు భిన్నంగా లేరు అంటే మీరు మీకు ఎంత అంటే మీరు అంటే మీరు ఏంటో మేము చూస్తున్నాం కదా.
నాన్నగారు ఏమన్నారంటే ఈ వాసనాక్షయం అయ్యిందాక నమ్మడానికి లేదమ్మా, మనకు నాకు వాసనాక్షయం అలా కాదు ఉషాటువంటిదో చూసుకుంటే అటువంటిది అని చెప్పారు సందర్భం లేకుండా. మళ్ళీ ఒకవేళ అంటే ఎంకరేజ్మెంట్ కోసం నేను మాట్లాడేది మీ ఎంకరేజ్మెంట్ వల్ల, అంటే మనం ఏదంటే ఏమని చెప్పారంటే అమ్మా నింద ఎటువంటిదో స్థుతి కూడా అటువంటిది అమ్మా అన్నారు. అంటే స్థుతి కూడా తగు మాత్రంగా చెయ్యాలి, అతిగా చేయకూడదు స్థుతి. అంటే ఎందుకంటే అది గౌరవం ఆయనకి ఇవ్వాలి కదండి, నాన్నగారికి ఇవ్వాలి కదా.
అంటే ఏంటంటే 100% మీరు చెప్పింది కరెక్టే. అంటే నాన్నగారే హయ్యెస్ట్, మనం నాన్నగారే హయ్యెస్ట్ అంటే అందులో రాజీ లేదు. ఆ స్థితికి వెళ్లే వరకు మీరు అన్నట్టు నమ్మడానికి లేదు, కానీ ఆయన ఎన్నుకుని ఎవరినైతే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ బోధించడానికి కొంతమందిని, మీరు ఇందాక గ్యాంగ్ లీడర్ అన్నారు కదా, మీరు యాక్చువల్గా అలా ఉన్న గ్యాంగ్ లీడర్స్ అందరినీ కూడా మీరు క్రమశిక్షణలో పెట్టే లీడర్ యాక్చువల్గా. అంటే నేను మీకు పొగట్టడం కోసం మిమ్మల్ని లేదో హైలైట్ చేయడం కోసం కాదు, ఉన్న వాస్తవం కూడా అంటే తెలియని భక్తులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఒక మాట తెలియచేయాలని చెప్పడం అంటే. సో మాకు మీరు గర్వకారణం, మిమ్మల్ని చూసి మేము ఫాలో అవ్వాలి అందుకే. అంటే మీ ఆశీర్వచనం కోసం ప్లస్ మీ మీ ఉన్న వాస్తవం నేను చెప్పాలి అందరిది ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు పార్వతి ఆంటీ చెప్పకుండా వదిలేయడానికి లేదు కదా. సో చాలా థ్యాంక్స్ ఆంటీ, అప్పుడప్పుడు మీరు ఇలా మాకు చెప్తూ ఉండాలి. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.
అందరూ మాట్లాడితే అందరితో పాటు అలాగే నేను కూడా ఎప్పుడైనా చెప్తాను.
తప్పకుండా ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ.